अविद्यानामन्तस्तिमिदमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण परमात्मने संपूर्ण विभूति महिम కలిగినటువంటి పర్వం ఉద్యోగ పర్వం అంటే భగవంతుడు సకల లోక వ్యాపకుడంతటి వాడు తన భక్తుల మీద ఉన్న అభిమానం కొద్దీ వారికి రక్షణ కలిగించడానికి నడుం కట్టుకుని ఒక రాయబారిగా మారినటువంటి ఘట్టాలున్న అపూర్వ పర్వం ఉద్యోగ పర్వం. అందుకే ఆయన పాండవుల మీద ఉన్న అభిమానం కొద్దీ నాయన ధర్మరాజా నేను నీకు సాయం చేస్తానని నడుం కట్టుకుని కోరకుండా సాయం చేసే మహానుభావుడు ఆయన. సహజంగా భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే ఒక్కసారి ఎవరన్నా శరణాగతి పొందితే వాళ్ళు రక్షిస్తాడు. సరే, నిన్న మనం చెప్పుకున్నాం విదురుడు అనేకమైన ధర్మములు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ తర్వాత సనత్సుజాతుడనేవాడి చేత కూడా విదురుడు తత్వబోధ చేయించాడు. సూర్యోదయం అయ్యింది, ధృతరాష్ట్రాదులంతా కొలువు తీర్చారు. అప్పుడు సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడు అడగ్గా తాను బయలుదేరిన దగ్గర నుంచి పాండవులు ఉపప్లావ్యంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి వారందరినీ విడివిడిగా చూడటం, అందరినీ చూడటం, ఈ విశేషాలన్నీ వివరించాడు. ఇక్కడ గొప్ప ఘట్టం ఒకటి ఉంది. రాత్రిపూట అలసటతో ఉన్న సంజయుడు ఏమని చెప్పాడు? ధర్మరాజును చూశాను, పాండవులను చూశాను, వాళ్ళేదో కొంచెం క్రోధావేశాలతో పలికారు అని మాత్రమే చెప్పుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పాడు. నేను ముందుగా ఉపప్లావ్యమునకు వెళ్ళాను, అంటే మత్స్యరాజు గారి యొక్క నగరానికి దగ్గరలో ఉన్న ఒక వనంలో పాండవులంతా యుద్ధానికి సంసిద్ధులై సైన్యాలను పోగు చేసుకుంటూ బంధువులందరితోటి సమావేశమవుతున్నారు. ఆ వనానికి ఉపప్లావ్యము అని పేరు. ఆ ప్రాంతానికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు ఈ సమయములో అర్జునుడు కృష్ణుడు ఏకాంతంగా ఉన్నారు. ఎవరు పడితే అప్పుడు ఎవాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్నారట కాపలవాళ్ళు. వెంటనే సంజయుడు ఎంతో భక్తితోటి, శ్రీకృష్ణుడికి నేను భక్తుణ్ణి, అర్జునుడు నాకు ఆత్మీయుడు, నేను వచ్చానని లోపల ఒక్క సమాచారం ఇవ్వండి, పరమాత్ముడు అంగీకరిస్తే లోపలికి పెడతానన్నట. వెంటనే కాపలవాళ్ళు లోపలికి వెళ్ళి సంజయుడు అనేవాడు ఎవరో వచ్చారట, శ్రీకృష్ణ పరమాత్మను చూడాలనుకుంటున్నాడనగానే కృష్ణుడు సంభ్రమంతో పంపించన్నట. సంజయుడు ఇప్పుడు లోపలికి వచ్చాడు. వచ్చే ముందే అక్కడ కాపలా వాళ్ళని అడిగాడు లోపల ఎవరెవరున్నారు అని. ఇది ఏకాంత మందిరం, అర్జునుడు కృష్ణుడు మాత్రం ఉన్నారు, పక్కన ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ ద్రౌపది, మరొక ఆవిడ సత్యభామ అన్నారట. వెంటనే ఈయన చాలా వినయంగా మాట వరుస కూడా నోట్లో ఏ విధమైనటువంటి ద్రవ పదార్థాలు లేకుండా చూసుకుని, ఆహార పదార్థాలు లేకుండా చూసుకున్నాడు. సాధారణంగా మనం ఎవరికైనా గొప్పవాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు నవ్వులతో వెళ్ళకూడదు. ఒక గొప్ప వ్యక్తిని, ఒక గురువునో భగవంతుడో చూడడానికి వెళ్ళేటప్పుడు కిళ్ళీలు వేసుకోవటం, లోపల ఏవో రకరకాలైనటువంటి చెత్తా చెదాని గుట్కాలు నవ్వడం, ఏదో ఒకటి మొత్తం మీద తిండి నవ్వులతో నములుతున్నటువంటి నోటితోటి భగవద్ దర్శనం గురు దర్శనం వంటివి చెయ్యకూడదు. అందుకే వెంటనే ఏం చేశాడు సంజయుడు, ఓహో లోపల శ్రీకృష్ణుడు అర్జునుడు ద్రౌపదితో సత్యభామతో కలిసి ఉన్నారు, ఇది పవిత్ర స్థలం, ఇటువంటిప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలని భావించి కాసి నీళ్లు నోట్లోకి తీసుకుని పుక్కిలించి ఏమాత్రం నోటి నుంచి దుర్వాసన రాకుండా ఏ విధమైన ఆహార పదార్థం లేకుండా చూసుకున్నాడు. అంటే పవిత్రంగా వెళ్లాలన్నమాట. వెళ్ళగానే ఆయనకు ఒక అపూర్వ దృశ్యం కనపడిందిట. సంజయుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడికి భీష్ముడు మొదలైన వాళ్ళకి దుర్యోధనుడు వింటూ ఉండగా నా జీవితంలో అదొక పర్వదినం, ఏది శ్రీకృష్ణుడు చూడడం. నేను వెళ్లేసరికి శ్రీకృష్ణుడు సంపూర్ణంగా నీలమైన తన కాంతితో డేరా అంతా నింపేశాట. అనగా శ్రీకృష్ణుడు ఓ మంచం మీద కూర్చునున్నాడు, ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతి ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా ధగధగలాడిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫ్లాష్ లైట్లు వేస్తే ఆ లైటింగ్ నా మీద పడుతుంది, అప్పుడేదో కొంచెం నేను జిగేలు జిగేలు అంటాను, కానీ అక్కడ అలా కాదు. శ్రీకృష్ణుడి దగ్గర ఏ దీపాలు లేవు, ఆయనే పెద్ద దీపం, లోకానికి వెలుగు చిత్తే దీపం. ఆ దీపం నీలంగా వెలిగిపోతోంది. ఆ శ్రీకృష్ణుడు తన నీలకాంతితో ఆ ప్రాంతాన్ని నింపేస్తున్నాడు అనమాట. అంత కాంతితో ఉన్న స్వామివారు ఎలా ఉన్నాడు? ఈయన వెళ్లేసరికి ఒక పెద్ద పరుపు ఉంది, మంచం మీద పరుపు వేశారు, ఆ పరుపు మీద ఒయ్యారంగా పడుకున్నాడు. పూర్తిగా పడుకోవడం కాదు, తల కింద చెయ్యి పెట్టుకుని కాళ్ళు చాచి అట్ట, ఆ కాళ్ళు అర్జునుడు తన ఒళ్ళో పెట్టుకున్నాడు. అర్జునుడికి ఎంత భక్తి ఒకసారి ఆలోచించాలి మనం. అర్జునుడు స్వయముగా శ్రీకృష్ణుడు కాళ్ళు చాచి పడుకునుంటే ఆ కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళు పెసకడం అంటే కృష్ణుడికి ఏమన్నా కాళ్ళ నొప్పులా? కాదు కదా, అది భక్తికి చిహ్నం గుర్తుపెట్టుకోండి. చాలా కాలం క్రితం ఓ మహానుభావుడు విపరీతమైన తెలివి కలిగిన వాడు ఒక ప్రశ్న వేశాడు, ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి విష్ణు కాళ్ళు ఒత్తుతున్న పటం ఉంది మా ఇంట్లో, ఎప్పుడూ లక్ష్మి కాళ్ళు అలా ఒత్తుతూ ఉండవలసిందేనా, ఇక వేరే పనులు లేవా, స్వామివారికి కాళ్ళు అలా నిప్పులు పుడతాయా అన్నాడు. ఇలాంటి వెకిలి మనుషులు కొందరు ఉంటారు. అమ్మవారు అప్పుడప్పుడు స్వామి మీద భక్తితోటి తరించడం కోసం అలా పాదాలు ఒత్తుతుంది తప్ప 24 గంటలు వాళ్ళిద్దరికి అదే పని అనుకోకండి. ఇప్పుడు పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతున్న ఫోటో, అక్కడ మైకుతో ఉన్న ఫోటో పెట్టారు కదా, అక్కడ అంటే ఎప్పుడు నేను మైక్ దగ్గర కూర్చుంటానా? నేను ఇంట్లో మైక్ పెట్టి కూర్చుంటానా? ఇది ఇక్కడ ఈ ఫోటో అక్కడ పెట్టారు. అలాగే స్వామివారి యొక్క పాదములు నొక్కుతున్న ఒక పటం చక్కగా మనం భక్తితో పెట్టుకున్నాం. అంతేగాని 24 గంటలు అమ్మవారికి పని లేదు, అయ్యవారికి పని లేదు, వాళ్ళు ఇంకే లోకానికి వెళ్ళారు, ఎన్ని అవతారాలు ఎత్తారో. అది ఒక పవిత్రతకి చిహ్నం, శరణాగతికి జీవాత్మకి ప్రతీక అమ్మ. ఆయన పరమాత్ముడు, పరమాత్ముడిని ఆవిడ సేవించింది. దాన్ని మనం ఏం చేసాము? ఓ పటం కింద చిత్రించి ఇంట్లో పెట్టుకున్నాం. అలాగే కొన్ని పనులు అలా ఉంటాయి. కాబట్టి అర్జునుడు కృష్ణుడికి ఏవో కాళ్ళు నొప్పులు నొక్కడం కాదు, నొక్కడం ద్వారా తన చేతుల్ని పవిత్రం చేసుకుంటాడు. రేపు పొద్దున ఈ చేతులతో యుద్ధం చెయ్యాలి, లోకోత్తరులైన వీరుల్ని చంపాలి. చంపాలంటే ఈ చేతులకి అపూర్వమైన శక్తి కావాలి. ఆ శక్తి శ్రీకృష్ణుడి పాద సేవ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజంగా పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకి కృష్ణుడి పాదాలు ఉన్న పటం ఇచ్చేవారు. ఆ పాదాలకు నమస్కారం చేసి యుద్ధానికి వెడితే మిలిటరీ వాళ్ళకి ఆ శక్తి వచ్చేది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మిలిటరీ వాళ్ళు చైనాతో యుద్ధం చేశారు కదా, ఆ యుద్ధం చేసినప్పుడు చాలామంది మిలిటరీ వాళ్ళు కృష్ణుడి యొక్క ఇలాంటి పటాన్ని పెట్టుకుని పాదాలకి దండం పెట్టి వెళ్లారట. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక అపూర్వమైన వ్యక్తి మన అదృష్టవశాత్తు కొంతకాలం మనకి ప్రధానమంత్రిగా ఉన్నాడు, మహాత్ములండి వాళ్ళు. అలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం. అంతేగాని నాస్తికులు, ఎప్పుడు పడితే అప్పుడు వ్యసనాలతో ఉండేవాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క భార్యలతోటి సంపర్కం పెట్టుకునేవాళ్ళు, 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా మనం పరిపాలిస్తే అటువంటి దౌర్భాగ్యుల వల్ల మనకు వ్యసనాలు వస్తాయి. సాత్వికులు, జ్ఞానుల వల్ల మనకు లాభాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలా అన్నామని మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. ఈ విషయంలో మన వేదం కంటే మన ధర్మం కంటే మనకు మించిందే ఉంది. మన ధర్మాన్ని నిలబెట్టడానికి మాకు కూడా ధైర్యం లేకపోతే ఇక రేపటి నుంచి ఈ లోకం అంతా అయ్యో అని భయపడిపోతుంది. ఇప్పటికే చాలామంది భయపడిపోయారు. చాలా కాలం హిందువులు దెబ్బతిన్నారు, ఆ దెబ్బ నుంచి తీర్చడం కోసమే ఈ మధ్యకాలంలో కొంతమంది విజృంభిస్తున్నాం. వాళ్ళు దేశానికి అవసరం. ఇవాళ మన అదృష్టం ఏంటో తెలిసినా, నేను గాని పరిపూర్ణానంద స్వామి వారు లాంటి వాళ్ళు గట్టి వాళ్ళు అనమాట పోరాడుతున్నారు మన మతం కోసం. కోటేశ్వరరావు గారు కాని ఇటువంటి వ్యక్తులకు మీరు అండదండగా ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సాహసించి యుద్ధం చేస్తున్నారు. వీడు ఒక్కడైనా ఇంతమంది వ్యక్తుల యొక్క శక్తులు కూడా ఉంటాయి గనక. కాబట్టి మనందరం కూడా మన ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు మన ధర్మాన్ని నాశనం చేసేవాడిని 2 తిట్లు తిట్టినా తప్పులేదు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఎలా తిట్టాడో మీరు చూశారు కదా. మనకు ఆ మాత్రం ధైర్యం లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ఎప్పుడైనా నేను అలా అన్నా తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు అలా విమర్శించకండి అని సలహా ఇవ్వద్దు, ఇస్తే నేను వినను, మీకు ఇష్టమైతే వినండి లేకపోతే పొండని చాలాసార్లు చాలామంది చెప్పా. ధర్మం కోసం చెబుతున్నాం గనక, ఇదేమన్నా నా స్వార్థం కోసమో నేనేదో డబ్బు పోగేసుకోవడానికో చెప్పాను అనుకోండి, అప్పుడు చెప్పొద్దని చెప్పండి ఏం పర్వాలా. కానీ ఇది మన ధర్మం, మన వేదం, మన మతం నిలబడాలి. నిలబడాలంటే మన మతాన్ని నిలబెట్టేటటువంటి దీని మీద నమ్మకం కలిగినటువంటి మహానుభావులు అవసరం అనమాట. ఈ రోజు నుంచి మీరు తప్పక ఇటువంటి వాటి వెంట ఉంటామని చెప్పి గట్టిగా బాధండి. ఇవ్వట్టు శ్రీకృష్ణుడి పాదాలు అంత శక్తివంతమైనవి, ఆ పాదాలు అందుకే అర్జునుడు ఒత్తుతున్నాడు. అది నేను చూశాను, నా శరీరం గగుర్పాటుకు గురయింది. అప్పుడు శ్రీకృష్ణుడి సౌందర్యం, ఆయన కాంతి, ఆయన రూపం వేలాది సూర్యుల కాంతిని చూచిన దానికంటే మిరుమిట్లుగా ఉందిట. నరుణ్ణి నారాయణుడిని చూచి సంతోషం కలిగింది, ఆ రూపాన్ని చూడలేక భయము కలిగింది. అంటే నరనారాయణులు కావాలని, ఒరే మేము యుద్ధానికి వస్తే ఇలా ఉంటాంరా అని ఒక చూపు చూపించారనమాట భక్తుడైన సంజయుడికి. అందుకే సంజయుడు ఏమంటున్నాడు, భక్తి భయం రెండూ కలిగాయి, ఇటువంటి వాళ్లతోట మన మూర్ఖుడు దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు అని వణికిపోయాను. ఆ సమయంలో వాళ్ళకి వెనక వైపు నిలబడి చేతులు కట్టుకుని ద్రౌపది సత్యభామ ఉన్నారు. సత్యభామ శ్రీకృష్ణుడి తలతో కాలితోటి తల తన్నడమే కాదు, ఆ అవసరం వస్తే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుని వినయంగా నిలబడి అంత సేవా చేస్తుంది. ఆ రోజున సంజయుడు చూస్తున్న రోజున అత్యంత వినయ సంభ్రమములతో సత్యభామ ద్రౌపది అర్జునుడికి కృష్ణుడికి వెనక ఉండి సేవ చేస్తున్నారు. ఆ అపూర్వ దృశ్యం చూసి పులకించిపోతూ ఉండగా కృష్ణుడు నన్ను చూచి ఆ పడుకున్నవాడు అర్జునుడి ఒళ్ళో ఉన్న కాళ్లు తీసి కింద ఉన్న రత్నాల పీఠం మీద పెట్టాడు. అక్కడ ఒక చిన్న గద్దె ఉందిట, ఓ పీఠం, ఆ పీఠం మీద ఆయన కాళ్లు పెట్టుకుని ఉన్నాడు. ఇంతలో సంజయుడి కేసి చూసి, నాయనా సంజయ నీకు ఒక పవిత్ర పీఠం ఇస్తున్నాను అని తన పాదపీఠాన్ని అర్జునుడికిచ్చి అతనికి అయ్యి అన్నట. మంచం మీద పడుకున్నాడు, కాళ్ళేమో దేని మీద పెట్టాడు, ఎప్పుడు కూడా మీరు చూశారుగా భగవంతుడు కాళ్లు పెట్టుకోవడానికి ఓ పీఠం ఉంటుంది, పాదపీఠం. అమ్మవారి పటాలు చూశారు కదా, కింద ఏముంటుంది, ఓ పదపీఠం ఉంటుంది, చిన్న గద్దె. అది రత్నాలు మణులు తాపడం చేయబడిన బంగారపు గద్దె. ఆ గద్దె మీద కాళ్లు పెట్టి ఇప్పుడు ఆ కాళ్లు తీసి అర్జునుణ్ణి ఈ పీఠం సంజయుడికి అన్నాడు. స్వామివారి పాదపీఠం సంజయుడికి ఇస్తే సంజయుడు దాని మీద కూర్చుంటే ఇక వాడికి పునర్జన్మ ఉండదు, అందుకని స్వామి ఇచ్చాట. ఆ పీఠం ఇచ్చి దాని మీద కూర్చోంటే, స్వామి నాకు పునర్జన్మ వచ్చినా పర్వాలేదు కానీ నీ పాదపీఠం మీద తలపెట్టి నమస్కరిస్తాను కానీ నేను కూర్చోను అని దానికి దండం పెట్టి కింద కూర్చున్నాడు ఆయన. స్వామి ఎంత కరుణాస్వరూపుడు, వీడంత వినయవంతుడు, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నిజానికి ఇంకోటి ఎవడన్నా అయితేనే అమ్మ బాబోయ్ స్వామివారు పాదాలు పెట్టుకునే పీఠం కూర్చోడానికి ఇచ్చారని ఎగిరి గంతులేసి కూర్చుంటారు. కానీ ఔచిత్యం కలిగిన జ్ఞాని పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తోంది. అందుకని నువ్వు నాకు మోక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పాదపీఠం మీద తలపెట్టి నమస్కరిస్తాను, వినయంగా పూజిస్తాను, నేను మాత్రం దాని మీద కూర్చోను అని రెండు చేతులు ఆ పీఠం మీద పెట్టి దాని కళ్ళకు అద్దుకుని కింద కూర్చున్నాడు. దానివల్ల ఏమైంది, ఈ సంజయుణ్ణి ఏదో కొద్ది రోజులు వైకుంఠానికి తీసుకెళ్దాం అనుకున్న స్వామి శరీరం విడిచిపెట్టాక ఇతనికి శాశ్వత వైకుంఠం ఇచ్చాడు. కాబట్టి సంజయుడు జ్ఞాని, మహాత్ముడు, ఒక యోగి. మీకు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, ఆయన నిజానికి ఒక రథసారథి కదా. కాబట్టి ఈయన సూతుడే, కర్ణుడు సూతపుత్రుడే, కానీ ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. రథం నడిపే వాళ్లలో ఆ శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని దాటి పైకి వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు, అజ్ఞానంలో పడి కృష్ణుడిని ధిక్కరించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే సంజయుడికి వ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు. మరి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చారా? మన ఉద్యోగంతో సంబంధంలా, మన కులముతో సంబంధం లేదు, మన మతముతో సంబంధం లేదు, మనం ఆడా మగ అనే సంబంధం లేదు పరమాత్మకి. జ్ఞానము, వైరాగ్యం, భక్తి, భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఎవరి దగ్గర ఉంటే వాడు ఆయనకి గొప్పవాడు. కాబట్టి నేను ఈ వంశంలోనే పుట్టాను, ఈ కులంలో పుట్టా, లేకపోతే నేను ఇక్కడే పుట్టాను, నేను ఇలాంటి వాడిని అనుకోవడం వ్యర్థం. ఎవడికి భక్తి ఉంటే వాడు ఉత్తమోత్తముడు. భారతం మనకి చెబుతున్న పూర్వమైన నీతి. ఆ తర్వాత అర్జునుడు ఆయన కూడా ఎంతో ప్రేమగా సంభావించారు. కాకపోతే అర్జునుడు ఏమన్నాడో తెలిసినా, శ్రీకృష్ణుడు ముందు మాట్లాడతాడు, ఆయన విన్నాక, ఆయన మాట్లాడాక నేను మాట్లాడతానన్నాడు. శ్రీకృష్ణుడు లేచి, సంజయ నువ్వు ఉత్తముడివి, అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, పాండవులు నానాయాతనలు పడినా క్షమించారు, ఆ విషయం నీకు తెలుసు, ధృతరాష్ట్రుడు పిల్ల చేష్టలు చేసి పిల్లవాళ్లని అదుపులో పెట్టలేక ఇంత గొడవ తెచ్చుకున్నాడు, ఆ గొడవకి ఇకనైనా ముగింపు పలకాలి, పాండవులు ఇంక దేనికి సమ్మతించరు, రాజ్యం ఇస్తే తప్ప రాజ్యం ఇవ్వం, ముష్టెత్తుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అంగీకరించాలంటే రాజ్యం ఎంతో కొంత ఇవ్వాలి. అలా ఇచ్చేలా నువ్వు చేసావా, యుద్ధం ఆగుతుంది, లేదా యుద్ధం సంసిద్ధం అయి తీరుతుంది అని కృష్ణుడు అనగానే నరుడేమన్నాడో తెలుసా, 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, ఇవి నా గాంధీవంలో చేరాయి. ఈ 13 ఏళ్ల శక్తి గాంధీవంలో ఉన్నది. ఆ ధనుష్టంకారంతో కౌరవుల యొక్క శిరస్సులు తెగి కింద పడతాయని దుర్యోధనుడికి చెప్పని అర్జునుడు ఎర్రని కళ్ళతో చెప్పాడు, మా రాజ్యం మాకిమ్మను. రాజ్యం పోయి నానాయాతన పడుతున్న వాడి కష్టాలు ఏమిటో వాడికి తెలియకపోతే వాణ్ణి కూడా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యమను. అప్పుడు వాడికి ఓహో కష్టం అంటే ఇదే అని తెలుస్తుంది. అంతేకాని కుడిచి కూర్చుని జోదమాడి కపటత్వంతో కుళ్ళు సంపాదన సంపాదించి ఆ సంపాదన అనుభవిస్తున్న వాడికి కష్టం తెలియదు అని నేను చెప్పానని చెప్పన్నాడు అర్జునుడు. ఆ తర్వాత ధర్మరాజాదులంతా శాంతంగా మాట్లాడుతూనే అవసరమైతే యుద్ధానికి వచ్చి చీల్చి చెండాడతామనే ఉగ్రమైనటువంటి పలుకులు కూడా పలికారు. కాబట్టి ఆ వేపున అవ్యగ్రత వ్యగ్రత రెండూ ఉన్నాయి, శాంతము ఉన్నది, క్రోధము ఉన్నది. తర్వాత నీ ఇష్టం అనగానే భీష్ముడు అంతా విని చూశావా, భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి సంజయుణ్ణి ఎలా అనుగ్రహించాడో. ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను దుర్యోధన, నీతో పాటు సభాసదులంతా కూడా వినవలసిన రహస్యం ఇది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక అపూర్వమైన సభ నిర్వహించాడు, అది కూడా భూలోకంలో కాదు, ఏదో గుంటూరులోనో విజయవాడలోనో ఏలూరులోనో పెట్టిన సభ కాదు, అది బ్రహ్మలోకంలో బ్రహ్మ ఒక మహాసభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో బ్రహ్మగారు పద్మాసనం మీద ఉన్నాడు, బ్రహ్మగారి ఆసనం తెల్ల తామర పువ్వు, శత కమల ఆసనుడు, పుండరీకాసనుడు అని పేరు. పుండరీకము అంటే తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వు మీద బ్రహ్మగారు అధ్యక్షుడిగా కూర్చున్నట్ట. ఓ పక్కన ఇంద్రాది దేవతలు, మరో పక్కన బృహస్పతి వంటి ఋషులు, మరో పక్కన మహానుభావులైన దిక్పాలకులు, ఇంకా భూలోకంలో ఉన్న ఋషులు, దేవలోకంలో ఉన్న ఋషులు, హేమహేమీలు, వశిష్ఠుడి లాంటి వాళ్ళు, మార్కండేయుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి ఋషులంతా కూర్చునున్నారు ఆ సభలో. మరో పక్కన నారదుడు, సనక సనందనాదులు వంటి బ్రహ్మ మానస పుత్రులు. ఆ సమయంలో ఇద్దరు మహాపురుషులు అక్కడికి వచ్చి చట్టాపట్టాలు వేసుకుని రాసుకు పూసుకుని అటు ఇటు తిరగడం మొదలెట్టారు. దాంతో ఆశ్చర్యం కలిగింది బృహస్పతికి. వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కరించి, బ్రహ్మదేవా, నీ సభలో నీ ఎదురుగుండా నిన్ను పెద్ద లెక్క చెయ్యకుండా, నీకు నమస్కారం చేయకుండా రాసుకు పూసుకు తిరుగుతున్నారు ఇద్దరు ఎవరు అన్నట్ట. వెంటనే బ్రహ్మగారు ఆ ఇద్దరికి తాను దండం పెట్టి, నువ్వు కూడా దండం పెట్టి అన్నట్ట. వాళ్ళు చూస్తే కుర్రాళ్ళు. బ్రహ్మదేవుడేమో మహానుభావుడు, సృష్టికర్త. సృష్టికర్త ఇద్దరు కుర్రాళ్ళకి దండం పెట్టడం ఏమిటి అని అనుమానం వచ్చిన బృహస్పతి, బ్రహ్మ దండం పెట్టాక తాను దండం పెట్టకుండా ఉండకూడదుగా, అందుకని బ్రహ్మతో పాటు తాను వినయంగా నమస్కరించి, ఇప్పుడు చెప్పు వీళ్ళు ఎవరన్నట్ట. వాళ్ళెవరా, మహిత మునులు, శ్రీమన్నారాయణుని మూర్తులు. శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణ కోసం తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నాడు. ఆ విభజించుకున్న రెండు రూపాలే వీళ్ళు, ఒకడు నరుడు, ఇంకొకడు నారాయణుడు. ఆ నరనారాయణులు మమ్మల్ని రక్షిస్తున్న తండ్రులు, సమస్త లోకాలకి మూలకారకులు వీళ్ళు. వీళ్ళు ఈ సభల్లోనే కాదు ఏ లోకంలో అయినా తిరుగుతారు. మనకు అహంకారం ఉందా లేదా అని పరీక్షించడానికి ఇక్కడ కాసేపు తిరుగుతున్నారు. మనం ఎవరమైనా ఎవర్రా మీ ఇష్టోచరుడు తిరుగుతున్నారని అహంకరించామా, పతనం అవుతాం. నాకు దురహంకారం లేకుండా చూడడానికి ఇప్పుడు కాసేపు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు వీళ్ళు. అన్ని మిషహితము దన్ను జన్నాశనమును చేయుదురు, అధర్మ సంగ్రామము కలిగిన చోట ధర్మ పరులకు జనముల గెలిపిల్తురధిక సంరంభమున. కాస్త మధ్యలో మాట్లాడకుండా లేవకుండా చూడండి, ఒకసారి మళ్ళీ గోవిందానండి. ఈ ఇద్దరు మహానుభావులు తరచుగా దేవతలకి హితం చేకూరుస్తారు, రాక్షసుల్ని నాశనం చేస్తారు. ఎక్కడైనా లోకంలో అధర్మం పెరిగితే ఆ అధర్మ పురుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తారు. ధర్మమును ఆశ్రయించుకున్న వాళ్ళని గెలిపించే ఉత్తమోత్తములు వీళ్ళు, అటువంటి మహాత్ములు. నాకు కూడా జన్మనిచ్చిన నారాయణుడయ్యా ఆయన అని ఒకప్పుడు బృహస్పతికి బ్రహ్మ చెప్పాడు. ఈ విషయాన్ని నారదుడు నాకు చెప్పాడు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడు సభలో భీష్ముడు చెబుతున్నాడు, నారదుడు ఇది నాకు చెప్పాడు. ఆ నరనారాయణులు కదా ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు, నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే కృష్ణుడు. నరనారాయణులు ధర్మ సంస్థాపన కోసం అవతరించే విష్ణు స్వరూపులు, వాళ్ళు భూలోకంలో అర్జునుడిగా కృష్ణుడిగా ఉన్నారు. వాళ్ళు విడివిడిగా ఉంటేనే లోకాలన్నీ తగలబెట్టగలిగే శక్తి కలిగిన వారు. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి వస్తున్నారు రేపొద్దున యుద్ధానికి. పైగా నారాయణుడు రథం నడుపుతూ ఉంటే రథంలో గాంధీవమనే ధనుస్సు పుచ్చుకుని నరుడు నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్లతో యుద్ధం చేయటం దేవతల వల్లే కాదు, ఇంద్రుడు ఓడిపోయాడు. అటువంటిది నేనో నువ్వో వాళ్లతో యుద్ధం చేస్తామా? ఈ మూర్ఖుడైన కర్ణుణ్ణి నమ్ముకుని అనవసరంగా పాడైపోక, నా మాట విను. ఈ మహానుభావుడు ఇప్పుడు మన అదృష్టవశాత్తు సంజయుడు వాళ్ళని చూసి వచ్చి ఆ విషయం చెప్పాడు. ఆ కృష్ణార్జునులు పైగా ఇక్కడ ఇంకో మళ్ళీ ఇంకోసారి నొక్కి చెబుతున్నాడు, సారథియు రథియునై ఒకతేరం కృష్ణులతి ఘోర తేజస్ఫారస్ఫారతదోచిననైనను ధీరత వాటిల్చి చూచి తెలిసెదవు బలే. అర్జునుడికి కృష్ణుడని పేరు, శ్రీకృష్ణుడికి అలాగో కృష్ణుడనే పేరున్నది. సారథి కృష్ణుడే, రథికుడు కృష్ణుడే. ఇద్దరు కృష్ణులు ఒకే రథంలో ధగధగా వెలిగిపోతూ వస్తూ ఉంటే వాళ్ల ధనుష్టంకారం వింటావు, వాళ్ల బాణాలకి నీ శరీరం తూట్లు పడిపోతూ ఉంటే అప్పుడు వీళ్లు దేవతలు శ్రీమన్నారాయణ స్వరూపులని గ్రహిస్తావు. కానీ అప్పటికి కార్యం మించిపోతుంది. చచ్చాక తెలిస్తే ఉపయోగం ఉందండి? ప్రాణం పోయే ముందు వాడు భగవంతుడని తెలిస్తే వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి నా మాట విని ముందే వాళ్ళకి నమస్కరించు. ఈ కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి నమ్మి చెడిపోకు. నేను ఆయన ఎన్నోసార్లు హృదయంలో చూశాను అని భీష్ముడు చెప్పగా కర్ణుడు పళ్ళు పటపట కొరికి, ఎప్పుడు ఈ ముసలాయన నా మీదే పడతాడు, చీటికి మటికి కర్ణ అని నాకేసి వేలెత్తి చూపిస్తాడు. కర్ణుడు పాపం నిజంగా భీష్ముడిని వాడు తిట్టినట్టు ఎవడో తిట్టడు. ఆ ఇద్దరికి మధ్యలో అలాగే కుదిరింది, అదే యోగమో కాని. పెద్ద ఆయన ప్రాణం పోతుందిరా మంచిది కాదురా అని చెబితే ఆ పెద్ద ఆయన చీటికి మటికి ముసలాడని అవమానించడానండి, అదేం కర్మ మరి? ఆయన ముసలాడు ఏమిటి? ఆయనతో సమానంగా యుద్ధం చేసేవాడు ఆనాటికి అవడలేండి అని చెప్పాలంటే. అటువంటి ఆయన పట్టుకుని, అహం హి పాండవాన్ సర్వాన్ హనిష్యామిరణే స్థితాన్ రాజ్ఞో హి ధృతరాష్ట్రస్య సర్వం కార్యం ప్రియం మయ. ఓ వృద్ధ, నువ్వింకిప్పుడు ఇలాంటి పెచ్చవాగుడు వాక్కు, చీటికి మాటికి నన్ను ఎంత తిట్టినా సరే నేను నిన్ను మాట వరస కూడా పరిగణనలోకి తీసుకోను, నేను నిన్ను లెక్క చెయ్యను. నువ్వు రావక్కర్లా యుద్ధానికి, ఈ ద్రోణుడు రావక్కర్లా, నేనొక్కడే మొత్తం పంచపాండవుల్ని సైన్యంతో తెప్పేస్తాంట, అహం హి నేనే అన్నాడు వాడు. వాడికి ఎంత అహంకారం! పాండవాన్ సర్వాన్ హనిష్యామి, వాళ్ళందరినీ చంపేస్తాను యుద్ధరంగంలో అనగానే భీష్ముడు, అవునవును, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో నిన్ను మించిన వాడు ఎవడుంటాడు మరి? ఒకప్పుడు ద్రౌపది స్వయంవరంలో ఈ అర్జునుడిని నువ్వేగా ఓడించావు, ఆ తర్వాత గంధర్వులు దుర్యోధనుడిని బంధించి పట్టుకుపోతుంటే ఆ గంధర్వుల్ని అర్జునుణ్ణి నువ్వే కదా వెళ్ళి ఓడించావు. నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహణంలో మన అందరం కలిసి వెళ్ళినప్పుడు మేం పారిపోతే నువ్వు అక్కడే అర్జునుడిని ఓడించి పాపం దుర్యోధనుడికి నెత్తిమీద తలపాగా కత్తిరింపబడకుండా రక్షించావు, అంతే కదా? అంటే ఏమన్నాడు అర్థమైందిగా మీ అందరికీ, ఇన్నిసార్లు చావు దెబ్బతిని పారిపోయింది వీడే. దాన్ని ఏమంటున్నాడు, అవునవును ఇన్నిసార్లు మరి ఏం పొందలేదు అని వ్యంగ్యంగా పలిగి, ఇవన్నీ పక్కన పెట్టు, ఉత్తర గోగ్రహణంలో నీ తమ్ముడు సంగ్రామజిత్తుని అర్జునుడు తలనరికి చంపేశాడు. అక్కడ జరిగింది ఉత్తర గోగ్రహణంలో ఏం జరిగిందంటే, కర్ణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే రాధా కొడుకు అనమాట, రాధాపుత్రుడు. వాడి పేరు సంగ్రామజిత్తు. వాడిని అర్జునుడు ఒక్క దెబ్బకి నరికి అవతలు పారేశాడు. అప్పుడు నువ్వేం చేసావు, నీ తమ్ముడు చస్తే బాబోయని పారిపోయావలేదా? చూస్తూ పారిపోయావు. అటువంటిది నీ తమ్ముడిని కాపాడుకోలేని నువ్వు ఇప్పుడు దుర్యోధను తమ్ములతో పాటు రక్షిస్తావా? పాండవులు ఐదుగురిని నువ్వు జయిస్తావా? నిన్ను నమ్ముకుని వీళ్ళంతా నాశనం అవుతున్నారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ మూర్ఖుణ్ణి నమ్ముకుని నీ కొడుకులు సర్వనాశనం అవుతున్నారు. తర్వాత నీ ఇష్టం, వీడెప్పుడు పారిపోతాడు? మూడు సార్లు పారిపోయాడు ఇప్పటికి అర్జునుడి చేతిలో, నాలుగోసారి పారిపోడు అనే నమ్మకం ఎక్కడున్నది? యుద్ధరంగములో రెండు దెబ్బలు తగిలితే సిగ్గు లేకుండా రథం దూకి పారిపోయేవాడు అతిరథుడు మహారథుడు అవుతాడా అనగానే ద్రోణుడు లేచి, ఇతడు చెప్పింది నిజం, పెద్ద ఆయన చెప్పిన మాట వినండి అంతా కూడా, ఈ ప్రపంచంలో విజయుడు అనే పేరు ఒక్క అర్జునుడికే పరాక్రమం వల్ల వచ్చింది. అటువంటి విజయుడితో యుద్ధం చేసి అపజయం పాలవుతాడు ఇతడు అనగానే ధృతరాష్ట్రుడు కూడా లేచి, సంజయ, ఈ వాదోపాదాలు పక్కన పెట్టి అసలు ధర్మరాజు గారికి ఎవరి సాయం ఉందంటావు, ఎవరి సాయంతో మన మీద యుద్ధానికి వస్తాడు, మన వాళ్ళకున్నంత సాయం లేదుగా అన్నట్ట. సంజయుడు తెల్లబోయాడు, నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఎంత మూర్ఖుడు వీడు, ఇంత ఘట్టం చెబితే మళ్ళీ మొదలుకొచ్చి ధర్మరాజు గారు ఏ ధైర్యంతో నా మీదకు వస్తున్నాడు, ఎవరి సాయం ఉందంటాడు ఏంటండి వీడు, శ్రీకృష్ణ పరమాత్మ అపారమైన తేజస్సుతో ఉన్నాడు అని నాకు వైకుంఠం ఇచ్చే అంత గొప్పవాడు బాబోయని చెప్పాడా, భీష్మాదులేమో నరనారాయణులు వాళ్ళని చెబుతున్నారా, మళ్ళీ మూర్ఖుడు ఏమంటున్నాడు తెలుసా, అసలు ధర్మరాజు గారికి సాయం ఎవరంటావు, ఒకవేళ వచ్చే సాయం చేసేటటువంటి వీరులు మన భీష్మాదులకి సాటి వస్తారా అనగానే ఇంకేం చేయాలో తెలియక చెప్పినా అర్థం కాని మూర్ఖుడు. వీడి మూర్ఖత్వమే కొడుకు వచ్చింది. ఒక్కొక్కప్పుడు కొడుకుని నువ్వు మూర్ఖుడు అని తిడతావే, తిట్టకో, ఎందుకంటే నువ్వు మూర్ఖుడు కనుక నీ కొడుకు అలాంటి వాడు పుట్టాడు అని ఇంత సుస్పష్టంగా అనుకున్నట్ట సంజయుడు. నీవు ఇంత మూర్ఖుడివి గనకే ఇప్పటికీ నీకు ఇంకా తెలివితేటలు రాలేదు, మరి నీ కొడుకు మాత్రం మూర్ఖత్వం రాదా అనుకుని, అయ్యా మహారాజా మిన్నందిన వాని ఎంత పొడుగంత అన్నట్ట. ఇక్కడ గొప్ప పద్యం చెప్పారు తిక్కన గారు, మిన్నందిన వాని పొడుగు ఎంత అన్నట్లు. ఒక ఆయన నేల మీద ఒక్కలు ఆకాశం మీద ఒక్కలు పెట్టి ఆకాశాన్ని తాకేట, అంటే ఇక్కడి నుంచి ఆకాశం దాకా కాలు ఎత్తి తన్నాడు, వ్యాపించాడు. ఆకాశాన్ని తన్నినటువంటి వాడు ఎంత పొడుగుంటాడంటావు అని అడిగట పక్కాడు. ఇంకవాడు ఎటువంటి పిచ్చివాడు ఒకసారి ఆలోచించండి, ఆకాశం ఎక్కడుందో మనకి ఇప్పటికీ తెలియదు. పైకి అలా చూస్తూ ఉంటే కొన్ని గ్రహాలు నక్షత్రాలు కనపడతాయి, కానీ పైకి ఎంత దూరం వెళ్ళినా వీడు ఉంటూనే ఉంటుంది. ఆకాశాన్ని అంటుకున్నవాడు ఎంత పొడుగై ఉంటాడు అని ఒక మూర్ఖుడు. రాత్రిపూట చీకటిగా ఉందిట వాతావరణం, కటిక చీకటి, ఎక్కడ దీపం లేదు. ఇంతలో ఒక వెర్రి వెంగళప్ప ఒక మూర్ఖుడు కొడుకుని పిలిచి, కొడుక సూర్యుడు వచ్చాడో లేదో దిమిటీ వెలిగించి దీపం వెలిగించి చూసిరా అన్నట్ట. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడో లేదో దీపం వెలిగించి చూడంటే వీడు కూడా టార్చ్ లైట్ వేసుకుని, టార్చ్ లైట్ వేసానన్న చీకటి తప్ప ఎక్కడ సూర్యుడు కనపట్టలేదు, మరి ఈ టార్చ్ లైట్ కాంతికి సూర్యుడు కనపట్టలేదేమో అన్నట్టు వాడిని మించిన కొడుకు ఒకడు. అలాగ చీకట్లో సూర్యుడు ఉన్నాడో లేదో చూడు అనేవాడు నువ్వును, చూడ్డానికి వెళ్ళి టార్చ్ లైట్ వేసేవాడు నీ కొడుకును, మీ ఇద్దరు సరిపోయారా నాయన అని అడిగిన. లేకపోతే ప్రపంచమంతా వ్యాపించే కృష్ణుడు విశ్వరూపంతో ఉండేటటువంటి కృష్ణుడి సాయం పక్కనుంటే మళ్ళీ ఎవరి సాయం అంటావేమిటి. అర్జునుడు ఉన్నాడు గాంధీవం ధరించినవాడు, నీ కొడుకుల్ని ఎప్పటికప్పుడు చిన్నప్పుడు కబాడీ పోటీల్లో ఒళ్ళంతా బాడయ్యేలాగా బాడీ మొత్తం మసాజ్ చేసినవాడు భీముడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, కృష్ణుడి తమ్ముడు సాత్యకున్నాడు, ద్రౌపదుడు ఉన్నాడు, విరాట్రాజు గారు ఉన్నారు, చేకితానుడు, దృష్టకేతుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిబోధుడు, ఇంతమంది ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంతమంది అంతా ఓ పక్కన పెడితే ఈ ప్రపంచమంతా తన కడుపులో పెట్టుకుని పరిపాలిస్తున్న పరమాత్ముడు ఉన్నాడు. ఇవన్నీ ఉన్నా మళ్లీ మొదలుకొచ్చి ఈ ఎవరున్నారని అడుగుతావు, నేనేం చెప్పను, నా మాట విను. ఒక్క అర్జునుడు రుద్రుడితో యుద్ధం చేశాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడికి తన తెలివి తక్కువతనం గుర్తుకొచ్చి ఏడ్చి, నాయన ఇంకా ఈ యుద్ధంలో నీకు చావు తప్పదనిపిస్తోంది, నువ్వేమో నా మాట వినవు, ఎన్నిసార్లు చెప్పినా వద్దురా వద్దురా, యుద్ధం వల్ల ప్రమాదం రా అంటే వినిపించుకోవు, నాకు పిండం పెడతావు అనుకుంటే పిండం కాదు నాకు గండం తెచ్చిపెట్టేటట్టున్నావు, నువ్వెక్కడ దొరికావురా, నాయన నీకు పుణ్యం ఉంటుంది నా చేత పిండా కూడి తినిపించకు అని పాప ఎంతో బతిమలేడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, నాన్న ఎప్పటికప్పుడు ఈ సంజయుడు, ఈ భీష్ముడు, విదురుడు, ద్రోణుడు వీళ్ళు పక్షపాతంతో అలా పలుకుతున్నారు, ఒక్కసారి నా వేపు చూడు, పరశురాముని బరిగొన్న వీరుడొకడు. భీష్ముడు ఎప్పటికప్పుడు తన గొప్పతనం తాను పొగుడుకోడు గాని ఈ భీష్ముడు నాకు అండగా ఉంటే చాలదా, పరశురాముడిని జయించిన వీరుడు ఆయన. ఇంకా ద్రోణాచార్యుడు ఆ పరశురాముడి దగ్గర అస్త్రాలు పుచ్చుకున్నవాడు, ఇంత చేసి అర్జునుడు నేర్చుకున్నది ఈయన దగ్గరేగా, కాబట్టి ఆ శిష్యుడిని పడగొట్టే గొప్ప గురువు. గురువు గారు గొప్పడా శిష్యుడు గొప్పడా కావాలంటే తెలుసుకో ఆయన అడుగు. ఇంకా ఈశ్వర వరప్రసాదం వల్ల పుట్టిన అశ్వత్థామ, చిరంజీవులలో ఒకడైన కృపాచార్యుడు. ఇది సరిపోక పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుని ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి ఉన్న కర్ణుడొక్కడు చాలు. ఈ కర్ణుడి దగ్గర ఇంద్రుడిచ్చిన శక్తి ఉంది, ఈ శక్తి ఎవరి మీదకి వేస్తే వాడిని చంపి తీరుతుంది, ఒక్కడిని చంపే శక్తి ఆ ఒక్కడు అర్జునుడు చాలు మాకు, మిగతా వాళ్ళందరినీ మేము చంపగలుగుతాం. ఇక నా చేతికి గద వస్తే ప్రపంచమంతా తల్లకిందులు చేస్తాను, గదాయుద్ధంలో నన్ను మించిన వాడు ముల్లోకాలలోనూ లేడు అని నీకు తెలియదేమో, మా గురువుగారు పరశురాం బలరాముడే ఓడిపోతాడు నా చేతిలో, తెలిసినా మూడు లోకాలు జయించగలను. అసలు పాండవులు పిరికాళ్ళు కాకపోతే యుద్ధానికి వచ్చే శక్తి లేదు కాబట్టే ఐదుళ్ళు ఇమ్మంటున్నారు. ఐదుళ్ళు ఇస్తే చాలు మేము హాయిగా బతుకుతాం అని వాళ్ళు ఎందుకు దిగిపోయారు, దిగజారన్నమాట. ఎందుకు దిగజారంటే వాళ్ళకి గుండె బలం లేదు, మేము యుద్ధం చేయలేమని తెలుసు వాళ్ళకి, నాన్న నీకెందుకు ఈ పెచ్చగాని అని. ఇదిగో ఇవన్నీ నాకు అక్కర్లా, సంజయ పాండవులకు యుద్ధం చేయాలని కోరిక ఉందా లేదా, యుద్ధానికి వాళ్ళు వద్దాం అనుకుంటున్నారా లేదా. నా అనుమానం అయితే వాళ్ళు పిరికి వాళ్ళని, ఐదుళ్ళు ఇస్తే చాలని, వాళ్ళు యుద్ధం చేయలేరని నేను అనుకుంటున్నాను అనగానే, వరే తెలివి తక్కువవాడు అలా అనుకోకరా, సాధ్యమైనంత వరకు ధర్మరాజు గారు శాంతపురుడు గనక ఒక ఐదుళ్ళు ఇచ్చినా చాలన్నాడు. కానీ వాళ్ళు యుద్ధం అంటే పెళ్లికి వెళ్ళినట్టు పెడతారు, పెళ్లివారు లారీలు ఎక్కైనా తరలు వెళ్ళిపోతారు కదా, అలాగే వాళ్ళు కూడా పెళ్లికి ఎలా పెడతారో ఉత్సాహంగా అలా యుద్ధానికి వస్తారు. తర్వాత నీ ఇష్టం. ఇంకొక విషయం చెబుతున్నాను, నేను ఇక్కడికి వచ్చే ముందు పాండవులు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలో బయటకు వచ్చేస్తూ విన్నాను. ఈయన బయటకు వస్తున్నట్ట వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు, అందుకని బయటకు వెళ్లకుండా ఒక్క నిమిషం అలాగే ఆగి వెనక్కి తిరగలా వినేసి వచ్చాడు ఈయన. సంజయుడు భక్తుడే కాదు, కొంచెం టాప్ సీక్రెట్స్ అన్ని తెలుసుకునే సిఐడి కూడా, సిబిసిఐడి. అందుకని విని వచ్చాను. వాళ్ళు ఏమనుకున్నారో చెబితే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. గంగాసుతుండు శిఖండి పాలతనికి ప్రాపు మత్స్యేశ్వరు బలము కుంభభవుడు ధృష్టద్యుమ్ను పాలు అతనికి తోడుపడు ద్రౌపది. ఒకసారి గట్టిగా గోవిందానండి మళ్ళీ. కుంభభవుడు ధృష్టద్యుమ్నుపాలతనికి తోడుపడు ద్రౌపదీ పుత్ర పంచకంబు రారాజు తమ్ములు మారుతి పాలు కుమారులందరూ అభిమన్యుపాలు శకుని సైంధవులు నశ్వత్థామ కర్ణులు తక్కొరు చేబోని దండి మగలు సవ్యసాచి పాలు సాత్యకి పాల్ కృతవర్మ చేకి తాన వసుమతీసుపాలు సోమదత్తుడాలంబునకు ఇట్లు నిశ్చయించి రచట నృపవరేణ్యా. ధృతరాష్ట్ర, నీ కొడుకు అడిగినా నీకు కూడా చెబుతున్నాను, దుర్యోధన నువ్వు విను. భీష్ముణ్ణి ఎవరు చంపాలి? శిఖండి ఉండగా భీష్ముడు యుద్ధం చెయ్యడు కాబట్టి శిఖండిని అడ్డం పెట్టి భీష్ముణ్ణి పడగొట్టాలి. శిఖండి ఏమనుకున్నాడు, భీష్ముడు నా వంతు, వంతులు వేసుకున్నారు. పైగా మనం అప్పుడప్పుడు ఈ విస్తరాకు నాది లేకపోతే ఈ బిల్డింగ్ నాదిని పంచుకుంటాం, వాళ్ళు అలాగే మనుషులు పంచుకున్నారు. భీష్ముణ్ణి శిఖండి పంచుకున్నాడు. అతనికి సాయం ఎవరు? విరాటరాజు గారు, ఆయన సైన్యం. ఇంకా ధృష్టద్యుమ్నుడు, ఆయన ఉన్నాడు నేను పుట్టిందే ద్రోణుండి చంపడానికి, ద్రోణుండి చంపే బాధ్యత నాదన్నాడు ఆయన. అతనికి ద్రౌపది యొక్క కొడుకులు ఐదుగురు ఉప పాండవులు, ఏది ప్రతివింజుడు, శృతకీర్తి, శృతసోముడు, శృతసేనుడు, ఈ ఐదుగురు కూడా వరసగా ద్రౌపదీ పుత్రులు ధృష్టద్యుమ్నుడికి సాయం చేస్తారు. ఇంకా మొత్తం రారాజు గారు వాడి తమ్ముళ్ళు 100 మంది, భీముడు ఒక్కడు నా పాలన్నట్ట, వాళ్ళని మాత్రం ఎవరికి వదలను. అమ్మ నాకు ఆకలి ఎక్కువ, సహజంగా నాకు ఎక్కువ భోజనం చేయాలనే కోరిక, యుద్ధంలో కూడా ఈ 100 మందిని చంపుతాను, వీళ్ళ ప్రాణమే నాకు ఆహారం. కాబట్టి దుర్యోధన, దుశ్శాసన, వికర్ణాదులు మొత్తం 101 మందిని నేను ఒక్కడిని చంపేస్తానన్నాడు ఆయన. ఇంకా కుమారులు ఉన్నారు కదా, అంటే దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు, దుశ్శాసనుడి కొడుకు, ఈ కొడుకులు ఉన్నారే, ఈ దుర్యోధనుడి మొదలైనటువంటి కౌరవుల కొడుకులు, వీళ్ళందరినీ నేను చంపుతానని అభిమన్యుడు అన్నట్ట. నిజంగా అలాగే చేశాడు. దుర్యోధన దుశ్శాసనాదుల యొక్క పుత్రులందరినీ అభిమన్యుడు ద్రోణపర్వంలో వేసి పారేశాడు మొత్తం మీద. ఇంకా సైంధవుడు మొదలైన అశ్వత్థామ కర్ణుడు వీళ్ళందరూ అర్జునుడి పాలు. అర్జునుడు వాళ్ళని చంపనైనా చంపుతాడు లేదా చితక్కొట్టు వదులుతాడు. ఎవరి చేతిలోనూ అంత తేలికగా అపజయం పొందని వాళ్ళంతా అర్జునుడి పాలట. ఇంకా సాత్యకి యాదవ సేనాధిపతి కృతవర్మ సైన్యాన్ని, కృతవర్మని వేసేస్తానన్నాడు. చేకితానుడు అనేవాడు ఏమన్నాడు, సోమదత్తుణ్ణి సంహరిస్తానన్నాడు. ఇక సహదేవుడు లేచి శకునిగాడు నా వంతు అన్నట్ట. ఈ విధంగా వాళ్ళంతా పంచుకున్నారు. తర్వాత మీ ఇష్టం అనగానే ధృతరాష్ట్రుడు వణికిపోయి, నాకు మిగతా వాళ్ళందరికన్నా ఆ భీముడి పేరు చెబితేనే వణికొచ్చేస్తోంది, అసలు నా కళ్ళు కనపడకపోయినా ఆ భీముడు ఎలా ఉంటాడో, వాడి గద ఎలా ఉంటుందో, రోజు రాత్రిపూట కళ్ళ ముందు కనపడుతోంది అన్నాడండి వాడు. ఇందులో ఇంత స్పష్టంగా ఉన్నాడు తెలుసా, నేను గుడ్డాణ్ణి, నాకు చూపు లేదు, అదేమిటో తెలియదు, రోజు నిద్రపోతుంటే కలొస్తుందిట, కలలో అన్ని కనపడతాయి ఉండయి, గుడ్డివాడికే కలొస్తుంది, మనకే కలొస్తుంది, కళ్ళో మాత్రం అన్నీ కనపడతాయి. వాడి కళ్ళోట కళ్ళు మూస్తే చాలు ఒక భయంకరాకారం కలిగిన వాడు కనపడతాడట. వాడు భీముడు అనిపిస్తుంది ఆయనకి. వాడు గదపుచ్చుకుని తన కొడుకుని చెతకొట్టి చంపేస్తున్నట్టు తెలుస్తుందట. కొబ్బరికాయలు పగలగొట్టినట్టు పగలగొట్టేస్తున్నట్టు వాడు తలకాయలు తొడలో. ఒరే, నాకు కళ్ళు మూసినా తెరిచినా రాత్రి నిద్రలో ఈ భౌతికమైన దృష్టి లేదు కానీ లోపల దృష్టి, అంతర్దృష్టిగా భీముడే కనపడుతున్నాడు. నేను దాంతో వణికిపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది రే బాబు, నా కొడుకుల్లారా చావకండిరా నాయన, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలుకుని చెప్పినా వెండు వీడు, సంజయ విధురా వీళ్ళకి చావు తప్పదు అని మళ్ళీ అంతలోనే ఇంకొకసారి జాలిగా, కొడుకులు ఏమైనా బాగుపడతారేమోనని, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, మీ అమ్మ నేను నువ్వు లేకపోతే ఉండలేము, ఎన్ని పాపాలు చేసినా నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు బతికుంటే నేను స్వర్గాన్ని జయించినట్టు ఆనందం పొందుతాను, దివ్య దృష్టి వచ్చినట్టు ఆనందం పొందుతాను, నా కోసమైనా సంధి చేసుకో అనగానే దుర్యోధనుడు పకపకానవి, ఈ వృద్ధుడు మా గుడ్డి తండ్రి ఇంత బేలైపోయాడు, పిరికాడైపోయాడు అనుకుని, రాధేయుండును దుస్ససేనుడును పోరల్ బ్రాపుగా పాండవ క్రోధ జ్వాలలనార్తు ఉండొకడు నాకు తోడే, నీవింకనన్ బాధం బెట్టకు వాడి సూది మొన్న మోవంజాలునంతైన నేనీ ధాత్రీ తలమీను వారలకు నా కేలిల్త సేగింబడం. ఈ మాట జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఈ పదం వాడినవాడు తిక్కన గారు. నాకు ఇంకెవ్వరి సాయం అక్కర్లా, ఈ రాధాపుత్రుడు కర్ణుడు చాలు, నా తమ్ముడు దుశ్శాసనుడు చాలు, మేము ముగ్గురం కలిసి పాండవుల క్రోధం పరాక్రమం అనే అగ్నిని చల్లారుస్తాం. మేము నీళ్లు, వాళ్ళ కోపం అగ్ని, అగ్ని మీద నీళ్లు పోస్తే చల్లారిపోతాయి, మా పరాక్రమం అనేటటువంటి జలంతో వాళ్ళ క్రోధ అగ్ని చల్లారుస్తాం. నాకు ఇంకెవరు తోడు రావలసిన అవసరం లేదు, ఈ పిరికి ముందు నూరు పోయవలసిన అవసరం లేదు, నాన్న నువ్వు నన్ను ఇంకా బాధ పెట్టకు, నువ్వు బాధ పెట్టినా నీవెన్ని చెప్పినా మొత్తుకు తెచ్చినా నీ మాట విన్నాం. ఇంతెందుకు, వాడి సూది మనమోవంజాలునంతైన నేను ఈ ధాత్రీ తలమీను వారలకి, సూది పదునైన సూది, వాడిగా ఉండే సూది మనం ఒపితే నేల మీద ఎంత ఉంటుంది అంత స్థలం కూడా ఇవ్వటవాడు. అసలు స్థలమా నిజానికి, వాడి సూది మనం నేల మీద ఒప్పితే చిన్న సన్నని కన్నం పడుతుంది, అంత స్థలం కూడా ఇవ్వను, చచ్చిన ఇవ్వను వాళ్ళకి. చచ్చాక ఇంక ఇచ్చేదే ఉందిలేండి, కానీ వాడు చెప్పాడు చచ్చిన ఇవ్వను అని. పాపం నాకెందుకు ఇంత బాధ, నువ్వెన్ని చెప్పినా అనగానే ధృతరాష్ట్రుడు, నాయన ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను, నువ్వు ఒక్కడివి చస్తావని కాదురా వెంగ, నీతో పాటు నీ తమ్ముళ్ళు చస్తారు, మేము చస్తాం, ఇంతమంది సైనికులు చచ్చిపోతారు, ఈ ముసలాళ్ళు చచ్చిపోతారు, పెద్దవాళ్ళు చచ్చిపోతారు, జ్ఞానులు భీష్మాదులు చచ్చిపోతారు, ఇంతమందిని చంపుతావుట్రా, ఇప్పుడైనా మారరా అన్నట్ట. పైగా ఏమన్నాడు, పాండవులకి దేవతల సాయం ఉంది, ఇంద్రాది దిక్పాలకులు నిరంతరం అర్జునుడు వెంటే ఉంటారనగానే, తండ్రి నా కోసం కాదు ఇతరుల కోసం బెంగన్నప్పుడు ఇంకెందుకు ఎలాగో, నేను ఉంటేనే ఊడితేనే, కాబట్టి నువ్వు నాకు చెప్పిన అసలు వినను. ఇంకా దేవతలకి పక్షపాతమా? ఎప్పుడు దేవతలకి పక్షపాతం ఉండదు. ఒకవేళ పక్షపాతం ఉన్న దేవతల సాయం అర్జునుడికి ఉంటే ఉండొచ్చుగాక, నాకేం భయం లేదు, అలాంటి దేవతల్ని పడగొట్టే శక్తి ఉంది. ఇప్పుడు చెబుతున్నాను విను, నేను నా చిన్నప్పుడు ఒక తాంత్రికుడి దగ్గర చేరాను, ఒక అఘోర మంత్రాలు ఉపాసన చేసేవాడి దగ్గర చేరాను, వాడి దగ్గర రకరకాల మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాను, నేను తలుచుకుంటే నీళ్లు ఇలా స్తంభించిపోతాయి, నేను నీళ్లలో దాక్కున్నానా ఆ నీరు మొత్తం సిమెంటు స్తంభంలాగా రాతి స్తంభంలాగా బిగుసుకుపోతుంది, జలస్తంభన విద్య నేర్చుకున్నాను, అగ్నిస్తంభన నేర్చుకున్నాను, కావాలంటే వర్షం కురిపిస్తాను, నా క్షుద్ర విద్యలు చూపించబడితే చూపిస్తాను, ఈ సభలో వర్షం కురిపిస్తాను కావాలంటే, భూత ప్రేత పిశాచాల్ని సృష్టిస్తాను, బేతాళుణ్ణి, లేకపోతే సుస్పష్టంగా బేతాళుడనే శబ్దం కూడా వాడాడు రెండో ఇందులో, భూత బేతాళాదుల్ని సృష్టిస్తాను, ఆహారం కావాలంటే యుద్ధరంగంలో మా వాళ్ళకి నా తంత్ర విద్యతో సృష్టిస్తాను, యుద్ధం దొరుకుతోంది మా సైనికులకు తిండి లేదు అప్పుడు వాళ్ళేం బెంగపెట్టుకోక్కర్లా, నా క్షుద్ర విద్యలతో ఆహారం సృష్టిస్తాను, మాంసం సృష్టిస్తాను, వాళ్ళ కోసం ఏవైనా చేయగలుగుతాను, నా దగ్గర తంత్ర విద్యలు ఎన్నో ఉన్నాయి, అనేక విద్యలున్నాయి. ఇది ఉద్యోగ పర్వంలో వ్యాసుల వారు తెలుగులో తిక్కన గారు కూడా చెప్పిన మాట. వాడికి అంత ధైర్యం ఉంది, అసలు కారణం ఏదన్నమాట, అనేకమైన మంత్రతంత్రాలు ఉన్నాయి నా దగ్గర, అన్నిటికంటే వాడికి జలస్తంభన విద్య ఒకటి ఉందిగా, అదో ధైర్యం. ఒకవేళ అంతగా ముంచుకొచ్చిందనుకో, నీళ్లలో దాక్కుంటాను, మంత్రం చదువుతాను, ఆ నీళ్లలో బిగుసుకుపోతాయి, ఇంక అందులోకి ఎవడు రాలేడు, నేను మళ్ళీ బయటకు వస్తే తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇంక నన్ను ఏం చేస్తారు, ఐ డోంట్ కేర్ అందుకే అన్నాడు ఆయన. నా దగ్గర ఇన్ని మంత్రతంత్రాలు ఉన్నాయని కానీ అప్పటిదాకా వీడి దగ్గర ఉన్నాయని తెలియదు ఎవరికి, ఆయనకు ద్రోణాచార్యుడికి కూడా తెలియదు. తెల్లబోయాడు,
మీకు మాత్రం తెలుసా నాకు మాత్రం తెలిసి చదవకపోతే. కాబట్టి ఎవరికి తెలుస్తుందో చెప్పకపోతే అయ్యే దుర్మార్గుడు కూడా నీ దగ్గర ఇన్ని క్షుద్ర శక్తులు ఉన్నాయట అనుకున్నారు. అప్పుడు ఏమన్నాడు కర్ణుడు లేచి, ఇప్పుడు మా రాజుగారి తరపు నేను మాట్లాడుతున్నాను, ఇందాక మా గురువు గారు ఎవరో నాకు శాపం ఇచ్చారని, ఆ శాపం వల్ల నాకు అస్త్రాలన్నీ పోయాయని ఈ భీష్ముడు అన్నాడు. నాకు నిజం చెబుతున్నాను, గురువు గారు శాపం ఇచ్చిన మాట నిజమే, కానీ వెంటనే నేను ఆయన కాళ్ల మీద పడ్డాను, ఆయన ఆ శాపాన్ని వెనక్కి తీసేసుకున్నాడు, దానివల్ల నాకు అస్త్రశస్త్రాలు గుర్తున్నాయి, నాకేం అస్త్రశస్త్రాలు మరుపుకు రాలేదు, నా అస్త్రశస్త్రాలతో అర్జునుడు చంపుతాను. అంటే ఇక్కడ వీడు ఒక అబద్ధం ఆడాడు. ఏమిటో తెలిసినా వీడు నిజంగానే మోసం చేశాడు పరశురాముడిని. పరశురాముడు వీడికి ఒక శాపం ఇచ్చాడు, అది మనకు ముందు తెలుస్తుంది ఎలాగో. కానీ అప్పుడు పరశురాముడు కాళ్ళ మీద పడి క్షమించమంటే ఆయన ఏమన్నాడో తెలుసా, నీకు ఒక్క ప్రాణం పోయే ముందు మాత్రం గుర్తుకురావన్నాడు, పోయే కాలం వచ్చినప్పుడు తప్ప తక్కిన అన్ని వేళలో గుర్తుంటాయట. ఇంకెందుకండి, ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, ఉపన్యాసం చెప్తున్నప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి, ఒక ఉపన్యాసం చెప్పినప్పుడు తప్ప తక్కిన వేళలో జ్ఞాపకం వస్తే ఉపయోగం ఉందిట. అప్ప సమయాన్ని గుర్తులేదండి, ఇప్పుడు గుర్తొచ్చిందండి అంటే కిందకెళ్ళాక గుర్తొస్తే ఏం ఉపయోగంలా. నీ వీడికి అలాంటి శాపం ఉంది, ఆ విషయం చెప్పకుండా నాకు అన్ని గుర్తొచ్చేస్తాయని గురుగారు వరం ఇచ్చారని అసత్యం ఆడేశాడు. ఈ అసత్యం ఆడటమే కొంప ఉంచింది. ఆ తర్వాత ఏడిస్తే ఉపయోగం లేకపోయింది. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఒరే నాకు తెలుసు, గురువుగారు పరశురాముడు నాకు అంతా చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు యుద్ధరంగంలో అర్జునుడి చేతిలో చావు వచ్చే ముందు నీ మంత్రములు నీ తంత్రములు నీ గుర్తుకురావని చెప్పాడు. ఒకవేళ ఉన్నా నీకు వ్యర్థమవుతాయి, నీ గురువుగారి శాపం నీ మీద పనిచేయకపోవచ్చు, కానీ ఆ శాపం కంటే భయంకరమైన శక్తి ఒకటి ఉన్నది, నిన్ను నిర్వీర్యుణ్ణి చేసే శక్తి, అదే వాసుదేవుడు. ఆ వాసుదేవుడి శక్తి ముందు ఈ ప్రపంచంలో అన్ని శక్తులు వ్యర్థమే. నువ్వు ఇందాక ఏమన్నావు క్షుద్ర శక్తులు నేర్చుకున్నావా, ఒరే నీలాంటి క్షుద్రులందరినీ ఉఫ్ అంటే ఎగిరిపోతారు. శ్రీకృష్ణుడు కనుక గట్టిగా ఉఫ్ అన్నాడు ఎగిరిపోతాడు, నీకు తెలియదేమో. కంసుడు పంపినటువంటి ఎంతో మంది రాక్షసుల్ని శ్రీకృష్ణుడు కళ్ళు తెరవకుండానే చంపాడు, పోతనని తృణావర్తుణ్ణి. ఇలాంటి వాళ్ళందరినీ ఉఫ్ను ఊదిపారేశాడు ఆయన. అసలు నీకు తెలియదు ఈ చరాచర జగత్తంతా ఆయన కడుపులో ఉన్నది. అన్ని శక్తులున్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడి పక్కన ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడిచ్చిన శక్తి నీకు సమయానికి ఉపయోగపడదు, అది అర్జునుడిని చంపదు. నేను చెబుతున్నాను, నన్ను నమ్ము, నేను మొహమాటం లేకుండా చెబుతాను, ఎందుకంటే నీవు కూడా బతుకుతావనే ఒక ఆశతోటి. దుర్యోధనుడు నువ్వు చావకూడదు కనుక చెబుతున్నాను. ఇంద్రశక్తి నువ్వనుకున్నట్టుగా అర్జునుడి మీద ఏమీ పారదు. ఇంక నువ్వు అనొచ్చు, నా దగ్గర నాగాస్త్రం ఉంది కదా, అశ్వసేనుడు ఉన్నాడు కదా, వాడిని పూజిస్తున్నాను కదా అని. ఆ అశ్వసేనుడు అనే నాగాస్త్రం అర్జునుడి ముందు ఎందుకు కొరగాదు, ఎందుకంటే కృష్ణుడు రక్షిస్తాడు, ఆ అస్త్రం కూడా అర్జునుడి చేతిలో ముక్కలైపోతుంది. నా మాట విను అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆయనకి కొంచెం బాధ కలుగుతుంది, కొడుకు చావుకు వీడే కారకుడని, అందుకని ఈ కర్ణుడి పరాక్రమం మనకు కొత్త ఏమిటి, వీడిని నమ్ముకోకూడదు, ఉత్తర గోగ్రహణం అప్పుడే మర్చిపోయావా అని. కర్ణ నువ్వెలాగో చస్తావు, ధృతరాష్ట్రుడు అన్న మాట ఇది, ఏమన్నాడు నువ్వు చస్తావు, చావడం వల్ల నీ కీర్తి వస్తుంది ఏమని. ఆహా కర్ణుడు ఎంత గొప్పవాడండి, ప్రాణం పోయినా సరే దుర్యోధనుడి కోసం నిలబడ్డాడు, దుర్యోధనుడి వెంటే ఉన్నాడు, ఇలాంటి మిత్రుడు లేడు అని మాత్రం అంటారు. ఈ కీర్తి నీకేం ఉపయోగం, మా అబ్బాయికి ఏం ఉపయోగం. నిజమే, నువ్వు మంచి మిత్రుడివే, దుర్యోధనుడు అంటే అభిమానమే, కానీ దుర్యోధనుడు చావుకి నీ చావుకి ఉపయోగపడేటటువంటి కృతజ్ఞత వల్ల లాభం ఉందయ్యా. కృతజ్ఞత వల్ల లాభం ఏమి ఉండాలి, ఎటువంటి లాభం ఉండాలి, కృతజ్ఞత ఎప్పుడూ కూడా తనకి తన మిత్రులకి ప్రాణహాని లేకుండా ఉండాలి, అది కృతజ్ఞత అంటే. తనకి ఇతరులకి కూడా ముప్పు తెచ్చిపెట్టే కృతజ్ఞత ఉపయోగం లేదు. ఒక్కసారి ఆలోచించు, విభీషణుడి లాంటి వాడు ఉండాలి, కుంభకర్ణుడి లాంటి కృతజ్ఞత ఉపయోగం లేదు అనగానే ఆ కర్ణుడు ఒక్కసారి ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికి, ఈ ధృతరాష్ట్రుడు నన్నే తిడతాడు, ఈ భీష్ముడు నన్నే తిడతాడు, ద్రోణుడు నన్నే తిడతాడు, వచ్చిన వాళ్ళంతా నన్నే తిడతారు, ఛీ అసలు ఇంతటికీ మూలకారకుడు ఈ భీష్ముడు, అందుకే ఇదే నా ప్రతిజ్ఞ, అంతా కలిసి నా మీద పడుతున్నారు కదా, అందుకని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. న్యస్యామి శస్త్రాణి నజాతు సంఖ్యే పితామహో ద్రక్ష్యతి మాం సభాగం త్వయి ప్రశాంతే తు మమ ప్రభావం ద్రక్ష్యంతి సర్వే భువి భూమి పాలాహ. మాం అంటే నన్ను, సభాయాం ఈ సభలో, పితామహ ఈ పితామహుడు చీటికి వాటికి వేలెత్తి చూపిస్తున్నాడు, అందుకే నేను శపథం చేస్తున్నాను, రేపు కౌరవ పాండవ సమరంలో భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు నేను కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొను, పాండవులతో యుద్ధం చేయను, భీష్ముడు చచ్చేదాకా యుద్ధరంగంలో అడుగు పెట్టను, ఇదే నా శపథం అన్నట్ట. ఒక విధంగా భీష్ముడి యొక్క పాచిక్ కూడా కొంచెం పారినట్టే. ఎందుకనంటే ఇద్దరు ఒకేసారి ఉంటే నిజానికి అర్జునుడిని వీళ్ళ మొహం వీళ్ళేం చేయలేరు, అది వేరే విషయం. కానీ పాండవ సైనికులకి ఎక్కువ నష్టం వస్తుందేమో ఇద్దరు ఒకేసారి ఉంటే అనే ఉద్దేశం కూడా లోపల ఆయనకు కొంత ఉంది. ఈ మూర్ఖుడు అన్నిటికీ మించి అహంకరిస్తాడని తెలుసు ఆయనకి. అందుకే రెండు ముక్కలు హితవు చెప్పాడు, ఆ హితవు పాండవులకి ఉపయోగపడింది. ఎప్పుడూ కూడా చెప్పేగా మూర్ఖుల యొక్క శపథములు తమకు కాకుండా ఇతరులకి ఉపయోగపడతాయి. వాడు ఎంత మూర్ఖుడు కాకపోతే నిజానికి ఈ శపథం చేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. వాడికి నష్టమా, లేకపోతే భీష్ముడికి నష్టమా, పాండవులకి నష్టమా, కౌరవులకి నష్టమా, ఇవేం వెనక ముందు చూసుకోకుండా నువ్వు బతికున్నంత వరకు నేను యుద్ధానికి రాను, నువ్వు గ్యారంటీగా చస్తావు, నాకు తెలుసు, నువ్వు చస్తావుగా పడతావుగా, నువ్వు పడిపోయాక అప్పుడు నేను యుద్ధానికి వచ్చి పాండవులందరినీ చంపుతాను, నువ్వు చూస్తూ ఉండగా పాండవుల్ని చంపి మేసం మెలేస్తాను, నువ్వు పడిపోయిన దగ్గరికి వస్తాను, నువ్వు ఎలాగో పడిపోయినా చావవు నాకు నమ్మకం, ఎందుకంటే నీకు చావు నీ చేతిలో ఉంది కనుక, కానీ యుద్ధంలో పడిపోతావు, పడిపోయాక నేను వెళ్ళి పాండవుల్ని చంపి ఏం తాతయ్య నేను చంపానా లేదా పాండవుల్ని అంటాను, అప్పుడు అది నువ్వు కళ్ళారా చూసి కుమిలి కుమిలి చావు అనగానే ఈ భీష్ముడు ఏదో అనబోయాడు, కర్ణుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు వెంటనే. ఇంక నువ్వేం చెప్పినా విన్ను, చచ్చిన విన్ను అని చెవులు మూసుకుపోయాడు. మీరు మంచివాడు, నా పురాణం వింటున్నారు, వాడు విన్నని పోయాట, తక్కిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది అక్కడెవరు? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడే. నిజానికి కర్ణుడు అన్నమాట నిలబెట్టుకున్నాడో లేదో జగత్తుకు ప్రసిద్ధమే కదా, అందుకే అలాంటి మాటలు మాట్లాడేటటువంటి వాడితో నాకేమిటి అనుకుని భీష్ముడు సమాధానం చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా సభలో దుర్యోధన, ధృతరాష్ట్ర, సంజయులు ముగ్గురే మిగిలారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకు ఆ దగ్గరికి రారని పిలిచి వాడిని నిమురుతూ, కొడుకు మీద భయం పట్టేసుకుంది ఆయనకి, వీడు చచ్చిపోతాడని బెంగ పట్టుకుంది, అందుకే కొడుకుని ప్రేమగా నిమురుతూ వీడు ఏమైపోతాడు అనని, సంజయ ఈ కొడుకు మీద బెంగతోటైనా మళ్ళీ ఇంకోసారి నేను అడుగుతున్నాననుకుని విసుక్కు ఒక విషయం చెప్పు, కౌరవ పాండవుల తారతమ్యం ఏమిటంటావు, వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళు వీళ్ళని జయించగలరంటావా, మళ్ళీ మొదలుకు వచ్చాడండి వీడు, వీడికి ఇది పెచ్చుందో ఏమిటో మరి పాపం కర్మయోగం వల్ల అనగానే సంజయుడు నెత్తి నోరు మత్తుకుని, ధృతరాష్ట్ర ఇంక ఎన్నిసార్లు చెబుతానయ్యా నీకు, అయినా నువ్వు అడుగుతున్నావు, ఇప్పుడు నేను నీకు సమాధానం ఒంటరిగా చెప్పను, నీ భార్య గాంధారిని పిలు, భార్యాభర్తలిద్దరూ ఉంటే ఈ కొడుకు ఏమైనా దారిలో పడతాడేమో, దాంతోపాటు ఇంకొక సాక్షి కావాలి నాకు, ఆ సాక్షి ఎవరో తెలుసా, నీ తండ్రి లోకానికి గురువు వేదవ్యాసుని పిలు అన్నట్ట. ఓ ఇది బానే ఉందనుకుని వెంటనే గాంధారిని పిలిపించాడు ఆయన. గాంధారి ధృతరాష్ట్రుడి పక్కన కూర్చుంది, దుర్యోధనుడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి వేదవ్యాస మహర్షి ఈ సమయానికి వేం చెయ్యి అని ప్రార్థించాడు. ధృతరాష్ట్రుడికి వరం ఇచ్చాడుగా వ్యాసుడు, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానని తక్కన ప్రత్యక్షమయ్యాడు. సకలలోక గురువు సద్గురువు, రేపు ఆషాఢ పూర్ణిమకి మనందరం ఆయన పుట్టినరోజు పండుగ చేసుకోబోతున్నాం, ఆయన లేకపోతే నేను మీరు ఎవరం లేవు, అసలు ఈ దేశమే లేదు. అటువంటి సద్గురువు వేదవ్యాసుడు, నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహరి పిలువబడే ఒక మహానుభావుడు టక్కన ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వినయంగా నమస్కరించి అందరూ కూర్చోబెట్టారు ఆయన్ని. అప్పుడు వ్యాసుడు, సంజయ ఇప్పుడు ఈ మూర్ఖుడికి కాస్త వివరించన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, తండ్రి వేదవ్యాస మహర్షి నీకు నమస్కరించి నీ అనుమతితో ఈ ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, గాంధారికి సత్యం చెబుతున్నాను. కౌరవ పాండవుల మధ్యలో ఉన్న వ్యత్యాసం తేడా ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన. ధృతరాష్ట్రుడు ఏమడిగాడు, తారతమ్యం ఏమిటని. ఉన్న తారతమ్యం వల్ల వాసుదేవుడే అని అడిగేం లేదు ఆయన, ఒక్క మొక్కలు చెప్పేశాడు ఆయన. ఉన్న తారతమ్యం వల్ల వాసుదేవుడే, వాసుదేవుడు జగద్యోని అంటే జగత్తుకి పుట్టుకకి మూలకారకుడు, ఆయన అటున్నాడు, ఆయన ఇక్కడున్నాడా, ఇన్ని లోకములు ఆ వాసుదేవుని యొక్క కాలి నుంచి వచ్చే ధూళి యొక్క కొసగి పనికిరారు. శ్రీ మహావిష్ణువు నేల మీద నడిచాడండి కృష్ణ రూపంలో, అప్పుడు ఆయన కాలి నుంచి కొంత దుమ్ము వచ్చింది, ఆ దుమ్ముల్లో ఒక్క డ్రాప్ అట, ఒక్క బిందు, ఒక రేణువు, ఆ రేణువు ముందు ఈ లోకములన్నీ పనికిరావు. ఆ వాసుదేవుడు సమస్త లోకాలకి మూలకారకుడు, మహాత్ముడు, అజాతశత్రుడి యొక్క అండగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అండగా ఉంటాడని నువ్వు అడగచ్చు, ఏం పాండవులంటే పక్షపాతమేం, కౌరవుల వైపు ఎందుకు రాడు అని నీవు అడుగుతావేమో, దానికి ఒక కారణం చెబుతున్నాను. యత సత్యం యతో ధర్మో యతో హ్రీహి ఆర్జవం యతః తతో భవతి గోవిందః యతః కృష్ణః తతః జయః యతః కృష్ణస్తతో జయః. ఎక్కడ ధర్మముంటే, ఎక్కడ సత్యముంటే, ఎక్కడ అహంకారం లేకుండా ఎవరైనా తనను పొగిడితే సిగ్గుతో ఉంటారో అటువంటి వాళ్ళ చోట రుజు ప్రవర్తన, సక్రమమైన వేద మార్గంలో నడుచుకునేటటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉండాలంటే ఏముండాలన్నమాట, సత్యం పలకాలి, ధర్మాచరణ చెయ్యాలి. ఎవరైనా నువ్వు గొప్పవాడు గొప్పవాడని పొగుడుతుంటే నేను గొప్పవాడినే అని విర్రవేగకుండా వినయంగా ఉండాలి, సిగ్గుపడాలట. అయ్యో అలా అంత మాట అనకండి, ఇదంతా దైవానుగ్రహం అనాలి. ఆర్జవం అంటే రుజుమార్గం, రుజుప్రవర్తన, సక్రమమైన నడవడిక. మంచి నడవడిక ఎక్కడుంటే, ఎక్కడ తనను పొగుడుతుంటే అహంకారం ఉండదో, అలా అహంకారం ఉండని చోట, సత్యధర్మాలున్న చోట శ్రీకృష్ణుడు గోవిందుడు నారాయణుడు ఉంటాడు. ఎక్కడ గోవిందుడుంటే అక్కడ జయం ఉంటుంది. యత కృష్ణ అంటే ఎక్కడ కృష్ణుడుంటే తత అక్కడ జయ, జయం ఉంది, తీరుతుంది. కృష్ణుడు అందుకున్నాడు అక్కడ ధర్మరాజులో. ఆర్జవం ఉన్నది, హిరి ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, పెద్దల ఎడల భక్తి ఉన్నది. ఎప్పుడు మాట వరుస కూడా పరుషమైన వాక్కులు పలకడు. అటువంటి మహానుభావుడి యొక్క మహాత్మ్యానికి ధర్మమునకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు గోవిందుడు ఎక్కడ చేరాడు, ఆ గోవిందుడు ఎక్కడుంటే అక్కడ జయం ఉండి తీరుతుంది. అసలు జయం అంటేనే శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్ర కాబట్టి తారతమ్యం అర్థమైంది అనగానే నాకు ఇప్పటికీ కృష్ణుడు దేవుడు అని అర్థం అవటంలా, నాకు ఎందుకో నమ్మకం కలగటంలా. సంజయ, నీవు కృష్ణుణ్ణి దేవుడని గుర్తించడానికి, నేను ఆయన్ని దేవుడని గుర్తించలేకపోవడానికి కారణం ఏమిటన్నట్ట. ఇది ఒక గొప్ప ప్రశ్నే, అద్భుతమైన ఘట్టం ఇదనమాట. నీవు కృష్ణుణ్ణి ఎలా గుర్తించావు భగవంతుడని? అదే కృష్ణుణ్ణి నేనేదో పాండవులకి మేనమామ కొడుకు అనుకుంటున్నాను తప్ప భగవంతుడిని గుర్తించలేకపోతున్నాను. నా కొడుకు అయితే అసలు ముందే గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు నిజంగా పురాణం వినేవాళ్ళందరూ కృష్ణుని దేవుడు అనుకుని వింటున్నారా? కొంతమంది పాండవోద్యోగ విజయాల నాటకం చూసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలుగా సినిమాలు చూసినా సరదా కోసం చూసేవాళ్ళు ఉంటారు తెలిసిన. పూర్తిగా భగవద్భక్తి కలగాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అది ధృతరాష్ట్రుడు దాచుకోకుండా అనేసాడు. ఏమని, నువ్వు ఎలా గుర్తించావు భగవంతుడని కృష్ణుడిని? నేనెందుకు గుర్తించలేకపోతున్నాను? ఇంకా మా నాన్నగారు మహామహిమ కలిగిన ఆయన్ను గుర్తించగలుగుతున్నాను, ఆయన భగవంతుడని. కానీ కృష్ణుడిని ఎందుకు గుర్తించలేకపోతున్నానంటే, ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఈ ప్రపంచమంతా విద్య అవిద్య అనే రెండు మాయలతో నింపబడి ఉంది. విద్యామాయ అవిద్యామాయ, ఎంత అందంగా రాశారో తిక్కర గారు. ఈ ప్రపంచమంతా ఒకటి విద్యామాయ, మరొకటి అవిద్యామాయ. విద్యామాయ అంటే ఏమిటనమాట, భగవంతుని శక్తి అంతటా ఉందని గ్రహించటం, భగవంతుడు అవతరిస్తే ఆయన భగవంతుడని తెలుసుకోవటం, ఎవరైనా మహానుభావులు భగవంతుడి గురించి పురాణం చెబుతూ ఉంటే వినయముతో శ్రద్ధతో వినడం, మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండడం, గందరగోళం చేయకుండా ఉండడం, ఆనందం కలిగితే చప్పట్లు కొట్టడం, ఇవన్నీ విద్యామాయ యొక్క లక్షణం. ఇంకా అవిద్యామాయ ఎటువంటిది, పరమ మూర్ఖత్వం ఇస్తుంది. ఈ అవిద్యామాయ వల్ల భగవంతుడు సాక్షాత్తుగా ఎదురుగుండా ఉన్నా, అబ్బే నువ్వు ఫ్యాంటూ షర్ట్ వేసుకొచ్చావు, నువ్వు దేవుడువు కాదంటట. అవిద్యామాయ యొక్క లక్షణం. ఇప్పుడు విద్యామాయ ఎందుకు వస్తుంది? సత్యం పలకడం మొదలు పెడితే, వేదములలో ఉన్న ధర్మములను గ్రహించి ఆ ధర్మములను ఆచరిస్తే, పెద్దలను పూజిస్తే, శాస్త్ర మర్యాదలను అనుసరించి దేవాలయాల్లో ప్రదక్షిణలు పూజలు చేస్తే, మహానుభావులైన పురోహితులకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే, వీటన్నిటి వల్ల విద్య అనే ఒక మాయ పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకున్న కొంతకాలానికి క్రమంగా భగవంతుణ్ణి గుర్తిస్తాం. మనుషుల రూపంలో, పక్షుల రూపంలో, పశువుల రూపంలో తిరుగుతూ ఉంటాడు భగవంతుడు. గోవుల రూపంలో, గరుడ పక్షుల రూపంలో, సర్పాల రూపాలలో, ఆఖరికి చీమ దోమల రూపంలో కూడా తిరుగుతాడు. అలా భగవంతుడు తిరుగుతున్నాడు. ఆయన భగవంతుడని మనం గుర్తించాలంటే విద్యామాయ రావాలి. విద్యామాయ రావాలంటే ధర్మం సత్యం వంటివి ఆచరించాలి. నీ దగ్గర ధర్మం లేదు, సత్యం లేదు, ఆ రెండు కొంత ఉన్నాయనుకున్న సమయానికి నీ కొడుకు అనేవాడు ఒకడు వచ్చి అజ్ఞాని నిన్ను పట్టుకుంటున్నాడు, ఒక కలిపురుషుడు. ఈ దుర్యోధనుడి వల్ల అతడి దగ్గర ఉన్న అసత్యం, అధర్మం, క్రూరత్వం, కాఠిన్యం, పైశూన్యం, కపటత్వం, దంభం, ద్యోతం, వ్యసనములు, ఇవన్నీ నీకు కూడా పట్టుకుంటున్నాయి. ఈ అవిద్యామాయ ఉన్నంతకాలం భగవంతుడిని గుర్తించలేవు అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాట్టేన. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత సులభమో భగవంతుడిని పట్టుకోవడం. ఇది విన్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికేసి తిరిగి, చూచావా నీవంటే ఎంతో ప్రాణం పెట్టేటటువంటి విదురుడు సంజయుడు లాంటి వాళ్ళు చెప్పే మాటలు వినాలి. పోనీ విదురుడు అంటే నీకు శత్రువు అనుకుంటున్నావు, ఈ సంజయుడు మనకి శత్రువు కాదు, మనకు ఆత్మీయుడు. నాకు రథాన్ని నడుపుతాడు, మన అంతఃపురంలో ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఈ వ్యాసుడు ప్రత్యేకంగా ఈ సంజయుడిని గౌరవిస్తాడు. ఇతడు చెప్పిన మాటైనా విను, ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించు. అసలు సంజయ ఇవన్నీ నీకెలా తెలుసు అన్నట్టు పైగా. మళ్ళీ
కృష్ణుణ్ణి ఇవన్నీ ఆర్జవం ఇవన్నీ నాకే తెలియట్లేదు నీకెలా తెలుసు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఈ వేదవ్యాసుని గురువు కింద భావించాను, నీకు ఆయన తండ్రి నాకు గురువే, కానీ నేను ఆయన భక్తితో పూజించాను, ఆయన నన్ను ఆశీర్వదించాడు, సత్యం పలుకుతాను గనక ధర్మాన్ని ఆచరిస్తాను గనక నాకు కృష్ణుడు భగవంతుడని కళ్ళ ముందు కనబడుతోంది. నువ్వు ఇంతటి వ్యాసుడి పుత్రుడు అయినా సత్యం ఎక్కువగా పలకవు, సత్యం మీద నీకు ఇష్టం ఉన్నా కొడుకుల మీద వ్యామోహంతో అసత్యం ఆడతావు, లోపలోటి బయటకొట్టి నీ సంగతి నాకు తెలియదేమిటి, ఎంత కొండపాత్ర కొట్టాడు చెప్పాడు ఆయన. నీ మనస్సులో కుళ్ళు ఉంటుంది, పైకి మాత్రం నాలుక్కి తేనె పూసుకుని తీయగా మాట్లాడతావు, అందరూ మోసపోతారు, దీనివల్ల నీవు గుర్తించలేవు అనగానే వెంటనే దుర్యోధన ఇంకా సంజయుడు చెప్పిన మాట విను, కృష్ణుడిని ఆశ్రయించు, నీకు చావు తప్పదనగానే పకపకానవి ఈతడన్నట్టుగా కృష్ణుడు దేవుడు అవ్వచ్చుగాక, కానీ ఆ కృష్ణుడు అర్జునుడికి మిత్రుడు, అర్జునుడు నాకు శత్రువు, నా శత్రువుకి మిత్రుడైన వాడు దేవుడైనా సరే వాడికి దండం పెట్టిన వాడిని జీవుడి కింద భావించవాడిని చంపుతాను. అర్జునుడు శత్రువుట, అందుకని అర్జునుడి దగ్గర ఉన్నట్టు కదా, అందువల్ల దేవుడైతే నాకే, ఆయన దేవుడే అవ్వచ్చుగాక, అయినా నాకు అర్జునుడు ప్రాణశత్రువు గనక, ఆ ప్రాణశత్రువు మిత్రుడు గనక నేను దండం పెడితే ఏమంటారు, రేపు పొద్దున వీడు పిరికాడురా అంటారు, నాకు అది ఇష్టం లేదు, చచ్చిన నేను ఆ కృష్ణుడికి దండం పెట్టను. ఇంకెంతకంటే మురుకుడే ఉంటాడండి, రామచంద్ర రాఘవ అనుకోవడం తప్ప మనం కూడా చేయలేవు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ లోపల భీతి కదా, నాయనా సంజయ ఈ కొడుక్కి చెప్పలేకపోతున్నాను కానీ వాసుదేవ అని కృష్ణుడిని మీరు పిలుస్తున్నారే, దీనికి గల కారణం ఏమిటి, దానికి నిర్వచనం ఏమిటి, వాసుదేవుడు అంటే అర్థం, వసుదేవుడి కొడుకు కాబట్టి వాసుదేవుడు అంటారని కొందరు అన్నారు, కానీ వేదములలో కూడా ఈ వసుదేవుడి కొడుకుగా పుట్టడానికి ముందే వాసుదేవ శబ్దం ఉంది కదా, అందుకని నీకు అనుమానం వచ్చింది, వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ, వాసుదేవుడు అంటే పైకి అర్థం ఏమిటి, వసుదేవుని కొడుకు, దశరథుడి కొడుకు దాశరథుడి, రఘుమహారాజు వంశంలో వాడు రాఘవుడు, ఎవరో చలపతిరావు గారి కొడుకు చాలపతేయుడు, ఇలాగ ఆ తండ్రిని బట్టి ఆ పేరు వస్తుంది కొడుక్కి. కానీ ఇక్కడ వాసుదేవ అనే శబ్దం వసుదేవుడి కొడుకు అనుకోవడానికి వీలు లేకుండా కృష్ణుడికి ఎప్పుడో వేదకాలం నుంచి ఉన్నది, విష్ణు సహస్రనామంలో వాసుదేవ శబ్దం ఎప్పుడో ఉంది కదా, మరి ఎప్పటి నుంచో వాసుదేవుడు అనే పదం ఎందుకు వచ్చింది విష్ణువుకి అని అడిగాడు. అద్భుతమైన ప్రశ్న అడిగి ఇప్పుడు చెబుతున్నా విను అని సంజయుడు వ్యాసుడు వింటూ ఉండగా చెప్పాడు, వసనాత్ సర్వభూతానాం వసుత్వాద్ దేవయోనితః వాసుదేవః తతో వేద్యః. ఈ శ్లోకానికి తెలుగులో తిక్కన గారు విరాటపురంలో ఉద్యోగపురంలో అనువాదం చేశాడు. ఎల్లయందును తావసియించుటెల్ల అదియు తనయందు వసియించుటండ్రు వాసుదేవుడను పేరికర్థం బుతెల్లమింత ఎరుగుజనులందు తగవసియించు శుభము. వాసుదేవుడు అంటే అర్థం ఏంటనమాట, ప్రతి ప్రాణిలో ఆయన ఉంటాడట, పద్మాకర్ గారనే తేడా లేకుండా, ఇంకో రత్నాకర్ గారనే తేడా లేకుండా, ఇటు స్త్రీలు ఇటు పురుషులనే తేడా లేకుండా, పండితులు పామరులు అనే తేడా లేకుండా, చేమదోమ అనే తేడా లేకుండా, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మలో మళ్ళీ ప్రాణులన్నీ ఉన్నాయి, ఆయనలో లోకాలున్నాయి, లోకాల్లో ఆయన ఉన్నాడు, ఈ విధంగా అన్నిటిలో తానుండి తనలో అన్ని ఉండడం వల్ల ఆయన్ని వాసుదేవుడు అన్నారు. అది వాసుదేవ శబ్దానికి అర్థం అన్నమాట. వసనాత్ సర్వభూతానాం, వసనాత్ ఉండుట వల్ల, దేని వల్ల, ఎవరిలో ఉండుట, సర్వభూతానాం ప్రాణులందరిలో ఉంటాడనమాట, ప్రాణులన్నీ ఆయనలో ఉంటాయి, ఆయనలో ప్రాణులు, ప్రాణుల్లో ఆయన, ఇలా ఉండడం వల్ల వాసుదేవుడు అన్నారు. ఈ విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడు అని దానికి అర్థం వస్తుంది, చివరికి అంతటా వ్యాపించి ఉండువాడు, ఆయన లేని చోటంటూ లేదు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఇది తెలిస్తేట, ఇది విన్నారుగా మీరును, ఇది విని దాని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకున్నారే, ఎరుగు జనులందు తగవసియించు శుభము, అంటే ఇది విన్నవాళ్ళందరికీ శుభమల్లా, విన్నవాళ్ళందరికీ శుభం అయితే దుర్యోధనుడు వింటున్నాడుగా వాడికి శుభం రావాలి, గ్రహించిన వాళ్ళకి అంటే నమ్మిన వారికి శుభము కలుగుతుంది అన్నాడు. ఆయన వినడం కాదు, అందరం వింటాం, ఏదో ఆయన చెబుతాడులే అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే వాడికి శుభం కలగదు, ఇది విని నమ్మి శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడు అనంతుడని గ్రహించిన వారికి తప్పక శుభం కలుగుతుంది. వెంటనే వేదవ్యాసుల వారు, నేను ఇక్కడ ఇంతకుమించి ఎక్కువసేపు ఉండను, ఎందుకంటే దుర్యోధనుడు ఎవడో నాకు తెలుసు, వాడు ఎవడమాట వినడు, అనవసరంగా వాదోపవాదాలు చేయడం నాకు ఇష్టం లేదు అని టక్కున అదృశ్యం అయిపోయాడు. సంజయుడు దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. గాంధారి ధృతరాష్ట్రులు కొడుక అన్నారు,
ఈ మీరు ఎన్నిసార్లు కొడుకా అన్నా నేను దుడుగ్గానే ఉంటాను గాని నేను మాత్రం పొరపాటున కూడా మీ మాట వినను, మీ దారిని మీరు హాయిగా భోజనం చేయండి, నేను వెళ్ళిపోతాను అని బాడు వెళ్ళిపోయాడు. ఇంకక్కడ ధర్మరాజు పొద్దుటే సభ ఏర్పాటు చేసుకుని సోదరులతో కలిసి శ్రీకృష్ణుడి సభకి పిలిపించి, సోదరులారా ఈ కృష్ణుడిని రాయబారిగా సభకి పంపితే బాగుంటుందేమో అని నా మనస్సు అనిపిస్తున్నది. ఎందుకంటే ధర్మరాజు రక్తపిపాసి అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. యుద్ధం వల్ల ఏం బావుకుంటాం, చివరికి అటు ఇటు కూడా నాశనం తప్పదు. కాబట్టి శాంతి ఎప్పుడూ మంచిదే. మీరేమంటారనగానే అన్నయ్య నీ మాట ఎదురాడం అన్నారు సోదరులు. అప్పుడు ఆయన కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ మేము నిజానికి నీకంటే వయస్సులో కొంచెం పెద్దవాణ్ణి, ఈ పెద్దరికం దండగ, ఎందుకో తెలిసిన తాడి చెట్టుకు కూడా వస్తాయి 90 ఏళ్ళు, దానివల్ల ఉపయోగం లేదు. నీ కొడుకు ప్రద్యుమ్నుడు ఎటువంటి వాడో నేను నీకు అటువంటి వాడిని అన్నాడండి ఈయన. 2 ఏళ్ళో 3 ఏళ్ళో కృష్ణుడి కంటే పెద్దవాడు కదా ఈయన, కానీ ఆ పెద్దరికం నాకెందుకు అన్నాడు ఆయన. కృష్ణ మేము పెద్దవాళ్ళం అనే మాట ఉట్టి అబద్ధం, సృష్టిలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, అవి నాకొద్దు, నేను నీ కొడుకుతో సమానం, భగవంతుడికి మనమంతా పిల్లలం, అది జ్ఞానం అంటే. నీ కొడుకు ప్రద్యుమ్నుడు సాంబుడు ఎలాగో నేను అంతే. మా నాన్నగారు చచ్చిపోతూ మమ్మల్ని రక్షించడానికి నిన్ను అప్పగించారు. ఆపద కడవం బెట్టగా నోపి శుభం వైన దాని వడగోర్పను, మాకీ పుట్టువునకు మాకు ఈ పుట్టువునకు పాండుక్ష్మపాలుడు నిన్ను చూపించని నరేంద్ర. ఏదైనా ఆపదలు వస్తే ఆపదల్లోంచి మమ్మల్ని రక్షించడానికి, మాకు శుభములు చేకూర్చడానికి, మమ్మల్ని తల్లి తండ్రికి దూరంగా ఉంటున్న సమయంలో వెన్నంటి కాపాడడానికి మా నాన్నగారు నిన్ను అప్పగించి పోయాడు. పోతూ శ్రీకృష్ణుడు మీకు దిక్కు అన్నట్ట, చచ్చిపోయేమని చెప్పాడండి ఆయన, కృష్ణుడు పుడతాడు. కృష్ణుడు అప్పటికి నిజం చెప్పాలంటే పాండవులు చచ్చిపోయినట్టుకి చాలా, కృష్ణుడు 3 ఏళ్ళవాడో 4 ఏళ్ళవాడో, అర్జునుడి వయస్సే కదా కృష్ణుడిది కూడా, కృష్ణుడు అర్జునుడి కంటే కొంచెం 1-6 నెలలు తేడా, 7 నెలలు అంతే కదా. అయినప్పటికీ ఏమన్నాడు తెలుసా ఆయనకే, వాళ్ళు మహాత్ములు, వసుదేవ పుత్రుడు వాసుదేవుడే మీకు రక్ష అన్నట్టు వెళ్లే ముందు ఆయన. ఎంత క్రాంత దర్శండి, భవిష్యత్తును దర్శించిన మహాత్ముడు ఆయన. మా తండ్రి పోతూ నిన్ను చూపించి మాకు వెళ్ళిపోయాడు. ఆ దైవం నువ్వు, నిజంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు అలాగే కాపాడుతున్నావు. నువ్వు లేకపోతే లక్క ఇంట్లో చచ్చిపోలేమా, అప్పుడు నువ్వు అక్కడ ఉండకపోవచ్చు, కానీ నీ దివ్య మహిమతో మమ్మల్ని రక్షించావు. అన్నిటికీ మించి సభలో ద్రౌపదికి మానభంగం కాకుండా రక్షించిన మహాత్ముడివి. నువ్వు వెళ్ళి మా తరపున రాయబారివై దుర్యోధనాథులను ఒప్పించు. సభలో మహానుభావులు పెద్దలందరి ఎదురుగుండా నువ్వు మాట్లాడితే నీ మాట కాదనరేమో అని నా నమ్మకం. మేం పెద్దగా రాజ్యం కూడా అడగం, ఇస్తే మా సగం రాజ్యం మాకు ఇవ్వచ్చు. పాండురాజు గారి దగ్గర నుంచి మాకు వచ్చిన సంక్రమించిన ఆస్తి, మేం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, లేదా 5 ఊళ్ళు మాకు ఇమ్మను చాలు. మళ్ళీ అంతలోనే ఉన్నాడు, ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయంజాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు, సిరినాకేలందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చునా అరయుని చుట్టాలకు కావునను మోదం బందగా వారు ఎల్లరును ఏముంగోడి శ్రీలందినన్. ఆ దుర్యోధనుడు ఆ మాత్రమైనా చేస్తాడో లేదు, అంటే 5 ఊళ్ళైనా ఇస్తాడో లేదు, పోని వాడు ఇవ్వడు కదా అని నేను క్రూరత్వంగా ప్రవర్తించి యుద్ధానికి వెళ్ళనా, అది ఇష్టం లేదు నాకు. అలాగని డబ్బెందుకు నీకు, హాయిగా అడవిలో ఉండొచ్చు కదా అని కొందరు అంటున్నారు. సిరి నాకెందుకో తెలిసినా, నా కోసం కాదు, నా తమ్ముళ్ళు, నా భార్య, నా కుటుంబం, దాంతోపాటు నా చుట్టూతో 10,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా పోషిస్తాను డబ్బు లేకపోతే? డబ్బు ఉండకూడదండం, ఉట్టి అబద్ధం సుమండి. ఎట్టి పరిస్థితుల్లో ధనం ఉండాలి, ధనం సక్రమంగా వినియోగించాలి, పవిత్ర కార్యక్రమాలు జరగాలంటే ధనం కావాలి. అందుకే అన్నాడు సిరి నాకెందుకంటే, నా చుట్టూ ఉన్న నా బంధువులకి బ్రాహ్మణోత్తములకి గ్రాస తిండికి వాస బట్టలకి దైన్యం వస్తుంది. తిండికి బట్టకి గొడ్డకి కూడా దైన్యం రాకూడదు. వాస శబ్దం అనుకు వస్త్రం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అందుకే వాసాంశి జీర్ణ అని యథావిహ, ఇక్కడ వాసాంశి అంటే వస్త్రములు, కూటికి గొడ్డకే, ఆయన ఇంక మిగతా అనలా, గూడని కూడా అనలా, కూడు కాస్త వస్త్రం, ఈ రెండు ఉండాలి, వాటికి మాకు దైన్యం రాకూడదు. అందువల్ల మేము వాళ్ళు కలిసి చెరిసగం రాజ్యాన్ని పంచుకోవడం ధర్మం అవుతుంది. పైగా యుద్ధం జరిగితే యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, జయాపజయాలు దైవాధీనాలు యుద్ధం అంటూ జరిగిందంటే ఏదైనా జరగచ్చు. కలహ మొగుట లక్ష్మిక విల్చు ప్రాణహానియును జేయునెంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులన్నద చేత చెడుటయును ఘటించు. యుద్ధమంటూ జరిగితే లక్ష్మి రావచ్చు, అంటే సంపద రావచ్చు, లేదా ప్రాణమే పోవచ్చు. ఏం జరుగుతుందో ఎవడు తెలుసు? యుద్ధం అంటూ జరిగితే రాజ్యం రావచ్చు లేదా శరీరమే పోవచ్చు. 10 మంది ఒక్కడి చేతిలో ఓడిపోవచ్చు, లేక మహావీరుడు పనికి మాలినవాడి చేతిలో చచ్చిపోవచ్చు. దానికి ఉదాహరణ మనం చూస్తుందిగా, ఒక్క అర్జునుడి చేతిలో ఎంతమంది కౌరవులు పారిపోయారు. కాబట్టి అలా జరగచ్చు. లేదా పాపాత్ములు 10 మంది కలిసి ఒక కుర్రాన్ని చంపేయచ్చు, అంటే భవిష్యత్తులో అభిమన్యుడు అలాగే అయిపోయాడు. ఒక్కొక్కప్పుడు పనికి మాలిన వాళ్ళ చేతిలో గొప్పవాళ్ళు చచ్చిపోవచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే యుద్ధం అంటే దాని లక్షణం అది, దొమ్మి అది. ఆ దొమ్మిలో ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తాడో తెలియదు. అప్పటిదాకా ధైర్యంగా ధర్మంగా ఉందామనుకున్నవాడు కూడా అక్కడికి వెళ్ళాక విచిత్రంగా ప్రవర్తించవచ్చు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడు తగాదా పెట్టుకోరు. పగయ్య కలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఓరడిల్లియుండునెట్లు చిత్తం ఒక మాటుగా ఉన్న వలవదధిక దీర్ఘ వైద వృత్తి. ఎప్పుడైనా ఎవరితో అయినా తగాదా పెట్టుకుంటే ఆ రోజు నుంచి మనకి సుఖం ఉండదట. తగాదా ఎటువంటిదో చెప్పాడు. పాము ఉన్న ఇంటిలో నివసించడం వంటిది తగాదా తెచ్చుకోవడం. పామున్న ఇంట్లో, ఇంట్లో సర్పం భయంకరమైన త్రాచుపాము తిరుగుతుందని తెలిస్తే సుఖంగా పడుకోగలమా? పడుకోలేము. ఎవరితో అయినా తగాదా వస్తే కూడా సుఖం ఉండదు అలాగే. ఎందుకంటే వాడు శత్రువు కదా, ఏం చేస్తాడో తెలియదు కానీ ఎప్పటి నుంచి మనం అనుకుంటాం కానీ అవతలవాడు చిన్నాడని. అమ్మో ఎవరితో అయినా అనవసరంగా తగాదా తెచ్చుకుంటే వాడు ఏ టైంలో ఎలా అయినా అపకారం చేయొచ్చు. ఉపకారం చేయడం కష్టం కానీ అపకారం చేయడం పెద్ద కష్టం కాదు. పొరపాటున ఇప్పుడు ఎవరికైనా తెక్కొచ్చింది, గురువుగారు 2 సార్లు నన్ను విమర్శించారనుకుంటే వాడు బయటకు వెళ్ళాక అక్కడి నుంచి ఏమని చెప్తాడు, లోన్ లేని పొంది పొగడపోవచ్చు. అద్భుతంగా ఉంది ఉపన్యాసం చెప్పలేకపోవచ్చు, కానీ తిట్టడానికే వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాడ అంటే తేలిక. అందువల్ల ఇంత వాణ్ణి కూడా మనం సాధ్యమైనంత వరకు విరోధిగా చేసుకోకూడదు. పగ ప్రమాదం. పగ ఎడగించుటంతయు శుభంబగు. ఎప్పుడూ శత్రుత్వాన్ని తొలగించుకుని ఇతరులతో మైత్రి చేసుకోవడమే మంచిది. అడంగునే పగం పగ ఎప్పుడు పగ వల్ల ఇంకో పగ తొలగదు. శత్రుత్వం వల్ల శత్రుత్వం వృద్ధి అవుతుంది, కానీ వాడిని కొట్టడమో తిట్టడం వల్ల విరోధాలు పెరుగుతాయి తప్ప తగ్గవు. దానికి ఉదాహరణ చెప్పాడు అనమాట, వాళ్ళ నాన్న నన్ను ఏదో చేశాడు, వాడిని నువ్వు చంపావు, అప్పుడు వాడు కొడుకు వచ్చి వీడిని చంపుతాడు, మళ్ళీ వీడి కొడుకు వాడి మీద పడతాడు, ఇలా తరతరాలుగా పెరిగిపోతూనే ఉంటుంది. అప్పుడు కలియుగంలో రాజకీయం పార్టీలో తేరవుతాయి తగాదాలు. అది మంచిది కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా యుద్ధం మంచిది కాదు. అందుకే నువ్వు మహాత్ముడివి కనుక నీ మాటలకి ప్రభావం ఉంటుంది కనుక సంధికి వెడితే మంచిది అనుకుంటున్నాను. మళ్ళీ నాకు లోపల అంతలోనే వెంగొస్తోంది, తీరా నువ్వు సంధికి వెళ్ళాక నీకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఆ కౌరవులు నీకు కీడు చేస్తారేమో అని కూడా అనిపిస్తోంది. ఎందుకు వచ్చింది లేదు, నీకు కష్టం వచ్చేటప్పుడు నువ్వు సంధికి వెళ్ళడం కూడా మంచిది కాదు అనగానే పక్కపక్కనవి అయినా నీ మనస్సు నాకు అర్థమైంది. నేను అక్కడికి వెడితే దుర్యోధనాదులు నన్ను చంపచ్చు లేక బంధిస్తారని నీ అనుమానం, నీ మానసికమైన క్లేశం అర్థమైంది. ఒకటి చెబుతున్నాను, నేను అలగను, అలిగితే అక్కడ కాదు ఈ ముల్లోకాలలో నన్ను బంధించగలిగే శక్తి ఎవరికి లేదు, నన్ను బంధించే శక్తి భక్తుడికి తప్ప మరెవరికి లేదన్నాడే. దుర్యోధనుడి యొక్క బుద్ధి ధర్మరాజుకు బాగా తెలుసండో, అందుకని ఏమో నిన్ను భోజనానికి పిలవచ్చు, విషం పెట్టచ్చు, భీముడికి పెట్టలా, తీరా సంధి సమయంలో నిన్ను బంధించవచ్చు అన్నట్టు అయిందా లేదా మరి? అందుకే ధర్మరాజు అంత ఉత్తముడు అండం. ఇవన్నీ ఊహించి ఆయన బాధపడుతుంటే నీకేం బెంగలేదు, నేను ఆగ్రహిస్తే నన్ను ఎవడు బంధిస్తాడన్నాడు ఆయన. సరే అయితే మమ్మెరుగుదు ఎదిరి నెరుగుదు నెమ్మి ఎరుగుదు అర్ధములను నెరి ఎరిగుదు వాక్యముల పద్ధతి ఎరుగుదు పొమ్మెవ్వడ నీకు నేను బుద్ధులు చెప్పను. మహాత్మా నువ్వు మమ్మల్ని ఎరుగుదు, వాళ్ళని ఎరుగుదు అంటే మేమేమిటో వాళ్ళేమిటో నీకు పూర్తిగా తెలుసు, అంతా ఎరుగుదువు. కొంచెం జాగ్రత్తగా వినవలసిన పద్యం, మమ్మల్ని ఎరుగుదువు, వాళ్ళని ఎరుగుదువు, అంతా ఎరుగుదువు. అసలు అర్థము ఎలా సిద్ధిస్తుందో, ఒక పని ఎలా అవుతుందో నీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. పని చేయటం నీకే తెలుసు, కార్యసిద్ధి నీకు తెలుసు, వాక్యములు ఎలా మాట్లాడాలో తెలుసు. అటువంటి నీకు నేను చెప్పి పంపడం ఏమిటి, నీ దారి నువ్వు వెళ్ళి నీకు ఎలా అనిపిస్తే అలా చేయన్నాడు. అంటే నేను నీకు చెప్పడంగా చెప్పి పంపడం న్యాయం కాదు. ఇతరులనైతే ఒరే జాగ్రత్తగా మాట్లాడరోయ్, అలా మాట్లాడరోయ్ అనాలి. నీకేంటి నేను చెప్పేది? ఈ పద్యం వేద సారం. మమ్మెరుగుదు, భగవంతుడు లేని చోట ఎక్కడుంది? కాబట్టి మా హృదయం ఏమిటో నీకు తెలుసు, నువ్వే సృష్టించావు కనుక వాళ్ళు సంగతి నీకు తెలుసు. నెమ్మి ఎరుగుదు అన్న ఒక్క మొక్కలో ప్రపంచం ఉందా ఉంది.
నీవంతా ఎరుగుదువు, అనగా నువ్వు సకల ప్రాణులలో ఉన్నావు. ఈశ్వర సర్వ హృద్దేశే తిష్టతి అర్జున, సర్వభూతముల యొక్క హృద్దేశే హృదయ ప్రాంతమునందు ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఆయన లేని చోటు లేదు. కాబట్టి అంతా ఆయనకి తప్పెవరో తెలుసండి. సర్వజ్ఞుడు అనే పదం నీకే చెల్లుతుంది. సర్వ సర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యేహ అనే సారాంశం అనమాట అది. కాబట్టి నీ ఒక్కడివే సర్వవ్యాపకుడివి, అన్నీ ఎరిగిన వాడివి, పూర్తిగా ఎరుగుదు, పైగా నెరి ఎరుగుదు అన్నాడు ఆయన. సంపూర్ణంగా ఎలా చేయాలో నీకు తెలుసు, సృష్టి స్థితిలు ఏలు చేసే నీకు ఏ పని ఎలా చేయాలో తెలియదా? కాబట్టి అంతా నీ సంకల్పమే. వాక్యముల పద్ధతి ఎరుగుదు, వాక్యము అనే శబ్దములకు వేదం, వేద సారమే నువ్వు. కాబట్టి వేదాలు ఎలా పలకాలో తెలిసిన నీకు అక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా అని ఒక అర్థం. వాక్యం రసాత్మకం కావ్యం, రసాత్మకమైన వాక్యమే కావ్యం, అసలు కావ్యస్వరూపుడు నువ్వు అని ఒక అర్థం. ఇన్ని రకాలుగా తెలియకుండానే మహానుభావుడు ధర్మదుడు అన్నాడా? కాదు కాదు, ధర్మదుడు కారణజన్ముడు గనక భగవంతుడి గురించి కొంతవరకైనా అవగాహన ఉన్నవాడు గనక అంత అద్భుతంగా స్తోత్రం చేసి వెళ్ళి రమ్మనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా నీకు రహస్యం చెబుతున్నాను విను, ఆ దుర్యోధనుడు నేను ఎంత గెంజుకున్నా ఎన్ని రకాలుగా చెప్పినా ఒక్క పైసా వెదల్చడు, అడుగు నీకు దానం చెయ్యడు. ఇది కృష్ణుడు అన్నమాట. ధర్మరాజు ఎంత చెబితే నాకు వాడి తత్వం తెలుసు, ఒక్కొక్కడు బుద్ధి ఎటువంటిదో నాకు తెలియదా. ఆ సుయోధను ముక్కున ఆవిగలుగా పొడమి నీకీడు కావున పోరగలుగు నేను కయ్యపు శకునంబులెన్నియే నీ గంటి నీవనుత్సాహివి కాగవల్లదు, నీవనుత్సాహివి కాగవల్లదు. అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆ దుర్యోధనుడి ముక్కులో ఆవిగలుగా ఊపిరుండగా, ముక్కులో ఊపిరుండగా అంటే బతికొండగా నీకు ఎంత కూడా భూమి ఎవ్వడు. నువ్వెలా ఊహిస్తున్నావు అని అడగచ్చు. వాడి బుద్ధి నాకు తెలుసు. ఇక్కడ కొన్ని శకునములు అవుతున్నాయి. కయ్యపు శకునంబులెన్ని ఎని గంటి, ఆ శకునాలన్నీ యుద్ధపు శకునములు. నీ డేరా మీద పౌరం మీద వెంటబడి గద్ద పట్టుకుంది, అది యుద్ధ శకునం. దానివల్ల ఏమిటి, నీకు విజయం తప్పదు కానీ నీకు కూడా కొంత నష్టం అని చెప్పడం చెప్పకుండా చెప్పండి. నీకు కూడా సైన్య నష్టం తప్పదు, నీ వాళ్ళు చాలామంది పోతారు, యుద్ధం తప్పదు. రకరకాల చిహ్నాలు కనపడుతున్నాయట. ఏనుగులు హఠాత్తుగా కుడికాలు పైకెత్తుతున్నాయంటే ఉండుండుండి ఎవరూ దగ్గర లేకుండా కాలు ఇలా పైకెత్తి కింద పెట్టి కాలు పైకెత్తుతున్నాయంటే అక్కడ యుద్ధం వస్తుందని అర్థం అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు కుళాయి దగ్గర కొట్టుకునే ముందుట వాళ్ళకి కుడికన్నులు ఎదురుతాయట. చెప్పాడండి, ఏం చెప్పడం కదా, బృహస్పతి చెప్పాడు సుమా, మీరేమనుకున్నా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు అప్పుడప్పుడు కుళాయి దగ్గర నాది బింది నేనే ముందు పెడుతున్నాను తగాద పడతారు, దానికి కూడా కారణం చెప్పాడు. ఆ బింది పుచ్చుకుని వెళ్లే ముందు కుడికన్ను ఎదిరితే ఇంకా అక్కడి నుంచి తగాద పడతారు. నాది బింది అంటే నాది బింది అని సిగబట్లు పట్టుకుంటారట. అలాగే మగవాళ్ళు ఎక్కడన్నా క్యూలో తగాద పడ్డారు, ఏ టిక్కెట్లు అయినా బాహుబలి టిక్కెట్ల కోసం కొట్టుకుంటారు కూడా మగవాళ్ళు, దానికి ఒక కారణం ఉంది, ఎడంకన్ను ఎదురుతుంది వాళ్ళకి. ఈ టిక్కెట్లకు వెళ్లే ముందు ఎడంకన్ను ఎదిరితే టిక్కెట్లు కాదు ఇక్కట్లు, ఆ తర్వాత బకెట్లు లేచిపోతాయి. ఈ విధంగా చాలా శకునములు గురించి చెప్పాడు బృహస్పతులు వారు. ఇవన్నీ బృహస్పతులు వారు మహాత్ముడు చెప్పాడు ఆయన. అందుకే ఈ శకునములను బట్టి నీకు యుద్ధం తప్పదు. నీకు ఒక మాట చెబుతున్నాను, నేను సంధి కడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ నువ్వు మాత్రం యుద్ధోత్సాహం మానద్దు, చతురంగ బలాలు సిద్ధం చేసుకో అనగానే భీముడు చర్రును లేచి చాలు చాలవయ్యా సంధికి వెళ్ళమని మా అన్నయ్య చెబుతూ ఉంటే సంధికి వెళ్ళడం మానేసి యుద్ధానికి సిద్ధంగా ఉండంటావు, మాకేం భయం లేదు, ఆ మాత్రం యుద్ధం మేము చేయగలం. కానీ మా అన్నయ్య ధర్మాత్ముడు, అన్యాయంగా జనాలంతా చస్తారని ఐదూళ్ళు ఇమ్మన్నాడు, ఆ మాత్రం సంధి నువ్వు తలుచుకుంటే చేయలేవా అన్నాడు భీముడు. దాంతో కృష్ణుడు ఒక్కసారి నవ్వి భీముడి దగ్గరకు వచ్చి కుడి చేతిలో చెయ్యేసి నొక్కి, నాకు చాలా చిత్రంగా ఉందే, భీముడు నిద్రపోతున్నాడా లేక కలలు కంటున్నాడా లేక హఠాత్తుగా భీముడు ఏదైనా ఏకాదశి వ్రతం పూనాడా, చాలా సంస్కృతంలో అద్భుతంగా చెప్పారు శ్లోకం, నిద్రపోతున్నాడా స్వప్నం కంటున్నాడా, ఏకాదశి వ్రతం ఉండి ఏమి తినకుండా ఉంటేట కొంత వేడి చల్లారుతుందిట, అలాంటివి ఏమైనా చేస్తున్నాడా లేక సన్యాసం పుచ్చుకున్నాడా. చక్కగా చెళ్లపిళ్లవారు ఉద్యోగ విజయాల్లో అద్భుతంగా రాశారు పద్యం. నిదురవో చుంటివో లేక బెదరి పల్కుచుంటివో లేక తొల్లింటి భీముడ భీమసేనుడవు కావో, ఎన్నడీ చెవులు వినని కన్నులుగానని శాంతంబు కాన వచ్చే. నిద్రపోతున్నావా, బెదిరి పలుకుతున్నావా, లేక అసలు నువ్వు ఒకప్పటి భీముడు కాక కొత్త భీముడివా, మారు వేషంలో వచ్చావా? ఎందుకంటే ఎప్పుడు నా కళ్ళతో భీముడి యొక్క ఈ శాంతరూపం చూడలా,
అంటే అనవసరంగా కోపం తెచ్చుకోడు ఆయన ఎలాగో, కానీ యుద్ధం అనగానే యుద్ధం వద్దు శాంతి అని భీముడు అండం, ఆ మాటలు ఆ రూపం నేను చూడలేదు అన్నట్టు ఆయన. ఒక్కసారి పళ్ళు పటపట కొరికైనా మళ్ళీ అంతలోనే నవ్వి భీముడు, బావోయ్ నువ్వు రెచ్చగొడుతున్నావు, నేను జావగారి పలకల, నాకు యుద్ధం అంటే ఇష్టం లేక కాదు, కానీ చూస్తూ చూస్తూ మా అన్నగారికి వ్యతిరేకంగా వెళ్ళడం మాకు ఇష్టం లేదు, అదీగాక యుద్ధరంగానికి అంటూ వెడితే ఎవరు ఎవరు నశిస్తారో తెలియదు, యుద్ధం అంటూ వస్తే అసహాయ సూర్యుడిగా చీల్చి చెండాడతాను, ఏనుగులు గుర్రాలు పీనుగులు పెంటలు చేస్తాను, కాని అలాగని ఈ భీముడు యుద్ధ పిపాసి కాదు, శాంతాన్నే కోరుకుంటాడు. అనగానే సంతోషం, ఈ సంగతి నాకు తెలియదా, ఏదో హాస్యానికి నిన్ను రెచ్చగొట్టడానికి ఎలా అన్నాను, ఇప్పుడు నువ్వు పర్వాలేదు గతతో కొడతానన్నవే అది నాకు కావాలి. మహాత్ములు మీరు పరాక్రమం ఉండి కూడా అనవసరముగా హింస చెయ్యరు అన్నట్టు. భీముడేం రెచ్చిపోలేదండి, ఆ రెచ్చిపోవడం నవ్వుతూనే పలికాడు. కోపం వచ్చినా ఉపసంహరించుకుని కృష్ణుడితో కదా మాట్లాడేది, ఔచిత్యంతో మాట్లాడాడని రాశారు వేదవ్యాసులు వారు. అప్పుడు అర్జునుడు కూడా, మా అన్నయ్య మాటే నా మాట, మాకు లోపల హృదయం భగభగలాడుతోంది, అయినా అన్నగారు ఆ మాట అన్నాడు కనుక మేము కూడా సంధికేసి ఇష్టపడుతున్నాం. యుద్ధం అంటూ జరిగితే ముందు పిల్లలు కూడా నశిస్తారు, భావి తరాలు ఉండకపోవచ్చు, సైనికులంతా నశిస్తారు. ఎప్పుడూ యుద్ధము వాంఛనీయం కాదు, యుద్ధం వల్ల కరువు వస్తుంది, సంపదలన్నీ యుద్ధ రంగంలో నాశనమైపోతాయి, పైగా ఒకళ్ళొకళ్ళు చంపుకోవడమే కాకుండా ఊళ్ళు కూడా తగలబెట్టుకుంటారు ఈ కోపంలో, దాంతో భవనాలు సంపదలు పంటలు నశిస్తాయి. అనగానే నకులుడు కూడా, అర్జునుడు చెప్పిందే నాకు ఇష్టం అన్నాడు. ఇంతమంది ఇలా అన్నారా, ఆఖరాయన మాత్రం చుర్రును లేచిపోయాడు. కృష్ణ, ఇంతకాలానికి ఒక దౌర్భాగ్యపు సంఘటన చూస్తున్నాను, ఈ రాజుగారు సంధి అంటాడు, ఆ రాజుగారు తమ్ముడు అంటే ఈయన తమ్ముడు కదా, అంటే ఇప్పుడు కోపం అలా వచ్చింది కనుక, మా రాజుగారు అలా అన్నాడు, రాజుగారి తమ్ముళ్ళంతా సంధి అంటారు, ఇది ధర్మం మాత్రం కాదు, ఆనాడు నా భార్యని అందరూ చూస్తూ ఉండగా కొంగు బుచ్చుకు లాగినప్పుడే వాడి తల నరకాలి, అప్పుడు భీముడు మాట్లాడుకోరుకున్నాడు, ఈ అర్జునుడు మాట్లాడుకోరుకున్నాడు, ఉత్తిరే ప్రతిజ్ఞలు మాత్రం చేశారు. నాకైతే మాత్రం సంధి ఇష్టం లేదు, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు చేసుకో, సంధి చెయ్యాలి ఐదుళ్ళు ఇవ్వాలి అని మాత్రం నేను అడగను, వీలుంటే యుద్ధానికే రమ్మంటాను, ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ అవమానంతో ముష్టతూపతికి బ్రతుకొద్దన్నట్ట. వెంటనే కృష్ణుడి తమ్ముడు సాత్యకి లేచాడు, శబ్బాష్ కుర్రాడైనా ఇలా మాట్లాడాడు, ఎందుకండి మీరంతా ఇలా మాట్లాడతారు, దావను చూస్తున్నాను, మా కృష్ణుడు సంధి అంటాడు, మీరు సంధి అంటారు, బుజ్జీబావ గారు సహదేవులు వారు మీరు కరెక్ట్గా మాట్లాడారు ఇప్పటివరకు, నేను ఒక్కడి చాలు మీ వెంట ఉంటాను, వీళ్ళెవరూ రాకపోయినా రెండు యుద్ధానికి పోదాం, గురుదేవ అర్జున నువ్వు అను కావాలంటే యుద్ధానికి పోదాం అనగానే వీళ్ళందరినీ ఒక్కసారి కృష్ణుడు కాస్త కంగారు పడకండరా, అక్కడేదో సంధి అయిపోయినట్టే యుద్ధం అయిపోయినట్టే అని మీరేం శంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని శంకలు ఉన్నాయి నాకు ఆగండి అనగానే ద్రౌపది ఇదే ఎప్పటిదాకా లోపల ఏం జరుగుతుందా, ఎవరి సంభాషణ ఎలా మలుపు తిరుగుతుందా చూస్తోంది, ఇప్పుడు ఎవరో మాట్లాడరు, కృష్ణుడేమో సంధికి తగుదినమ్మా అని బయలుదేరుతున్నాడు, దాంతో జుట్టు విరబోసుకున్న జుట్టు పట్టుకొచ్చి ఇవి దుస్ససేను వ్రేళ్లంత విలిసగము తెగినవి, ఈ వెంట్రుకలు ఏమిటో తెలుసా, దుశ్శాసనుడు జుట్టుపుచ్చుకి ఈడ్చొచ్చాడు, ఆ ఈడ్చుకొచ్చినప్పుడు దుశ్శాసనుడు వేళ్లకి ఈ జుట్టు సగం తెగిపోయింది, కటింగ్ అక్కర్లేకుండా వాడు కట్ చేశాడు, తెగాయి, అప్పటి నుంచి దీన్ని ముడేసుకోలేదు. వాడు చచ్చాక వాడి నెత్తురు చేతులతో ఈ భీముడు వచ్చి నాకు జడయ్యాలి అని నేను శపథం చేశాను, ఇప్పుడు నువ్వు సంధి చేసావనుకో భీముడు వాడిని చంపడం, చంపకపోతే భీముడి చేతికి రక్తం అంటదు, రక్తం అంటకపోతే ఈ జుట్టు ముడిపడదు, అంటే నా జీవితాంతం ఇలా విరబోసుకు తిరగాలన్నమాట. కలియుగంలో ఇప్పుడున్న విరబోసుకున్న వాళ్ళని చూడలేదులేండి ఆవిడ, అందుకని పాప అలా అంది, అందుకని ఇంక ఇలా విరబోసుకు తిరగవలసిందేనా అన్నయ్య, వీళ్ళందరికీ కానీ నా సంగతి నీకు తెలుసు కదా, వరమున్న బుట్టి తిన్ భరత వంశము చొచ్చితి అందు పాండుభూవరునకు కోడలైతి జనవంధ్యుల పుత్రుల బొంది తిన్. నేను సామాన్యురాలిని కాదు, వరం వల్ల యజ్ఞగుండం నుంచి పుట్టాను, పవిత్రమైన భారత వంశంలో ప్రవేశించాను, ఉత్తములైన ఐదుగురు కొడుకుల్ని కన్నాను, ఇవన్నీ పక్కన పెట్టు, పాండురాజు గారి కోడలనవ్వడం మహాత్ములకి భార్యనవ్వడం కొడుకుల్ని కండం కాదు, సుభద్ర కంటే ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు నాకు సోదరుడు అయ్యావు, నీకు చెల్లెళ్ళయ్యాను, ఇంకెంతకంటే వరం ఏం కావాలి, ఆవిడ గొప్పతనం అదే చెప్పింది. నాకేదో దృష్టజుమ్రుడు వాళ్ళు ఉన్నారని అనుకోవటంలో ఆవిడ, వాళ్ళందరూ ఒక ఎత్తు, సాక్షాత్ పరమాత్మవి, నువ్వు సుభద్ర కంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తావు, అటువంటి నువ్వు నాకు అన్నవయ్యావు, నేను నీకు చెల్లెళ్ళయ్యాను, ఇంత యోగం పట్టింది, ఇంత యోగం పట్టినా నా కర్మయోగం వల్ల, పూర్వజన్మ కర్మయోగం వల్ల సభలోకి ఏడవబడ్డాను, జోదం వల్ల కపట ద్యోతంలో నాకు ఇంతలు పుట్టాయి,
వస్త్రాపహరణమయ్యింది, గోవింద అని ప్రార్థిస్తే సమయానికి వచ్చి నువ్వు నన్ను రక్షించావు, లేకపోతే నా బతికేమవును. ఆనాడు పెద్ద పోటు వీరుల్లాగా వీళ్ళు ఏమన్నారు, మహామగలడు మల్లె, గొప్ప మగలక మల్లె, తొడలు విరగొడతానడు ఒకడు, వక్షస్థలం చీలుస్తానడు ఒకడు, కర్ణుణ్ణి సంహరిస్తానడు ఒకడు, శకునుడిని నరుకుతానడు ఒకడు, ఇలా శపథాలు చేశారు. శపథములు చేసిన భర్తలు ఇలా అయిపోయారు. పోనీ వాళ్ళని రెచ్చగొట్టవలసిన నువ్వు కూడా మారు మాట్లాడకుండా సంధికి ప్రయత్నిస్తున్నావు. ఇంతేలే, ఆడవాళ్ల ఏడుపు, గోవుల ఏడుపు ప్రపంచంలో ప్రతి వ్యక్తి పట్టించుకుంటాట. పనికి మాలిన వాడు కూడా ఆడవాళ్ళు ఏడిస్తే రక్షిస్తాడు, ఆవుల్ని రక్షిస్తాడు. కానీ నేను ఇప్పుడు ఏడుస్తున్నాను, వగనాకు వెళ్తయే, ఏడుపు నాకేం కొత్త అన్నది ఆవిడ. వెంటనే కృష్ణుడు, అమ్మాయి నేనేదో సంధి కోసం వెడుతూ ఉంటే అదేదో సంధి అయినట్టు, యుద్ధం ఆగిపోయినట్టు, నువ్వేమీ మనస్సులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలిసినా, మీకెవ్వరికీ తెలియని దుర్యోధనుడు నాకు తెలుసు. ఈ ప్రపంచములో ఎవడు ఏ మూల ఏం చెయ్యాలనుకున్నాడో నాకు తెలుసు. ప్రాణం పోయినా దుర్యోధనుడు మీకు రాజ్యం ఇవ్వడు. యుద్ధం జరగడం తప్పదు, సంభవం యుద్ధం. యుద్ధంలో భీముడు ముందు దుశ్శాసనుణ్ణి చీల్చడం ఖాయం, ఆ నెత్తురుతో నీకు జడవెయ్యడం ఖాయం, దుర్యోధనుడి తొడలు విరగడం ఖాయం, కర్ణుడి చావు తప్పదు, ఇవన్నీ నాకు తెలుసు. యమ మహిష ఘంటిక నాదము విను చెవులకు అన్నాడండి అద్భుతమైన పద్యం. యముడు తన వాహనమైన దున్నపోతు మీద వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు వేగంగా వస్తున్నట్టు. ఎందుకు వేగంగా వస్తున్నాడు? కౌరవ పాండవ సమరం జరుగుతుంది కనుక తొందరగా వీళ్ళని చంపి పట్టుకుపోవాలని. అప్పుడు ఆయన దున్నపోతు వేగంగా నడవడం వల్ల ఆ దాని మెడలో ఉన్న గంట టంగ్ టంగ్ అని మోగుతోంది. ఆ నాదం కౌరవులకు వినబడుతోంది, కానీ వాళ్ళకి ప్రస్తుతం తెలియటం లేదంతే, వాళ్ళ చెవుల్లో పడుతోంది ఇప్పటికే. నాకు తెలుసు, యమ మహిష ఘంటికా నాదం వినే చెవులకి నా సంధివాక్యాలు ఎక్కుతాయా? వాళ్ళకి పోయే కాలం తప్పదు, నువ్వు శుభం పొందుతావు. మహాత్మురాలివి, నీ కంట ఏనాడు నీరు వచ్చిందో ఆనాడే వాళ్ళందరికీ ఇంట్లో మంట పుట్టినట్టే. అనగానే అప్పటికి ఆవిడ కొంచెం ఓదార్పు పొందింది. ఓహో, అయితే మొత్తం మీద యుద్ధం తప్పదన్నమాటని. అప్పుడు ధర్మరాజు, ఆమె ఎలా అన్నదని, నీవు మాత్రం అక్కడ తగాదా రాకుండా చూడవలసిన బాధ్యత నెత్తి మీద పెట్టుకో, నీ భుజస్కంధాల మీద వేసుకో. ఏమిటి? సంధే చెయ్యి, పూర్తిగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇంక ముహూర్తం పెడుతున్నాను, రేపు రేవతి నక్షత్రం, నీ నక్షత్రం రోహిణి, రోహిణి నక్షత్రానికి రేవతి సాధన తార. తారాబలం చూశాడు ధర్మరాజు చాలా జాగ్రత్తగా చెప్పాడు, చంద్రబలం కూడా బాగుంది, సాధన తారలో చంద్రుడు కూడా బాగుంటాడు, ఆరో దాంట్లో చంద్రుడి బలం కూడా బాగుంటుందిగా. మరి ఎప్పుడు కూడా పుట్టిన నక్షత్రం నుంచి వరుసగా 9 అంకెలు లెక్కెట్టుకోవాలన్నమాట. ఒకటో దాన్ని ఏమంటారు, జన్మతార, 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధనతార, 7 నైధనతార, 8 మిత్రతార, 9 పరమమిత్రతార. ఇది జ్యోతిషాస్త్రంలో తారాబలం. ఉదాహరణకి కృష్ణుడికి రోహిణి, ఆ రోహిణితో లెక్కెట్టాలన్నమాట ఆయన జన్మ నక్షత్రంతో వరుసగా. రోహిణి తర్వాత మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, అక్కడికి 9 అయిపోయాయి. మళ్ళీ హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మళ్ళీ శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. రేవతి 6 అయింది. 6 ఇందాక మీకేం చెప్పాను, సాధనతార. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క జన్మ నక్షత్రం రోహిణికి ఈ రేవతి నక్షత్రం సాధనతార. చంద్రబలం బాగుంది, చంద్రుడు ఇప్పుడు చాలా శుభంగా ఉన్నాడు. కాబట్టి రేపు ప్రయాణం సూర్యోదయ సమయానికల్లా, సూర్యోదయ సమయానికి అయ్యే ప్రయాణం శుభం అంటే మాకు శుభం కలిగిస్తుంది. అక్కడ ఏం జరిగినా మాకు మాత్రం నీ ప్రయాణం శుభం, వెళ్ళిరా అనగానే హాయిగా ఆ పూట విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున లేచి వెళ్లే ముందు బ్రాహ్మణోత్తములు పిలిచి నిత్యాగ్నిహోత్రం చేశాడు, లఘు యజ్ఞం చేశాడు. ఎప్పుడు ప్రయాణానికి ముందు యజ్ఞం చేయాలి, అవి చేశాడు, దాన ధర్మాలు చేశాడు, చక్కగా అలంకరించుకున్నాడు, తెల్లని దండలు మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాత్యకిని పిలిచాడు, మనం వెంటనే వెళ్ళాలి కదా ప్రయాణం, కాబట్టి నేను బయలుదేరుతున్నాను, నాకెందుకో దుర్యోధనుడి ప్రవర్తన మీద కొంత అవిశ్వాసం ఉన్నది, వాడు పరమ దుర్మార్గుడు, అన్ని వేళలా నా మహామహిమని ప్రదర్శించకూడదు, లోకంలో చీటికి మాటికి నేను భగవంతుడిగా కనబడడం నాకు ఇష్టం లేదు, అందువల్ల మన ప్రయత్నం మనం చెయ్యాలి. నువ్వేం చేస్తావంటే మన సైన్యాన్ని వెంట పెట్టుకుని నాతో పాటు రా, అవసరమైతే యుద్ధానికి సంసిద్ధంగా. మన యాదవ సైన్యాన్ని, అక్షౌహిణి సైన్యాన్ని ఇక్కడ తెచ్చావు కదా, వాళ్లలో ముఖ్యుల్ని వెంట పెట్టుకుని నాతో నువ్వు నా కూడరా. అంతగా ముంచుకొస్తే అక్కడ కృతవర్మ మన యాదవ సేనాధిపతి ఉండనే ఉన్నాడు సైన్యంతో. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి కౌరవులకు సాయంగా వెళ్ళినా కృష్ణుడు అనేసరికి నా వెంటేకే వస్తాడు, నేనంటే అతనికి భక్తి గనక. కాబట్టి మనకు ఆ బెంగక్కర్ల.
ఇదంతా అన్నాను అనుకో, కానీ అక్కడ అలిగితే నా ముందు ఎవరు ఆగుతారు అని చెప్పి దాంతోపాటుగా శ్రీకృష్ణుడు పిలిస్తే పలుకుతాయి కదా ఆయుధాలు శంఖచక్రాలు. కానీ నేను ఏమంటాడో తెలిసి ఏమెరగనట్టు, నా రథాన్ని సంసిద్ధం చేయమని దారుగుడికి చెప్పు, శంఖం చక్రం గద సునందం శారంగం పెట్టడం మర్చిపోద్దని చెప్పన్నట. ఒకవేళ ఆయన మర్చిపోతే మాత్రం తన వెంటను సిరిలు వచ్చి వెంట అవరోధ వ్రతం అని చెప్పుకోవాలి, అవి రావా. ఆయన సామాన్యుల్లో నటిస్తాడు ఒక్కోసారి కావాలని, అన్ని చిరుపు చేష్టలు కొన్ని పరమాత్ముడివి. ఎందుకని ఎవడ పడితే వాడు ఆయన భగవంతుడి కింద గుర్తించకూడదు. ఒక్కొక్కప్పుడు తెలివి తక్కువతనంతా ఏమనుకోవాలన్నమాట, కృష్ణుడా ఆయుధాలు పట్టుకెడుతున్నాడు అండి, ఆయుధాలు లేకుండా యుద్ధం చేయలేడేమో అవతలవాడు అనుకోవాలి. నిజానికి ఆయన ఆయుధం ప్రయోగిస్తాడు అక్కడికి వెళ్ళాక. ఈ విధంగా అనుకునేందుకు ఒక కపటమైనటువంటి విధానం పొందాడు ఆయన. అదే లేలా అనగానే సారథి దారుకుడు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే నాలుగు గుర్రములు పూంచిన రథం పట్టుకొచ్చాడు. జెండా మీద గరుత్మంతుడు ఉన్నాడు, గరుడధ్వజను రెపరెపలాడుతోంది. అందులో వరసగా శారంగమనే కోదండం, కౌమోదకి గద, పాంచజన్యమనే శంఖం, సుదర్శన చక్రం, సునందమనే ఖడ్గం ఇవన్నీ పెట్టించాడు. సాత్యకి రెక్కించుకున్నాడు, సైనికులను వెంట పెట్టుకున్నాడు. ముత్తైదువులు వాళ్ళు పైనుంచి పేలాలు జల్లుతూ ఉండగా విప్రోత్తములు జయహో అంటూ ఉండగా మహావేగంగా బయలుదేరాడు. ఈ విషయం తెలిసింది శ్రీకృష్ణుడు వస్తున్నాడని. ముందే చారులు వెళ్లారుగా, ఆ చారుల ద్వారా విని విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఎంత ఆనందం, మన కృష్ణుడు వస్తున్నాడన్నట. శభాష్, ఇది నాకు ఆనందం. లోపల ఏమనుకుంటున్నాడు కానీ పైకి మాత్రం బానే అంటాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఒరే దుర్యోధనాదుల్లారా, శ్రీకృష్ణుడికి స్వాగతం పలకండి, దండలు బాగా పెద్ద పెద్ద గజమాలలు సిద్ధం చేయండి సుమా. మళ్ళీ పద్మాకర్ గారికి వేసినట్టుగా బుల్లి బుల్లి దండలు కాదు, ఆయన అంటే మొయిలేడు, ఆయన మోస్తాడు. అందుకని మళ్ళీ ఇది అన్నామని రేపొద్దున పెద్ద తేకండే, నేను మొయ్యలేను. శ్రీకృష్ణుడు వేరు, ఆయనకి గజమాలు వేసినా ఏకంగా ప్రపంచమే దండగా వేసినా తట్టుకుంటాడు. నేను ఈ దండే తట్టుకోలేను. ఒక చోట ఉపన్యాసంలో అన్నారు, గురువుగారు దండ వేసిన వెంటనే తీసేస్తే ఎలాగండి, 1000 రూపాయలు పెట్టి తెచ్చామండి అన్నారు. నువ్వు 1000 ఎట్టి తెచ్చావు, 1000 అయినా నేను మొయ్యొద్దా? మొయ్యడం ఓ పక్కనట్టండి. ఓసారి ఏం జరిగిందంటే, మొదట్లో నేను కూడా చేదస్తం కొద్ది దండే వేసుకుని చెప్పేవాడిని. ఓసారి ఇక పురాణం చెప్తున్నాను సేపు, ఒకటే దురద, ఇదిగోక్కోడు ఇదిగోక్కోవడం, అందులో ఎవడో దురద గుండాకేశాడు. దాంతో ఒకసారి అదో యాతన, సర్లే పొరపాటు దురద గుండాకేశాడో లేకపోతే ఎవడన్నా కసితో ఉండొచ్చు కూడా చెప్పలేము. అందువల్ల ఏం పద్మాకర్ గారు ఉపన్యాసంలో ఏం చెబుతాడో చూద్దామని కూడా వచ్చి పరీక్షించడానికి వేశారు. మొత్తం మీద అదో యాతన. ఇంక రేపు ఇలాంటివి చెయ్యమండి అన్నారు వాళ్ళు. ఆ మెడంతా ఎర్రబడిపోయింది, నానా యాత్ర పెట్టి గోరింటాకు పెట్టి అవి పెట్టి ఆ పూట తగ్గించాం. మర్నాడు ఏం జరిగింది, ఈసారి మళ్ళీ దొరద మొదలైంది. ఈసారి ఆకుల్లో దొరద ఏమిటంటే ఆకుపచ్చ పురుగులు ఉన్నాయి అందులో. ఈ విధంగా వాటిల్లో ఏముంటాయో తెలియవు గనక వేసిన వెంటనే తీసేసామనుకోండి, మీక ఇచ్చిన పుణ్యం దక్కుతుంది, నాక వేసుకున్న తృప్తి, మీకు తృప్తి. ఆ తర్వాత తీసేసిన తర్వాత ఆ దండ నాకివ్వండి నాకివ్వండి అనే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసమైన దండదండి. అయ్యాక నా ప్రాణం తీస్తారు కొందరు, దండో దండో. నాకేమో ఉపన్యాసం అయ్యాక ఈ ప్రపంచం గుర్తుండదు ఆ స్వస్తి తప్ప. సరే, మొత్తం మీద ఏదేమైనప్పటికీ పరమాత్ముడు ఆయన అన్నీ ధరిస్తాడు, వైజయంతి మాల ధరించే మహానుభావుడు కాబట్టి ఆయన కోసం గొప్ప గొప్ప మాలలు సిద్ధం చేయండి అన్నట్ట. వాళ్ళు అలా వెళ్ళగానే విదురుణ్ణి పిలిచి చేతిలో చెయ్యేసి, విదురా శ్రీకృష్ణుడి రాకకి కారణం ఏమయ్యి ఉంటుంది అన్నట్ట. మళ్ళీ మొదలుకొస్తాడు చెప్పేగా, పరమాత్ముడు ఎందుకు వస్తున్నాడో నీకు తెలియందా అన్నయ్య? ఆ మహాత్ముడు రాక మన అదృష్టం, మన కోసం వచ్చాడు, మన అదృష్టం వల్ల వచ్చాడని గానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చి అడగాలే కానీ ఏదైనా చేస్తాను, ఆయనకి కానుకలు ఇస్తాను, నగలు ఇస్తాను, నాణ్యాలు ఇస్తానన్నట్ట. టక్కన విదురుడు ఏమన్నాడు తెలుసా, ధృతరాష్ట్ర మహారాజా, నీ పక్కనే ఉన్నా నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటున్నా నీ బుద్ధి నాకు తెలుసు, నువ్వు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసా. తెల్లబోయాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు రాగానే ఆయనకి దండలేసి పూజించేసి రకరకాల కానుకలు ఇచ్చేస్తట. కానుకలు ఇచ్చి ఆ తర్వాత, కృష్ణ ఎట్టి పరిస్థితుల్లో పాండవుల వైపు ఉండకు మా వైపుగా వరం కోరదాం అనుకుంటాడు వీడి మనస్సులో. లంచం ఇచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నాడు ఈయన. కానీ విదురుడి దగ్గర, విదురుడు ఏమన్నాడో తెలిసిన, నీ మనస్సులో ఉన్న ఊహ దైవ బలం వల్ల, యోగ బలం వల్ల కనిపెట్టాను. నీ లంచములకు, నీ ఆభరణములకు, నీ దండలకు ఆ గోవిందుడు లొంగడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా పాండవుల నుంచి కృష్ణుణ్ణి విడదీసి నీ పక్షంలోకి తెచ్చుకోలేవని కానీ తెల్లబోయ్, విదురా నీవు సైకాలజీ చదివావా? నేను ఏదో లోపల అనుకుంటే ఎలా చెబుతున్నావు అన్నట్ట. దీనికి ఎడ్యుకేషనల్ సైకాలజీని ఇంకో సైకాలజీ కావాలా? నీ సంగతి నాకు తెలుసులే అన్నాడు ఆయన. ఇంకక్కడ దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి స్వాగతానికి ఏర్పాట్లు ఎలాగో చేస్తాను, కృష్ణుడికి ఆ సేపట్లో ఎలాగో హస్తినాపురానికి వచ్చాక దండేస్తాను, కానీ సభలో ఉన్నవాళ్ళందరూ నేను చేసే పని మంచో కాదో కాస్త ఆలోచించండి, ఈ శ్రీకృష్ణుడు పాండవుల వైపున్నంత వరకు విజయం పొందడం కొంచెం కష్టం అని నిన్న సంజయుడు చెప్పాడు. సంజయుడి కథ అంతా ఇందాక చెప్పాగా మీకు. కాబట్టి సంజయుడు చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాండవుల వైపు ఉంటే పాండవులకు బలం ఎక్కువ ఉంటుంది, విజయము అపజయము మొత్తం మీద కృష్ణుడు అటు ఉండడం బలమే. కృష్ణుడు లేకపోతే పాండవులు ఉత్సాహంతో ఉండలేరు. కృష్ణుడిని స్వాగతం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పైనుంచి ఒక వల చుట్టుపక్కల నుంచి తాళ్లు వేసి బంధించేసి చెరసాల్లో పారేశామంటే కృష్ణుడు లేని పాండవులు రెక్కలు తగిన పెట్టలైపోతారు. అప్పుడు పాండవులు చటుక్కుని చంపేయచ్చు. ఏమంటారు అనగానే, రామరామ రామరామ నేను ఈ సభలో ఉండలేను అని లేచి వెళ్ళిపోయాడు భీష్ముడు. భీష్ముడు చెవులు మొత్తుకుని నెత్తి మొత్తుకుని, దుర్యోధన ఇక నేను ఈ సభలో ఉండలేను, ఈ దరిద్రపు సభలో ఉంటే లేని పాపాలు నాకు వస్తాయని వెళ్ళిపోయట. వెంటనే ధృతరాష్ట్రుడు సంతాపం పొంది దుఃఖించి, ఇది ఒరిజినల్ భారతం కాబట్టి మీకు తెలుస్తుందనమాట ఈ దుర్యోధనుడి బుద్ధి, గుండెలు బాధేసుకున్నాడు ఆయన. ఓహో ఇట్లనుట జగద్రోహంబు అమ్మాట మరవు దూతత్వంబును మహాత్మ్యంబును ధర్మోత్సాహంబును వినుమ బాధ్యతకు కారణముల్. ఓహరి దుర్మార్గుడా, పాపాత్మ అన్నాడు తర్వాత పద్యంలో. పాపాత్మ తండ్రి ఇంతవరకు ఆ మాట అలా ఇప్పుడు అనేశాడు తట్టుకోలేక. ఎంత మాటరా, సమస్త లోకములను కడుపులో పెట్టుకున్న కృష్ణుడిని బంధిస్తాననే ఊహ రావడమే జగద్రోహం. జగత్తునికి కడుపులో పెట్టుకున్నాడుగా కృష్ణుడు, కృష్ణుడి కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి. సమస్త లోకాలు ఉన్న దామోదరుని బంధించడం అంటే లోకాలను బంధించడం అంటే జగద్రోహం కదా. ఈ ఊహ ఎలా వచ్చిందిరా, శాస్త్ర ప్రకారంగా వచ్చినవాడు భగవంతుడు కాకపోయినా దూతగా ధర్మము చెప్పడానికి వస్తే అటువంటి వాడిని బంధించకూడదు. దూతని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు, బంధించకూడదు అని శాస్త్రం కదా. అటువంటిది వచ్చేవాడు పరమాత్మ, వాణ్ణి బంధించాలనే ఊహ ఎలా వచ్చింది ఛీ అనగానే, ఆ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ భీష్ముడు మళ్ళీ వెనక్కి తిరిగి ఏమన్నాడు తెలుసా, నీకు ఒక మాట చెబుతున్నాను, వాణ్ణి పాపాత్మని తిట్టడం కాదు, వాడు మనస్సులో ఒక మాట అనుకున్నాడంటే ఇంక ఎవరు చెప్పినా వాడు వెండి ఆవిడ మాట. ఈ దుర్యోధనుడికి లోపల ఒక ఊహ వచ్చిందంటే నువ్వు కాదు కదా దేవుడు చెప్పినా వెండు. కాబట్టి ఇతడు తప్పక ఆ మహాత్ముడిని బంధించడానికి ప్రయత్నిస్తాడు, భంగపడతాడు, అసలు యుద్ధం అక్కర్లేకుండా ఇక్కడే పోయే కాలం వస్తుందేమో కూడా చెప్పలేను అని వెళ్ళిపోయాట. అప్పుడు చేతులు పట్టుకుని ఇంకెప్పుడు ఈ పని చేయకు అని హెచ్చరించి, నువ్వు పో ఎవరక్కడ, దుర్యోధనుడిని దండలు వేయడానికి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళకండి, విదుర నువ్వు భీష్ముడు వంటి పెద్దల్ని తీసుకుని నువ్వే వెళ్ళి స్వాగతం చెప్పు శ్రీకృష్ణుడికి అన్నట్ట. విదురుడు అలాగేనన్నాడు. మరి కాసేపటికి సూర్యుడు ఒక గంట రెండు గంటల్లో అస్తమిస్తాడనగా పరమాత్ముడు అక్కడికి వచ్చాడు. ఏ 3-4 గంటల మధ్యలో వచ్చాడనమాట అక్కడికి. రాగానే అట్టహాసంగా స్వాగతం చెప్పడం మొదలుపెట్టారు భీష్మాదులు. ఎంతో భక్తితో భీష్ముడు, ద్రోణుడు, మహానుభావుడైన విదురుడు, సంజయుడు వీళ్ళంతా జయహో గోవింద గోవింద అని పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది కృష్ణుడు వచ్చాడని. నందుడి యొక్క తపస్సు ఫలితం, సుగుణాల రాశి, గోపికల యొక్క వ్రతాల ఫలితం, శ్రీకృష్ణుడు వచ్చాట అని ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లలో మేడల మీద ఎక్కారు, మిద్దెల మీద ఎక్కారు, అరుగుల మీదకి వచ్చారు. కృష్ణుడు రథానికి అడ్డం పడిపోయారు, రకంగా అడ్డం పడిపోయి, వాసుదేవ పరంధామ అక్కడంటే ద్వారకా నగరంలో వాళ్ళు రోజు నిన్ను చూస్తున్నారు, మాకు ఆ యోగం లేదు, అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి, అటువంటి నిన్ను మేము ఎప్పుడు చూడగలమో తెలియదు, పైగా నువ్వు వచ్చినప్పుడు వీధుల్లోకి రానివ్వకుండా భటులు పక్కకి తరుగుతున్నారు, ఇవాళ్ళు ఎందుకో భటులు మమ్మల్ని పక్కకి తరమలేదు, అందువల్ల నిన్ను చూచాం, రథం కాసేపు మా కోసం ఆపి నీ అందమైన ఆ రూపాన్ని, ఆ వీణుల విందైన వాక్కులని విన్ని, నీ రూపం కళ్ళతో చూడాలి, నీ అందమైన మాటలు వినాలి, వినే భాగ్యం చూచే భాగ్యమీ అంటూ ఉండగా ఈ భట్లు వచ్చేసి కర్రలు కత్తులు పట్టుకుని, ఏ తప్పకుండా తప్పకుండా అన్నారట. వెంటనే కృష్ణుడు ఏమన్నారు తెలుసా, ఆగండి భట్టులారా, మీరు దుర్యోధనుడిలా ప్రవర్తించకండి, వాళ్ళంతా నా మీద భక్తితో వచ్చారు, పర్వాలేదు కాసేపు ఆలస్యం అయితే ఏమో కొంప మొలగదు, సభలోకి రావడం 5 రావలసిన 6 వచ్చినా ఏమవదు, కానీ ఈ పుణ్యాత్ములు నా కోసం వచ్చారని కృష్ణుడు రథాన్ని మెల్లగా నత్తనడక నడిపించాట. అది భక్తుల మీద ఆయనకున్న వాత్సల్యం. మహాత్ములంటే అలా ఉంటారు. అప్పుడు వాళ్ళంతా చూసి, వీడా చిన్నప్పుడే పోతనని చంపినవాడు, పోతన గారు పద్యం రాశాడు అనుకున్నానే నేను చాలా కాలం నుంచి, ఆ పద్యానికి ప్రాణం తిక్కన గారిది. పోతన గారు వీడటే రక్కసి వెల్లదికి సన్నుబాలు తాగి ప్రాణాలు బాపినవాడు అనే ఒక గొప్ప శేష పద్యం రాశాడు. ఆ పద్యం పూర్తిగా ఇంచుమించు కొంచెం మార్పుతో తిక్కన గారు రాసింది.
తిక్కర గారు సుస్పష్టంగా చెప్పాడు, ఏతడా చిన్నప్పుడు కళ్ళు తెరవని వాడు అయ్యుండి పోతండి చంపాడు, ఏతడా తృణావర్తుణ్ణి కూల్చాడు, ఏతడా బకాసురుణ్ణి చంపినవాడు, ఏతడా జంట మధ్య చెట్లు కూల్చినవాడు, ఈ మహానుభావుడా జరాసంధాదుల్ని కూల్చినవాడు, ఆహా ఏతడిని చూస్తే అప్పుడు కదా కళ్ళకి సరి అయిన ఫలితం వస్తుంది, ఇతన్ని వర్ణిస్తే భగవంతుడు నాలుకిచ్చినందుకు మనకి ఈ జన్మలో ఆ నాలుక సఫలమని సఫలత్వం పొందుతుంది. భగవంతుడు నాలుగు ఎందుకు ఇచ్చాడు? ఆయన వర్ణించడానికి. వర్ణిస్తేనే నాలుకకి సాఫల్యం, కళ్లతో ఆయన చూస్తేనే నేత్రాలకి సాఫల్యం అని పొంగిపోతూ పుష్పవర్షం కురిపిస్తున్నారట. ఒక నది వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు ఎలా ప్రవహిస్తుందో అలా జనమంతా రథం వెంటబడిపోయారట, నదీ ప్రవాహంలో వచ్చారు కూడా. అలా వాళ్ళందరినీ మొత్తం మీద ఆశీర్వదించి తప్పించుకుని సభలో అడుగు పెట్టడానికి చాలా సమయం పట్టింది ఆయనకి. సభలోకి రాగానే ఒక్క క్షణం ధృతరాష్ట్రాదుల యొక్క మన్ననలు అందుకుని వాళ్ళని కౌగిలించుకుని, నేను ఇంకా సంధికి మాట్లాడడానికి రావడానికి చాలా సమయం ఉన్నది, ఈ పూట సూర్యభగవానుడు మన కోసం ఇంకా వెలుతురు అట్టే పెడతాడు, ముందు నేను కుంతిని విదురుణ్ణి చూసి అప్పుడు వస్తాను అన్నాడు ఆయన. అలాగే అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఆయన చకచకా బయలుదేరి ముందు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్లేది విదురుణ్ణి వెంటబెట్టి వెళ్ళాట. కుంతీదేవి పాదాల మీద పడి, శ్రీకృష్ణ నా భర్త వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిన్నే నాకు దిక్కుగా పెట్టాడు, నువ్వు మేనల్లుడివి కాదు సకల లోకాలకి మూలకారకుడివైన పరమాత్మవి, ఆ విషయం నాకు తెలుసు, నా కుమారుల్ని రక్షించే బాధ్యత నీది అన్నది ఆవిడ. కొద్ది రోజులలోనే నువ్వు ఇప్పటి వరకు కేవలం పాండవుల తల్లివి కదా, కానీ కొద్ది రోజుల్లో మహారాజు గారి తల్లిగా రాజమాతగా పిలువబడతావు అన్నాడు ఆయన. ఇంకెంతకంటే పెద్ద ఆశీర్వచనం ఉంది, నువ్వు చక్రవర్తి యొక్క మాతగా ప్రసిద్ధికి ఎక్కుతావు అని వాదార్చాడు ఆయన. ఇంతలో దుర్యోధనుడు వచ్చాడు. కృష్ణ, ఇందాక సభలో ఏదో చిన్న మాట అన్నానని మా నాన్న కోపం వచ్చి నీ మెడలో దండ వెయ్యొద్దన్నాడు, నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, మిగతా వాడిని ఆహ్వానించమన్నాడు, నేను నీ భావనాయి నా దగ్గరకు వచ్చి నా దండలవి వేయించుకుని నేను పూసే గంధం పూయించుకుని చందన చర్చిత నేల కళేవరుడివై భోజనం చెయ్యొచ్చు కదా, నీకోసం గరగరగా వంటలు వండిస్తున్నాను అన్నట్ట. వెంటనే ఇక్కడ ఒక అద్భుతమైన వచనం రాశారు తిక్కన గారు. ఏనుగు తామరకాడని చేతిలోకి తీసుకున్నట్టుగా దుర్యోధనుడి చేతిని శ్రీకృష్ణుడి చేతిలోకి తీసుకున్నట్ట. అంటే దుర్యోధనుడి చేయి ఆయనకి తామరకాడ లాంటిది, ఆయన ఏనుగు తొండం లాంటిది అనమాట. పరమాత్ముడికి వీడంతా అసలు ఆ సుకుమారమైన ప్రయోగం కూడా అలా చేతిలోకి తీసుకుని కాసేపు తిప్పి, భోజనం మాత్రం నీ ఇంట్లో చెయ్యను, నీ దగ్గరికి రేపు ఎలాగో వస్తాను, సభలో అందరికీ కూడా నేను చెప్పవలసిన మాటలు ఉంటాయి కనుక ప్రేమగా మాట్లాడతాను, నువ్వు బావవే పాండవులు బావలే అయినా భోజనం చేయనన్నాడు. మళ్ళీ వీడేమన్నాడు, ఇది తిక్కన గారి వచనం, వచ్చి బోధించువాడవు కుడిచి కూర్చుండి ఎల్ల పనులు నియోగించుటిది లెస్సగాక అన్నాడు. వచ్చిన వాడివి మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో భోజనం చెయ్యాలి, అప్పుడు భోజనం చేశాక ఏదన్నా చెబితే బాగుంటుంది, కానీ నేను భోజనం చేయనంటావేమిటంటే, శ్రీకృష్ణుడు స్పష్టముగా కొండబద్దలు కొట్టేటి చెప్పాడు, నాయన నీకు నాకు వ్యక్తిగత విరోధం లేదు, కానీ నువ్వు పాండవులకి ప్రాణవిరోధివి, ప్రాణాలను నాశనం చెయ్యాలి వాళ్ళని చంపాలనే విరోధివి, పాండవులకి ప్రాణాంతక శత్రువి, నేను ప్రాణాలు ఇచ్చేటటువంటి మిత్రుణ్ణి, నేను ప్రాణమిత్రుణ్ణి నువ్వు ప్రాణశత్రువి, వాళ్లతో మైత్రి వల్ల నీతో శత్రుత్వం వచ్చింది, శత్రువు ఇంటిలో తెలివి తక్కువవాడు తప్ప తెలివైన వాడు భోజనం చేయడు, ఏమో భోజనంలో ఏముంటుందో, ఈ ప్రాణాలు అనుక్షణికాలు, నువ్వు ఏ విషయమైనా పెట్టావనుకో, ఇంత తేలిగ్గా చెప్తారు ఇంకెంతకంటే ఎవరు చెప్పగలరు, నువ్వు ఏ విషయమైనా పెట్టావనుకో ఈ దేహం క్షణంలో వెళ్ళిపోతుంది, నిజానికి పరమాత్మకి ఈ విషయం ఏం చెయ్యదని అందరికీ తెలుసు, అయినా మన కోసం చేస్తున్నాడు ఆయన. శత్రువులు ఇంటికి వెళ్ళినప్పుడు అవతలవాడు ప్రాణాంతక శత్రువు అని తెలిస్తే తొందరపడి అక్కడ తినకూడదు, వాడు ఏదైనా చేయొచ్చు అందులో, తర్వాత నువ్వు విషమే పెట్టచ్చు బంధించవచ్చు ఏదైనా జరగచ్చు, కానీ జ్ఞాని ఎప్పుడూ కూడా దూతగా వచ్చిన వాడు ప్రాణాంతక శత్రువు ఇంట్లో భోజనం చెయ్యరాదు, ఇక్కడ నాకున్న ఏకైక మిత్రుడు విదురుడు కాబట్టి విదురుడు ఇంట్లో భోజనం చేస్తానండి, కానీ విదురుడికి ఎంత ఆనందం వచ్చిందో కన్నీళ్లు తుడుచుకుని వంట ఏర్పాట్లు చేయించనా అన్నట్ట. ఇంకెందుకు ఆలస్యం చేయించన్నాడు ఆయన. విదురుడికి లోపల సంకోచం కొంచెం, ఇంతటి పరమాత్మని ఇంటికి పిలవనా, పిలిస్తే ఆయన నా ఇంటూ భోజనం చేస్తాడా అని భయం. పాపం దుర్యోధనాదులంటే పిండి వంటలు చేయిస్తారు, నేనేంతవాడిని సామాన్యుడు కదా అనుకుంటున్నట్టు ఆయన, కాదు నీ ఇంట్లోనే భోజనం చేస్తానడు కానీ ఇక ఆనందంతో ఏర్పాట్లు కట్టెళ్ళాడు ఆయన. ఈ విధంగా విదురుడింట్లో విందు భోజనానికి ఏర్పాటు చేయించి దుర్యోధన ఇన్ని కారణముల చేత నీ ఇంట తినను ఇక వెళ్ళిరా అన్నాడు ఆయన. ఆ తర్వాత చీకటి పడుతోంది కదా, ఈ పూట రాయబారానికి వెళ్ళడం మంచిది కాదులే, దుర్యోధనాదులు అందరికీ కూడా రేపు వస్తున్నానని చెప్పమని ఒక దూత ద్వారా కబురు పెట్టి, ఆ తర్వాత కుంతీ సమేతంగా సాత్యకితో సహితంగా విదురుడి ఇంటికి వెళ్ళాడు. ముందుగా యోగం అలా పట్టింది విదురుడికి. ఏ భగవంతుడి కోసం వేలాది సంవత్సరాలు మహానుభావులైన యోగులు కూడా తపస్సు చేసి కూడా ఆయన కాలి కింద దుమ్ము చూడలేరు. అటువంటి పరమాత్ముడిని తన ఇంటికి తీసుకెళ్లి తన పానుపు మీద కూర్చోబెట్టి ఆయన కాళ్లు బంగారు పళ్ళెల్లో పెట్టి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని తద్వారా నేను తరించాను అనుకున్నాడు విదురుడు. కారణ జన్ముడు కనుక ఆ భగవంతుడి పాదాల నుంచి గంగ పుట్టింది. గంగ పుట్టినటువంటి పాదం, బ్రహ్మంతటి వాడు కడిగిన పాదం. ఆ పాదాన్ని మళ్ళీ ఆ గంగతో కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకున్నాడు. అద్భుతమైనటువంటి పిండి వంటల్ని విదురుడి యొక్క పత్ని తయారు చేసింది. కృష్ణుడిని కూర్చోబెట్టి ఆకు వేసి అన్ని పదార్థాలు అడిగి ఇదిగో ఇది పప్పు ఇది పిండి వంట అని చెప్పి వడ్డించాడు. వడ్డిస్తూ దాంతోపాటుగా తాంబూలం ఇస్తున్నాను, తాంబూలం స్వీకరించిన తర్వాత భోంచేయడం పూర్వం అలవాటు. ఈయన కంగారులో తాంబూలంలో అరటి పండు ఇలా ఒలిచి తొక్క అందులో పెట్టి పండు బయట పారేసేట. ఇది గొప్ప విషయం కదండి. ఆనందం ఎక్కువైపోయి పాపం చక్కని అరటి పండే పచ్చరటి పండో పిచ్చరటి పండు పెట్టడు ఎలాగో, అది పచ్చరటి పండో లేక చక్కెరకేళియో పెట్టాడు ఆయన. కొంతమంది అరటి పండుని ఇస్తారు, ఎంత ఉంటుంది అది, మరి ఏ జాతివో తెలియదు కానీ ఆ పండు తింటే మనకి ఇండైజెషన్ కూడా పట్టుకుంటుంది. అలా కాకుండా మంచిదే తెచ్చాడు పాపం, కానీ ఆనందం ఎక్కువైపోయింది. తొక్క తీశాడు, ఆ కృష్ణుడు చూస్తున్న ఆనందంలో ఈ పండు ఇలా వారేసి తొక్కలా పెట్టాడు. ఈ మధ్యన అలాగే దొరుకుతున్నాయి. ఆనందం ఎక్కువైపోయి కళ్ళతోడు తీసుకెళ్లి చెత్తబొట్టలో వారేసి కళ్ళతోడు పెట్టింటికి పట్టుకెళ్ళాడు. జరిగింది ఇది. శుభ్రంగా హాయిగా భాగవత సప్తాహం చేసుకుంటున్నారు మా పండితులు. ఆ పండితుడికి ఆనందం ఎక్కువైపోయిందట భాగవతం చదువుతుంటే. ఆనందంలో ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయనకు అరటిపండు పెట్టా, అరటిపండు తిని తొక్క పారేయాలి కదా, తొక్కేమో జేబులో వేసుకుని కళ్ళతోడు పారేశాడు. జరిగిందో లేదో ఆయన అడిగిన చెబుతారు, అందుకని చెబుతాను. ఆ చేసింది మా అన్నయ్య గారే పైగా. అందుకని మొత్తమే చెప్పొచ్చేదంటే ఏమిట, భాగవతంలో దశమస్కంధం చదవడంతో ఒక రకమైన పరవశత్వం వచ్చిందిట. ఆనందంలో ఉన్నప్పుడు నేను పండు పెట్టా, ఆ పండు తిన్నాక పాప ఆయనకి ఏమైపోయింది, ఈ కళ్ళదోడు పెట్టి చేత్తో పుచ్చుకుని అది తీసుకెళ్లి అందులో పారేసి చెత్త డబ్బా ఉంది పక్కన విస్తరాకులు పారేసి ఈ తొక్క తీసి పక్కనట్టుకున్నాడు. కాసేపు నాక పారాయణ చేద్దామని చూస్తే కళ్ళదోడు కనబడదు. నా జోడు అని ఎంత వెతికాడో ఆయననే, నేను తొక్క కనబడుతోంది. ఒరే ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే అరటి పండు తొక్క పారేయడానికి అక్కడికి వెళ్ళానరా, అక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదంటే అక్కడికి వెళ్ళి చూస్తే అందులో ఉంది ఆ డబ్బాలో. మళ్ళీ నా పవిత్ర హస్తం అందులో పెట్టి ఆ పవిత్రమైన డబ్బాలోంచి కళ్ళదోడు తీసి ఆయనకి ఇచ్చాను. నిన్న జరిగింది ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మరి విదురుడు అంతటి భక్తుడు తన్మయత్వం పొందడంలో ఆశ్చర్యం ఉంది. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా భాగవత పారాయణ తన్మయత్వంలో, అరటి పండు తొక్క వెయ్యబోయి కళ్ళదోడే పారేస్తే ఆయన పాపం పండు పారేసి తొక్క పరమాత్ముడి చేతిలో పెట్టడంలో ఆశ్చర్యం ఉంది. ఖచ్చితంగా ఈ కథకు ముందు రోజు జరిగింది ఇదనమాట. ఇంతకంటే ఈ సృష్టిలో భక్తుల యొక్క అనుభూతులకి వేరే ఉదాహరణ అక్కర్లా. అయితేనే పరమాత్మ అవేం పట్టించుకోడు, ఆ తొక్క నోట్లో వేసుకుని నవ్వులుతుంటే పక్కన విదురుడి భార్య వచ్చి ఏమండో ఇది తొక్కండి అందిట. తొక్కండి అంటే ఎవరిని తొక్కనంటాడు, ఆయన అరటి పండు తొక్క ఇచ్చారండి పండు కింద పారేశారంటే అప్పుడు చూసుకున్నాడు ఆయన పరవశత్వంలోకి బయటకు వచ్చాడు. అరే పరమాత్మ ఎంత పొరపాటు చేశాను, పండు కింద పారేసి తొక్క పెట్టాను, ఆ తొక్కెలన్న విలేసవుతామే అన్నట్ట, నువ్వు నాకు తొక్క ఇచ్చావని తెలియలా, అందులో ఏదో తెలియని అమృత రసం కనపడింది అన్నాడు ఆయన. ఎందుకది ఆ తొక్క అంత అమృతంలో అనిపించింది, భక్తి రసం. భక్తి ఒక అమృతం, ఆ అమృతం ముందు ఇంక ఏ అమృతాలైనా బలాదురా పరమాత్మకి. దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుందా భగవంతుడికి మనం ఏమిచ్చేమిటండి, అది అరటి పండ లేకపోతే మామిడి పండ, అందులో కార్బన్ చల్లారా లేకపోతే విషం చల్లారా, ఆయనకి అక్కర్లా. మనకైతే విషం తిన్న విషంతో ఉన్న పండు తింటే మనకి అది కషం అయిపోతుంది, నోరు పెగలదు. పరమాత్ముడు ఆయనకి భక్తితో ఇస్తే ఏదైనా స్వీకరిస్తాడు. అందుకే భక్త సులభ జనార్దన భావగ్రాహి జనార్దన. ఆ తర్వాత చక్కగా దగ్గరుండి శ్రీకృష్ణ పరమాత్మకు భోజనం పెట్టుకున్నాడు, సంతృప్తిగా పెట్టాట. ఆయన తృప్తోస్మి అన్నాడు, అంటే 14 లోకాలు సంతృప్తి పొందాయి. ఆ రాత్రి విదురుడి దగ్గర ఎన్నో రకాల సంభాషణలు చేసి పొద్దుటే లేచి కాల్యోచిత కార్యక్రమాలు చేసుకుని అతని చెయ్యి పుచ్చుకుని నిండు సభకు బయలుదేరాడు. ఈ లోపు ఏం జరిగిందో తెలుసా, శ్రీకృష్ణ పరమాత్ముడు సభలో పాండవరాయబారిగా వస్తున్నాడు. ఈ కృష్ణుడు పరమాత్ముడు ఆయన ఏం మాట్లాడతాడో విందామని జమదగ్ని, కణ్వుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, మైత్రేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహానుభావులంతా ముందే వచ్చేశారు. వీళ్ళంతా సభలో కిటకిటలాడిపోతున్నారు, అంటే సీట్లు దొరకకుండా రుమాలు కట్టు కూర్చున్నారు అన్నమాట. వాళ్ళే రిజర్వేషన్ చేసేసుకున్నారు. అంటే ఋషులు ఒక పక్కన కళకళలాడిపోతున్నారు, ఇంకా పరమాత్ముడు వస్తున్నాడు కదా ఈ సభలో, లేకపోతే ఎలాగా? దుర్యోధనుడి వంకతో మనం మళ్ళీ కృష్ణుడి మాటలు వింటున్నామని, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ అందరూ వీళ్ళు మహానుభావులంతా ఒక పక్కన, గాంధారి వంటి అంతఃపురకాంతలు, కుంతి మాత, ఇది కాకుండా దుష్ట చతుష్టయం, వాళ్ళు నలుగురు పక్క పక్కన వాళ్ళు కూర్చున్నారు, కసితో వాళ్ళు, భక్తితో వీళ్ళు, ఈ విధంగా అందరూ వచ్చారట. దాంతో కొంతమందికి సభలో కూర్చునే అవకాశం లేక బోర్ధ భాగంలో పందిళ్ళు ఇవ్వాల్సి వచ్చిందిట. అంటే పెద్ద పెద్ద కర్రలు పాతి కర్రల మీద కూర్చోవడానికి తాత్కాలికమైన ఏర్పాట్లు చేశారు. ఇంకా దేవతలు ఆకాశ మార్గం నుంచి చూడడం మొదలెట్టారు. ఎంతమందితో ముందే సభ కిటకిటలాడుతోంది, కృష్ణుడు రావడానికి ముందు అందరూ వచ్చారు. ఆ కాలం కదండి, పరమాత్ముడు వస్తున్నాడంటే ముందు వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడంటే గురువుగారు వచ్చి కూర్చున్న తర్వాత వెనకతలు వస్తారు. ఇది కలియుగం. ఆయన వచ్చి కూర్చున్నాక మెల్లమెల్లగా సీట్లు ఫిలప్, చివరికి కిటకిటలాడతారు అది వేరే విషయం, కానీ ఈ లోపు మాత్రం అంత బెంగక్కర్లా. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అందుకే కృష్ణుడి కంటే ముందు అందరూ వచ్చారు సీట్లు దొరకవని. ఇలా అందరూ వచ్చాక సాత్యకి, విదురుడు, కృతవర్మ యాదవ సేనాధిపతి, ఆయన కూడా ముందే కూడా వస్తూ ఉండగా ఇంతమందిని వెంట పెట్టుకుని మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మేఘంలో మెరుపు తీగే అన్నట్టుగా ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. ఆయన కట్టుకున్న వస్త్రం పసుపచ్చని బట్ట మెరుపు తీగలో ఉన్నది. అక్కడికి వచ్చాడు, పెద్దలందరినీ దీవించి ఆనందించి, వాళ్ళంతా నిజానికి వాళ్ళంతా పెద్దవాళ్ళైనా అందరినీ కౌగిలించుకున్నాడు ఆయన. అప్పుడు ప్రస్తుతం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడి రూపమే, అందుకే భీష్మాదులకు కూడా చేతులూపాడు ఆయన. అలాగని వినయంతో మళ్ళీ నమస్కారము చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు ఆయన, లౌకికాచారం, దేవాచారం అన్నీ పాటిస్తూ లోపలికి వచ్చాడు. ఆలోపే ధృతరాష్ట్రుడు ఒక బంగారు పీఠాన్ని అక్కడ వేసేట, ఆ పీఠం మీద కూర్చుని మధుపర్కం అర్ఘ్యపాద్యాదులు సేకరించాడు. సేకరించాక ఇక ఇప్పుడు మెల్లిగా లేచాడు. జల్లదస్సన గంభీరత నెల్లు గొప్ప గదంత దీప్తులెసగముకుందుండలరుచు సభ అఖిల జనంబులు విన్న ధృతరాష్ట్ర భూ విభున కిట్లనీయం. ధృతరాష్ట్రుడు వింటూ ఉండగా, ఆయన కేవలం వినగలడు కానీ చూడలేడుగా, అఖిల జనంబులు కనుగొనగా వాళ్ళందరూ వింటూ ఉండగా, చూస్తూ ఉండగా, తక్కిన వాళ్ళు చూస్తారు వింటారు, ఒక్క ధృతరాష్ట్రుడు వింటాడు. అలా వింటూ ఉండగా మేఘగంభీర స్వరంతో, మేఘం ఉరుముతోందా అన్నంత స్పష్టమైన కంఠంతో, దంతదీప్తులెసగా ఆయన మాట్లాడుతుంటే తెల్లని దంతములు తళ్ళ 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 మెరిసిపోతున్నాయట. మంచి ముత్యములో మల్లెపువ్వులో దంతములా అన్నట్టుగా ఉన్నాయి ఆయన దంతముల యొక్క కాంతి, ఎంత బాగుంది. అందుకే జయదేవుడు దంత రుచి కౌముది అన్నాడు. దంతముల యొక్క రుచి అంటే కాంతి, కౌముది వెన్నెల వలె ఉందిట. శ్రీకృష్ణుడు నవ్వితే ఆయన దంతముల నుంచి వచ్చే కాంతి పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెల్లో ఉంది. అందుకే ఇక్కడ ఈ పద్యం అంత గొప్పదనమాట. జలదస్సన గంభీరత ఎలుగొప్పగా, మళ్ళీ గొణుక్కుంటూ చెప్పకూడదు, స్పష్టంగా పెద్ద కంఠంతో చెప్పాలి. దంతదీప్తులు ఎసగా ముకుందుండలరుచు, సంతోషంతో ఉన్నాడు ఆయన, దుఃఖించడంలా. సఘ సభ నఖిల జనంబులు విన ధృతరాష్ట్ర భూ విభున కిట్లని. ధృతరాష్ట్ర మహారాజా, ముందు పాండురాజపుత్రులు మీకు నమస్కారం చెప్పారు, పెద్దలందరికీ నమస్కారం చెప్పారు, దుర్యోధనాదుల యొక్క కుశలత అడిగారు. క్షీరోదకగతి పాండవ కౌరవులు కలిసి, పాలు నీళ్లు కలిస్తే అందులో పాలేవో నీళ్లేవో ఎవరూ చెప్పలేరు. అలాగే పాండవులు కౌరవులు ఎత్తుకోవడం గొప్పతనం చూశారా మీరు, ఇందులో టెక్నిక్ కనిపెట్టండి. క్షీరోదక గతి అంటే క్షీరము ఉదకము, పాండవ కౌరవ అంటే పాండవులు పాలు, మీ వాళ్ళు నీళ్లు చెప్పకుండానే, అంటే మీ వాళ్ళు కలిస్తే కల్తీయే ఆ శాల్తి, పాండవులు పాలలాగా స్వచ్ఛమైన వాళ్ళని చెప్పడమే, అది మనకి పైకి తెలియదు. పాలు నీళ్లల్లో పాండవులు కౌరవులు కలిసి ఉండ అనే మాట తెలుస్తుంది తప్ప అందులో ఉన్న ఒక చమత్కారం అనమాట వాచ్చాతుర్యం. అలా పాండవ కౌరవులు కలిసి ఉంటే లోకానికి మంచిది అని నాకు అనిపిస్తోంది, నీకు అనిపిస్తోంది. నీ తమ్ముడు పాండురాజు శరీరం విడిచిపెడుతూ రాజ్యమంతా నీకిచ్చాడు, రాజ్యభారంతో పాటు పుత్రభారం కూడా నీ మీద పెట్టాడు, నీవు కూడా పెద్దలు మెచ్చుకునేలాగా నీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచావు, వాళ్ల పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచావు, వాళ్ళ అన్నదమ్ముల్లా కలిసి ఉండేలా చూసావు, కానీ కాలం కలిసిరాక ఈ దుర్యోధనాదుల యొక్క క్రౌర్యం వల్ల, ఏదో బాల్యంలో వచ్చినటువంటి ఆటల్లో క్రీడల్లో ఉండే చాపల్యం వల్ల తగాదా పెంచుకున్నారు నీ పుత్రులు. ఎన్నో రకాలుగా భీమాదుల్ని చంపడానికి ప్రయత్నించారు, ఆఖరికి లక్క ఇంట్లో తగలబెట్టారు, అది తప్పించుకుని వాళ్ళు బతికి బట్టకట్టారు, చివరికి వాళ్ళ ఆస్తి అంతా సంపద అంతా జోదంలో లాక్కున్నారు, వేదన పాలు చేశారు భార్యని, అయినా వాళ్ళు తట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలిసిన, యుద్ధం కంటే శాంతి అయితే మంచిది అంటున్నాడు ఆయన.
ఐదూళ్ళు ఇస్తే చాలంటున్నాడు. ఇంద్రప్రస్థం వండెను వేరొక పట్టణం వండెను. ఇంద్రప్రస్థం కాని లేక మరో పట్టణం కాని ఇంకో నాలుగింటితో కలిపి వాళ్ళకిమ్మని వాళ్ళు కోరుతున్నారు. ఆ వేపు పాండవ సైన్యంలో మహావీరాధి వీరులైనటువంటి అర్జునుడు భీముడు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళు ఉన్నారు. వారు వీరు అని ఈల్గుట కంటే భవద్బలంబులై ఒప్పుట కాదే. నీకొక్క చిన్న సూచన చేస్తున్నాను. అక్కడ వీరులున్నారు, ఇక్కడ వీరులున్నారు. వాళ్ళు మహానుభావులు, రుద్రుణ్ణి మెప్పించిన వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు కూడా పరశురామాదుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు వీళ్ళు యుద్ధరంగానికి వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోవడం కంటే భవద్బలంబులై ఒప్పుట మేలుగా అది. అంతా కలిసి ఉంటే ఎంత లాభం ఆలోచించు. మహావీరులైనటువంటి వాళ్ళు యుద్ధంలో చావడం మంచిదంటావా? వాళ్ళు నీ సేవకులై నీకు సేవ చేయడం మంచిదా? పాండవులు ఎప్పుడూ నిన్ను కన్న తండ్రి కిందే భావించారు. ఈ దుర్యోధనుడు నిన్ను ఎంత సేవిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా వాళ్ళు మరీ ప్రేమిస్తున్నారు. అందువల్ల నా మాట వింటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఊరుకున్నావు అనుకో, మారు మాట్లాడకుండా, దానివల్ల చాలా ప్రమాదం వచ్చి పడుతుంది. చిన్నప్పుడు కళ్ళు లేకపోవటం వల్ల నిన్నంతా గుడ్డివాడన్నారు. అయినా నీ తమ్ముడు ఎప్పుడు నిన్ను గుడ్డివాడల్లా, నిన్ను గుడ్డిగా నమ్మి ఆయన గుడ్డివాడయ్యాడు, సంపదంతా నీకు అప్పగించాడు. ఇప్పుడు నువ్వు గుడ్డివాడిని కాదని ఒక్కసారి నిరూపించుకో. మహారాజా, నీకు రహస్యం చెప్తున్నాను నేను. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడ్డబారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసి రదివారల చేటుగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల ఈ లోకంలో అప్పుడప్పుడు పాడైపోతాయట. కొంతమంది అసత్యవంతులు సత్యవంతులు నాశనం చేస్తారు, అధర్మపరులు ధర్మపరులని నాశనం చేస్తారు. కానీ అలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు ఊరుకోకూడదు. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే సమర్థత కలిగిన నీబోటి వాడెవడైనా ఉపేక్షిస్తే అది ప్రమాదం. మన కళ్ళెదురుకుండా ఒక అధర్మం జరుగుతోందండి. ఒక ఆవును ఎవడో చంపేస్తున్నాడు, నువ్వు దాన్ని రక్షించగలవు, అయినా నాకెందుకని వెళ్ళిపోతే అలాగా? అలా వెళ్ళిపోతే ఈ ఆవుల్ని రక్షించడానికి, ధర్మం కాపాడడానికి పరమాత్మ ఎలాగో వస్తాడు. కానీ నీ దగ్గర సమర్థత ఉండి కూడా సమయానికి రక్షించలేదు కదా నువ్వు, అందుకని నిన్ను మాత్రం భగవంతుడు నాశనం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్పాడైనా, నాయనా ఎవరైనా అధర్మం ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఉపేక్షిస్తే ఆ ఉపేక్షించిన వాడికి ప్రమాదం వస్తుంది. ధర్మ నిస్తారకమయ్యు అనగా ధర్మమును రక్షించడానికి, సత్య శుభదాయకమయ్యును సత్యమునకు శుభమివ్వడానికి దైవముండెడున్, దేవుడున్నాడు ఆయన వస్తాడు, కానీ అన్ని వేళలా ఆయన రాడు. నీ పని నువ్వు చెయ్యాలి, నువ్వు చేయకపోతే ఎలా? మరి పగ వల్ల పగ ఎంత నాశనం వస్తుందో ఒకసారి ఆలోచించు. అందువల్ల మరొక్కసారి నీవు ఆలోచిస్తావని, అక్కడ ఇక్కడ చెట్ట చివరికి నెపం నీ మీదే ఉంటుంది గనక చెట్ట చివరికి ఏదైనా తేడా వచ్చిందనుకో, ధృతరాష్ట్రుడు పాపాత్ముడు పక్షపాతంతో ప్రవర్తించాడని లోకమంతా నీ మీద నిందబెడుతుంది, ఆ నిందకి నువ్వు ఓర్చుకుంటావేమో ఒకసారి ఆలోచించు. క్రూరత్వానికి ఓరవకు. కడునొప్పెడు మేనులు వాడిగైదువుల్గోరగా. ఎంత అందమైన శరీరాలయ్యే వాళ్ళవి వీళ్ళవి. పాండవేయులు అందమైన వాళ్ళు, నీ కొడుకులు అందమైన వాళ్ళు, సుకుమారులు యుద్ధరంగానికి వెడితే భయంకరమైన ఆయుధాలు శరీరంలో గుచ్చుకుని యుద్ధరంగంలో కుప్పకూలిపోతారు. అందుకని ఆ ఆయుధాలకి శరీరానికి తగలగా వారు వీరు కడునొప్పెడు మేనులు వాడిగైదువుల్ కోరగా నేలగూలుటకు. ఆయుధాల దెబ్బతిని గిలగిలలాడి కొట్టుకుని చచ్చిపోవడానికి అసలు నువ్వు ఎలా ఒప్పుకోగలుగుతావు? చూడలేవనుకో, చూడలేకపోయినా కనీసం ఆ దృశ్యమైనా ఊహించుకోలేవా? గాయం ఎంత ప్రమాదమో ఆలోచించుకోలేవా? యుద్ధమంటూ జరిగితే జయాపజయాలు దైవాధీనాలు. అయినా మరొక మాట చెబుతున్నాను కాబట్టి విను. ఆ వేపు ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతానికి శాంతంగా ఉన్నారు. ఆ శాంతం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. నేను కొంతవరకు వాళ్ళని ఆపాను. మీరొక్క ఐదూళ్ళైనా ఇవ్వగలిగితే యుద్ధం ఆగిపోతుంది, ప్రశాంతంగా ఉంటారనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎప్పుడూ రాని శ్రీకృష్ణుడు అంతటి వాడు పరమాత్ముడు ఇంత సులభముగా సంధికి అంగీకరించమని చెబుతున్నాడు. సులభ సంధి అంటే ఏమిటనమాట? ఐదూళ్ళు అంటే చాలా తక్కువ కదా, దుర్యోధన మనకి ఇంత రాజ్యం ఉంది కదరా, ఆ మాత్రం చెయ్యొచ్చు కదా అన్నట. వాసుదేవుడు చెప్పింది చాలా ఉత్తమం, అలాగే చెయ్యమన్నాడు భీష్ముడు. ద్రోణాచార్యుడు భగవంతుడి మాటలు ఇంత ఒప్పునే అన్నట్టు ఆయన. ఇంత ఎంత బాగున్నాయి చెవులకి, ఎంత హాయిగా ఉన్నాయి, నీకు పెద్ద నష్టం ఉండదు, కేవలం ఐదేగా అనగానే పళ్ళు పటపట కొరికి ఆ ఐదోళ్లలో ఇంద్రప్రస్థమే నాకు ముఖ్యం, అసలు అదన్నీ పక్కన పెట్టి ఈ ప్రస్తావన, పాండవులకి నాకు పొత్తు కుదరదు. ముందే చెప్పాను ఇంత పూర్వమే, స్వాడి సూది మన మోపే అంత భూమి కూడా ఇవ్వనన్నాడు ఆయన. వెంటనే కణ్వుడు లేచాడు. మహర్షుల్లో కణ్వుడు చాలా గొప్పవాడు. దుర్యోధన, మేము ఋషులం, నిష్పక్షపాతంగా ఉంటాం, మాకెవ్వరి మీద ప్రత్యేకమైన పక్షపాతం ఉండదు. వీడు గొప్పవాడు, వాడిది గొప్పవాడు అని ఉండదట. ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఎవరైనా గురువులు ఇస్తే అందరినీ సమానంగా చూస్తారు, కానీ వాడు గొప్పవాడండి అని వాడి మీద ఎక్కువ పక్షపాతం చూపించి వీడు పనికిమాలిన వాడిని ద్వేషిస్తారా? మేము అలాంటి వాళ్ళం. మేము కౌరవ పాండవుల్ని రెండు కళ్ళ కింద భావిస్తాం. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, అహంకారం ఎంత ప్రమాదమో విను అని కర్ణుడు ఒక అద్భుతమైన కథ చెప్పాడండి ఇక్కడ. అందులో యుద్ధానికి ముందు ఈ కథ వింటే బాగుపడతారట, వినకపోతే నశిస్తారని కూడా ఉంది ఫలశ్రుతిలో. ఒకప్పుడు ఆర్యకుడు అని పేరు కలిగిన ఒక సర్పరాజు ఉన్నాడు. ఆయన పాతాళంలో ఉంటాడు. తెలుసుగా మీకు భీముడికి నాగామృతం ఇచ్చినవాడు ఆర్యకుడే. ఆ ఆర్యకుడికి సుముఖుడు అని పేరు కలిగిన ఒక మనవడు ఉన్నాడు. ఆ మనవడికి పెళ్లి చేద్దాం అనుకున్నట్టు ఆయన. ఇంతలో ఏమైంది, ఇంద్రుడి సారథి మాతలి, ఇంద్రుడి సారథి మాతలికి ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురు ఈ సుముఖుణ్ణి ప్రేమించింది, అంటే ఆర్యకుడి యొక్క మనవణ్ణి ప్రేమించింది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానంది. తండ్రి దగ్గరకు వచ్చింది, నాన్న నేను నాగరాజు అయిన ఆర్యకుడి యొక్క మనుమణ్ణి సుముఖుణ్ణి పెళ్లి చేసుకుంటాను అందిట. వెంటనే మాతలి, ఇంతకంటే అదృష్టం ఉంది, ఆర్యకుడు చాలా ఉత్తముడు, పాతాళ నగరవాసి అని పరుగు పరుగున రథం తోలుకుని పాతాళానికి వెళ్ళి, నా కుమార్తెని నీ మనవడికి ఇద్దామనుకుంటున్నాను, నీ కొడుకు ఎక్కడని అడిగితే ఇంకెక్కడ కొడుకు అయ్యా బాబు, నాకు ఈ పెళ్లి జరగదు, గరుత్మంతుడు వచ్చాడు నెలలాళ్ల క్రితం, నా కుమారుణ్ణి తినేశాడు, ఇప్పుడు ఇంకో కొద్ది రోజుల్లో మళ్లీ వస్తానన్నాడు, ఈ మనవణ్ణి సుముఖుణ్ణి కూడా తింటానంటున్నాడు, పావుల మీద ఆయనకి పగ, మేము ఆయనకి చాలా అన్యాయం చేసాం, అందులో సందేహం లేదు, వాళ్ళ అమ్మని ఏడిపించాం, ఆ కసితోటి పాముల్ని ఆహారంగా తింటున్నాడు, నెలలాళ్ల క్రితం నా కొడుకు పోయాడు, ఇప్పుడు మనవడు కొద్ది రోజుల్లో పోతున్నాడు, చచ్చేవాడికి పెళ్లి ఎందుకు, అందుకే ఏడుస్తున్నాను, దుఃఖంతో ఉన్నాను, కాబట్టి ఈ పెళ్లి మంచిది కాదు, పెళ్ళైన వెంటనే నీ కూతురు వైధవ్యం పొందుతుంది అన్నట్ట. వెంటనే ఈయన అన్నాడు, ఆ బెంగ నీకు అక్కర్లా, నేను ఇంద్రుడి యొక్క సారథిని, ఇంద్రుడి దగ్గరికి ఎడతా, ఆ ఇంద్రుడి అడిగి అమృతం తెచ్చైనా నీ కొడుకు నీ మనవడిని బతికిస్తాను, నీ మనవడికి ఆయువు ఇప్పిస్తాను, తద్వారా పెళ్లి చేస్తాను అని కూతుర్ని వెంట పెట్టుకుని స్వర్గానికి మహావేగంగా వెళ్ళాడు. ఈయన అదృష్టం ఏంటో తెలుసా, ఈయన వెళ్లే సమయానికి ఇంద్రుడి పక్కన కృష్ణుడున్నాడు, ఉపేంద్రుడున్నాడు. భగవంతుడైన వాసుదేవుడు ఇంద్రుడి యొక్క ఆహ్వానాన్ని మన్నించి, ఇంద్రుడు ఓ రోజు నేను నిన్ను పూజిస్తాను ఒకసారి రమ్మన్నట్ట. భగవంతుడు ఒక్కోసారి పిలిస్తే వస్తాడు అలాగా, అవతలవాడి భక్తి వల్ల ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. అద్భుతమైన సింహాసనం మీద ఉపేంద్రుడున్నాడు, మరో పక్కన ఇంద్రుడున్నట్ట. ఇంకేముంది, మాతలి పులకించిపోతూ వెళ్ళి, పాహిమాం ఇంద్ర, పాహిమాం ఉపేంద్ర అని ఇంద్రోపేంద్రులిద్దరికీ కూడా నమస్కరించాడు. ఆ పూట వాడి అదృష్టం మరి, ఇంద్రుడి పక్కన అంతటి ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే కృష్ణుడు అని అర్థం. ఒకప్పుడు వామనావతారంలో ఆయన అదితి కొడుగ్గా పుట్టాడుగా, అందుకని అదితి పెద్ద కొడుకు ఇంద్రుడు, చిన్న కొడుకు వామనుడు, కాబట్టి అప్పటి నుంచి విష్ణువుకి ఆ వామనావతారంలో ఉపేంద్ర అని పేరు వచ్చింది, ఇంద్రుడికి తమ్ముడు గనక. ఆ ఇద్దరు ఉండడంతో దండం పెట్టాడు. ఆ తర్వాత ఇంద్ర, నేను నీ సారథిని, నా కూతురికి పెళ్లి చెయ్యాలని లగ్నం పెట్టుకున్నాను, కానీ నా కూతురికి ఇప్పుడు వైధవ్యం వచ్చేటట్టున్నది, నువ్వు అనుగ్రహిస్తే వైధవ్యం తొలగిపోతుంది, నువ్వు దయతో ఆ మనవడికి, ఆర్యకుడి యొక్క మనవడికి అంటే సుముఖునికి అమృతం ఇయ్యి అన్నట్ట. అమృతం ఇస్తే చావడగా, గరుత్మధుడు తప్పిన అమృతం తగితే చావడం అనగానే, మాతలి నిజంగా ఈ వరం నేను ఇవ్వగలనా, భగవంతుడైన వాసుదేవుడి యొక్క వాహనం ఎవరు, గరుత్మంతుడంటే ఆయన చంపాలని ప్రతిజ్ఞ పెట్టిన వాణ్ణి నేను అమృతం ఇచ్చి బతికిస్తే రేపొద్దున నాకు గరుత్మంతుడికి తగాద వస్తుంది, నీ అదృష్టం, ఆ గరుడ వాహనుడే ఇక్కడున్నాడు. కాబట్టి భగవంతుడు కొండంత దేవుడు, వరాలిచ్చేవాడు ఎదురుగుండా ఉంటే ఆయనకి నమస్కరించి వరం అడక్క నన్ను అడుగుతామేమిటన్నట్ట. వెంటనే మాతలి ఉపేంద్రుడి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన చిరునవ్వు నవ్వి, ఆశీర్వదిస్తున్నాను ఇంద్ర, నేను చెప్పాను గనక నీకు గరుత్మంతుడితో తగాదారాదు, ఇతని అల్లుడికి, కాబోయే అల్లుడికి అమృతం ఇయ్యన్నట్ట. మళ్ళీ ఇంద్రుడు ఏమన్నాడు తెలుసు, ఇంద్రుడు చాలా తెలివైనవాడు అండి, తన దగ్గరికి ఏం రాకుండా చూసుకుంటాడు, వరం స్వామి చేత ఇప్పించాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వన్నట్టే అమృతం ఇచ్చాననుకో పాముకి, పాములకి అమృతం ఇవ్వడం ప్రమాదం, వాడికి విషం పెరుగుతుంది, సావు ఉండదు, దాంతో వాడు రెచ్చిపోతాడు, కాబట్టి అమృతం ఇవ్వను కాదు వాసుదేవ, నీ అనుగ్రహం వల్ల ఆశీర్వదించే శక్తి నాకుంది కనుక చిరంజీవి భవాన్ని దీవిస్తాను, ఎక్కువ ఆయు ఇస్తాను అని వెంటనే ఏం చేశాడు, ఒరే సుముఖ ఇలారా అని దగ్గరికి పిలిచి నెత్తివే చెయ్యట్టి నీకు ఎప్పట్లో మృత్యువు లేకుండా వరమిస్తున్నాను, నీకు ఆయువు పెరుగ్గాక అన్నట్ట. అమృతం మాత్రం ఇవ్వలేదండి, నీకు ఆయువు పెరుగ్గాక అన్నాడు. ఇలా అన్నాడో లేదో అక్కడికి మహావేగంగా వచ్చేసేట గరుత్మంతుడు, రెక్కలు టప్ప టప్ప కొట్టుకుంటూ అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేకక్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. బంగారపు రెక్కలు గరుత్మంతునికి, బంగారమే రెక్కగా ఉందా అన్నంత కాంతితో వెలిగిపోయే విశాలమైన తన రెక్కల్ని టప్ప 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 కొట్టుకుంటూ ఉంటే ఆ రెక్కల నుంచి వచ్చిన గాలికి ఆ స్వర్గంలో ఉన్న నందనవనంలో ఉన్న చెట్లు కదిలిపోయాయి, భవనాలు కదిలిపోతున్నాయి. అంత గాలి, ఆయన రెక్కల నుంచి వచ్చే గాలికి తుఫాను వచ్చినట్టుందనమాట. ఆ రెక్కలు ఎంత గొప్పవి, రెక్కలోసారి టపాటప ఇలా కొట్టగానే ఓం నమో నారాయణాయ అనే పవిత్ర మంత్రశబ్దం వస్తుంది. అటువంటి పవిత్రమైన బంగారపు రెక్కలతో ఉన్నాడు కాబట్టే సుపర్ణుడు అని పేరు ఆయనకి. ఆ సుపర్ణుడు ఆ ప్రాంతాన్ని కదిలించేస్తూ మహావేగంగా వచ్చాడు. రావడంతో ఏమా ఇంద్ర ఇంత అహంకారమా, నేను చంపి తినాలనుకున్నటువంటి సుముఖుడికి ఆయువిస్తావా, నువ్వు ఆయువిస్తే వాడిని నేను వదులుతానా, నువ్వెంత నీ బతికెంత, నీ ఆశీర్వచనం ఎంత, నిన్నొకప్పుడు నీ వజ్రాయుధాన్ని నిన్ను ఎడమవైపున్న రెక్కలో ఒక ఏకతో ఓడించా, ఆ విషయం నీకు గుర్తుందా, నా ఎడమవైపున్న రెక్కలోని ఒక్క ఏకతో వజ్రాన్ని పడగొట్టిన వీరుణ్ణి నేను, అటువంటి నాకు వ్యతిరేకంగా వాణ్ణి రక్షిస్తావా, ఎవడు రక్షిస్తాడో చూస్తాను వాడిని మింగేస్తాను, అంతెందుకు నీ పక్కనున్న విష్ణువుని అడుగు చెప్తాడు నా బలం ఏమిటో, నేను లేకపోతే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడా, ఆయన గుంటూరు ఉపన్యాసానికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్లాల్సిందే ఆకాశంలో, నాయనా నేను లేనిదే ఎక్కడికి కదలలేడు, అంతటి లోకేశ్వరుడైన విష్ణువును మోసే బలం నాది అన్నట్ట. విష్ణువుని నేను మోస్తున్నాను అంటే ఆయనకంటే నేను గొప్పవాడిని కదా లెక్క, ఆయన మొయ్యాలంటే నాకు బలం ఉండాలి కదా అన్నట్ట. అది విన్నా, ఇది భారతంలో ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడికి కణ్వుడు చెప్పిన కథ. ఎవరు వింటూ ఉండగా, కృష్ణుడు వింటూ ఉండగా, పైగా దుర్యోధనుడికి చెప్పడే కాదు, ఏ పరమాత్మ ఈ లీల చేశాడో ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, ఇది ఎక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, నారదాదులకి, ఇంతమంది వింటూ ఉండగా పురాణగా చెప్పాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమన్నట్ట ఇంద్రుడి సభలో, అయితే గరుడా నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అన్నట్ట. అవును స్వామి, నేను లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారండి అన్నాడు ఆయన. నన్ను మోసి అంత బలవంతుడు నువ్వు అంతే కదా, అవునండి అన్నట్ట. ఇలా రా అని దగ్గరికి పిలిచాడు. వస్తున్నాను స్వామి అన్నట్ట. ఈ ఎడమ చేతి చిట్టికిన వేలుకి చివరి గోరు కొంచెం పెంచి ఆ గోరు విప్పేది ఒకసారి ఇలా పెట్టాడు ఆయన. పెట్టగానే గరుత్మంతుడు వెంటనే నేలకు అతుక్కుపోయి అప్పడంలో అతుక్కుపోయి అన్నట్ట. ఆయన నాలుగు బయటెట్టినట్టుగా నేను పెట్టలేను, అంతలా బయటెట్టాడు ఆయన ఒరిజినల్. మొత్తం రెక్కలు నేలకు అతుక్కుపోయి మనుషులు అప్పడం అయిపోయి నోట్లోంచి మాట రాక నాలుగు నేలకు వచ్చి నేల రాసుకుని అన్నాడు. ఏమన్నా మాట్లాడతావంటే మాట్లాడలేను, గొంతుకుపోయింది, నోట్లోంచి మాట రావట్లా నాలుక కొట్టుకుంటోంది స్వామి అని అతి కష్టం మీద గొంతు పెగలించుకుని ఆ గోరు తీయకపోతే ఏంటి, ఎడమ చేతి చిటికిన వేలు గోరు అది తీయకపోతే ఇక నా నోరు లేవదు నేను చచ్చిపోతాను, బోరు బోరు అంటున్నాను, తీయి తీయి అన్నట్ట. వెంటనే ఆయన గోరు తీసి ఇప్పుడు చెప్పు అయినా నన్ను నువ్వు మోస్తున్నావా అన్నట్ట. నోరు మూసుకుంటాను. మొయ్యడం ఏమిటండి బాబు, నేను నిన్ను మోస్తున్నానన్నా ఎంత తెలివి తక్కువతోనో అర్థమైంది, ఇప్పుడే నోరు మూసుకుంటాను తండ్రి, నీ పాదాలకు నమస్కారం, నువ్వు అనుగ్రహించి బలం ఇచ్చి నా శరీరంలో నీ శక్తి నింపి ప్రేమతో నా వీపు మీద కూర్చుంటే నేను నిన్ను మొయ్యగలను, కానీ నువ్వు ఉఫ్ అంటే ఈ ప్రపంచం నిలబడుతుందా, నీ పాదాల కింద ఉన్న ఇసుక రేణువు కూడా మేము మొయ్యలేం, ఎందుకో తెలియదు ఈ పూట నాకు దురహంకారం పట్టుకుంది, అందుకే పిచ్చవాగుడు వచ్చింది, తండ్రి మేలయ్యింది, నా అహంకారం మొత్తం సర్వనాశనం అయిపోయింది, గర్వం సర్వం కర్వం చేశావు అని కృతజ్ఞత చెప్పి గరుత్మంతుడు, ఇంద్ర నా ఇందాకటి వాగుడు పట్టించుకోకు, ఒక్కోసారి కర్మకాలి ఎంత గొప్ప వాడికైనా ఇలాంటి బుద్ధి వస్తుంది అంటే గరుత్మంతుడు అంత వినయంగా నడవడి, ఎందుకో నా మీద అవిద్యామయ పడింది, అజ్ఞానంలో పడ్డాను, క్షమించని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాతలి తన కూతుర్నిచ్చి సుముఖుడికి పెళ్లి చేశాడు. ఆనాడు ఇంద్రుడి దగ్గర గరుత్మంతుడి యొక్క వీపు మీద వేలు పెట్టి ఆయన నడిచిన ఆ ఉపేంద్రుడు రా నాయన ఈ కృష్ణుడు. ఆనాడు గరుత్మంతుడంతటి వాడు మోస్తున్నాననుకుని భంగపడ్డాడు. నువ్విప్పుడు ఇన్ని పిచ్చవక సామాన్యుడి కింద చూసి పిచ్చివాగుడు వారికి అనవసరంగా అవమానిస్తున్నావు, నువ్వెంత భంగపడతావో ఆలోచించు. ఇప్పుడు నేను చెప్పిన కథ విని భక్తితో కృష్ణుడిని పూజిస్తే నీకు విజయం కలుగుతుంది, ఇప్పుడు కూడా వెనక కృష్ణుడిని తిరస్కరిస్తే నీకు పతనం ఖాయం చావు తప్పదు అనగానే అప్పుడు కూడా వాడికి అర్థం కాదండి కర్మ. వాడు పళ్ళు పటపట కొరికి ఇంతమంది ఋషులు కొమ్మక్కైపోయారు, వీళ్ళందరినీ లంచం ఇచ్చి కృష్ణుడు అదుపులో పెట్టుకున్నాడు. ఈ భీష్మాదులంతా వంత పాడతారు, ఇది సభ అన్నాడు వాడు. నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను, మంచో చెడ్డో ఎట్టి పరిస్థితులలోనూ కూడా నేను వీళ్ళ మాట వినను. అనగానే ద్రోణుడు లేచి, నాయన చిన్నప్పటి నుంచి మీకు వాళ్ళకి పాఠం చెప్పాను, ఈ గురువు గారినైనా మన్నించు, అనవసరంగా యుద్ధంలో చచ్చిపోతావు అనగానే ఈ కర్ణుడు బర్రులు లేచిపోయి, మీకు జీతాలు ఇచ్చి ఇంత ఉద్యోగాలు ఇచ్చి అన్నం పెడుతున్నటువంటి మహారాజు గారిని ఎవడో వచ్చి ఏదో మాట మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టేమో, దానికి తానా అంటే తందానా అంటారా, అసలు మీకు కృతజ్ఞత ఉందా, అసలు మీ వంశమే ఎటువంటిది అని తెగతిట్టగానే అశ్వత్థామ లేచి, ఒరే మూర్ఖుడా నీ వల్లేరా యుద్ధం అంతా వస్తోంది, అనవసరంగా వాడిని రెచ్చగొట్టకరా, గురువు గారు అన్నాక నిష్పక్షపాతంగా ఉంటారు, యుద్ధం అంటూ జరిగితే ఎవరికి నష్టమో నీకు తెలుసు, రెండు వైపులా నష్టం తప్పదు కానీ చివరికి పోయే కాలం ఇటే వస్తుంది అనగానే వెంటనే దుర్యోధనుడు లేచి, పక్వాన్నములు కొడవండి, యజ్ఞాలు చేసుకోండి, మిమ్మల్ని అందరినీ నమ్ముకుని నేనే యుద్ధానికి వెళ్ళడంలా, నాకు చాలు ఈ రాధేయుడు, నా దుశ్శాసనుడు చాలు, అనగానే నువ్వు నన్ను నమ్మవు వాళ్ళని నమ్మవు, ఇంకెందుకు నాన్న వీడు తెగతిడుతున్నాడు మన అండక్కర్లేదట, కర్ణుడు అండ చాలట, మనం పోదాం దా రా నాన్న, ఓ మావయ్యారా పోదాం అన్నట. అనగానే కృష్ణుడు అన్నాడు, క్రమక్రమంగా మీ కొలువంతా ఏమైపోయింది, యుద్ధరంగంగా మారుతోంది, అందరూ ఉండగానే నేను చెప్పి నాలుగు మొక్కలు చెప్పి పోదాం అనుకుంటున్నాను, ఒక్క క్షణం ఉండండి. సేవాభావము సూత ధర్మమును రాశీభూతమై యొప్ప వాచా వాత్సల్యము చూపె కర్ణుడిట, తన సేవాధర్మం, పుట్టుకతో వచ్చిన రథసారథి యొక్క కొడుకు కదా ఆ బుద్ధి, ఇవన్నీ కలిపి ఈ కర్ణుడిలో ఓ దరిద్రపు లక్షణం తెచ్చాయి. అంటే వాడి దగ్గర ఒకటి సేవకుడు వాడు బానిస, రెండోది సూతపుత్రుడు అవటం వల్ల, ఇవన్నీ కలిసి వాడిలో ఏదో ఒక విచిత్రమైన ప్రవర్తనని వాడికి నేర్పుతున్నాయి. అందుకే వాడు పరాక్రమం ప్రదర్శించడు, నోటి వాత్సల్యం చూపిస్తాడు. వాచా వాత్సల్యం అంటే మాటలే, నేను అర్జునుడిని చంపుతా వాణ్ణి చంపుతా అంటాడు, అది కేవలం ఏమిటి వాక్కే, యుద్ధరంగంలోకి వస్తే ఆ పని చేయలేడు, వాడి లక్షణం అది. అయితేనే అందరూ వింటూ ఉండగా నేను చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పాలి, వినండి అన్నట్ట. ఆ నాలుగు మాటలు వినాలంటే ఇప్పుడు సమయం సరిపోదు, సరిగ్గా 6:30కి వస్తే చెల్లియో చెల్లకో వంటి అద్భుతమైన వచ్చాలుంటే ప్రారంభంలోనే, కాబట్టి రేపు రాయబారం వంటి అపూర్వ ఘట్టాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.